క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ నమః. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దివ్య రూపాన్ని ఎన్నో జన్మల సుకృతం వల్ల ఉదంకుడు చూడగలిగాడు. అర్జునుడికి మహాభారత యుద్ధంలో చూపించినటువంటి దివ్య రూపాన్ని, విశ్వరూపాన్ని ఇవాళ శ్రీకృష్ణుడు ఉదంకునికి చూపించగానే అతడు చాలా సంతోషపడిపోయి, మహానుభవ, నీ రూపాన్ని దివ్య దృష్టి ఇస్తే దివ్య దృష్టితో చూడడానికి కూడా మనస్సు తట్టుకోలేకపోతుంది. మనస్సుకి విహ్వల భావం అని ఒకటి ఉంటుంది. విహ్వల భావం అంటే ఏమిటనమాట, ఒక రూపాన్ని కానీ లేక ఒక సంఘటనని కానీ చూస్తే మనస్సు తట్టుకోలేదు. చూచేది నిజానికి ఎవరు? కళ్ళు. కళ్ళతో చూసినా తట్టుకోవలసినటువంటి బాధ్యత హృదయానిది. అందుకే సాధారణంగా లోకంలో ఏదైనా కష్టం వస్తే నా మనస్సు తట్టుకోలేదు బాబోయ్, నా హృదయం తట్టుకోలేదు బాబోయ్ అని అంటాం. కంటితో చూస్తే ఆ కంటి చూపు యొక్క ప్రభావం హృదయం మీద పడుతుంది. నేను ఇప్పుడు నిన్ను నీ దివ్య మంగళ విగ్రహాన్ని చూశాను, అది చూడడానికి ఈ చర్మచక్షువులు సరిపోలేదు. నువ్వేం చేసావు, నా మీద అభిమానంతో అనుగ్రహంతో నువ్వు పరమాత్ముడివి గనక, సకల ప్రాణుల్ని ప్రేమించేవాడివి గనక, నిన్ను చూడడానికి పనికి వచ్చే దివ్య దృష్టిని ప్రసాదించావు. దివ్య దృష్టితో నిన్ను చూచినా నా హృదయం ఆ రూపాన్ని చూచి తట్టుకోలేక కంగారు పడుతోంది, ఆందోళన చెందుతోంది, మేనంతా విరవిరబోతోంది. అనగా శరీరం స్తంభించిందిట, వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఇంకాసేపు ఆ రూపాన్ని చూస్తే నా ప్రాణమే పోయేటట్టుంది. దయతో నీ దివ్యమంగళ విగ్రహాన్ని యథాతథంగా చెయ్యి. ఇంతకు పూర్వం శ్రీకృష్ణుడి నా దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గర ఎటువంటి రూపం ఉందో, ఎటువంటి కాంతి ఉందో, ఎటువంటి తేజస్సు ఉందో ఆ తేజస్సునే చూపించు, ఆ విశ్వరూపాన్ని ఉపసంహరించుకో అన్నాడు. ఇక్కడే వేదవ్యాసుల వారు మనకు సూచన చేశారు, భగవంతుణ్ణి చూడాలి చూడాలి అనుకోవడం ఒకెత్తు, చూడడానికి తగిన శరీరాన్ని సంపాదించడం, దృష్టి సంపాదించడం ఒకెత్తు. ప్రతివాడికి ఆశ ఉంటుందిట భగవంతుణ్ణి చూడాలని, కానీ నిజంగా ఆయన అనుగ్రహించి ఆయన రూపాన్ని చూపిస్తే ఆ తేజస్సుని చూచి తట్టుకోవడం మన వల్ల కాదు. చూసి తట్టుకోవడానికి కావలసిన కళ్ళు పొందాలి, చూసి తట్టుకోవడానికి కావలసిన హృదయం పొందాలి. కళ్ళు హృదయము ఆ భగవంతుణ్ణి చూసి తట్టుకోవాలంటే బాగా సాధన చెయ్యాలి. విద్యుత్తు ఎక్కువగా ప్రవహించినప్పుడు ఈ చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్లు, తీగలు సరిపోవు. అందుకే కొంతమంది ఇళ్లలో చూడండి, మీకు లోడ్ ఎక్కువైందండి, వెంటనే మెయిన్ స్ట్రిప్ అయిపోయిందండి అంటున్నాం. ఎందువల్ల? తట్టుకోలేకపోతుంది అనమాట. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ మీటరు, ఆ ఫ్యూజులు ఎంత విద్యుత్తుని తట్టుకోలేవు. మన శరీరం కూడా చాలా స్వల్పమైన విద్యుద్వాహకం అన్నమాట. భగవంతుడి శక్తిని సంపూర్ణంగా తట్టుకునే శక్తి మానవుడికి లేదు. అది తట్టుకోవడానికి ఎంత సాధన చేయాలండి. అందుకే ఎప్పటికప్పుడు భగవంతుడు, నాయనలారా మీరు నా రూపం చూడాలి అని ఆశపడితే ఆ రూపం చూడడానికి తగినటువంటి శరీరాన్ని సంపాదించండి, దానికి తగిన దృష్టిని సంపాదించండి, దానికే తపస్సు అని పేరు. ఈ తపస్సు ఎలా వస్తుంది? అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం వల్ల వస్తుంది. లోపలున్న ఇంద్రియాలని, ఈ పైకి కనిపిస్తున్న ఇంద్రియాలని సాధ్యమైనంత వరకు అదుపులో పెడితే చాలు. సంపూర్ణముగా ఇంద్రియముల మీద మేము జయము సంపాదించాము అనుకోవడం అసంభవం. మానవ జన్మెత్తాక, మానవ జన్మ అంటే ఇక్కడ భూమి మీద ఒక జీవిగా పుట్టాక ఏ వ్యక్తి ఇంద్రియములను సంపూర్ణముగా అదుపులో పెట్టలేడు. కాకపోతే ఉన్నంతలో ఆ ఇంద్రియముల యొక్క ఉద్ధృతిని అదుపులో పెట్టడమే ఇంద్రియ నిగ్రహం అంటే. అనగా ఇంద్రియములు ఎక్కువగా కోరికల వెంట పడకుండా దానిని అదుపులో పెట్టడమే ఇంద్రియ నిగ్రహం అంటే. కామజయం అంటే ఏమిటి? సృష్టిలో కామము లేకుండా, కోరిక లేకుండా ఏ జీవి ఉండడు. కోరికలు అదుపులో ఉంటే చాలు. దీన్ని అదుపులో ఉంచడానికి ఏకాక్షర జపం చెయ్యాలి. ఏకాక్షరము అనే శబ్దమునకు ఓంకారం అని అర్థం. ఈ ప్రపంచమంతా ఓంకారం మీద ఆధారపడింది. దానిని వీలున్నంత ఎక్కువగా హృదయం లోపల పైకి కాకుండా లోలో జపం చేస్తే అటువంటి వాడి శరీరం భగవంతుని యొక్క దివ్య రూపమును చూడగలిగేటటువంటి శక్తిని పొందుతుంది. ఒక విద్యుత్ వాహకం అవుతుంది. అందుకే ఛాందోగ్యోపనిషత్తులో ఏషాం భూతానాం పృథివీ రసః పృథివ్యా ఆపో రసః అపాం ఓషధయో రసః ఓషధీనాం పురుషరసః పురుషస్య వాగ్రసః వాచ రుగ్రసః రుచస్ సామరసః సామ్ర ఉద్గీథో రసః. ఇది ఛాందోగ్యోపనిషత్తులో మొట్టమొదటి మంత్రం. ఇందులో భగవంతుడు ఏమన్నాడు, ఈ సకల ప్రాణులకి భూమి ఆధారం, భూమి అంటూ లేకపోతే ఈ ప్రాణుల్లో ఎవ్వడు పుట్టడు బ్రతకడు. భూమి ఉంటేనే మనం పుడతాం. మన శరీరములకు ఏమని పేరు, మృణ్మయ శరీరము అని పేరు. మృత్ అంటే మట్టి, మృత్తు మయ మృణ్మయ అంటే మట్టితో కూడినది. మనం పుట్టడం భూమి మీద పుట్టాం, మన చర్మం అంతా మట్టి వల్ల ఆవిర్భవించింది, దానివల్ల ఈ శరీరమునకు మృణ్మయ శరీరం అని పేరు వచ్చింది. మట్టే లేకపోతే మన చర్మం ఉండదు, మట్టి లేకపోతే ఈ భూమి అనే ఒకనొక పదార్థమే లేకపోతే ఈ ప్రాణులు ఉండలేవు. మన ప్రాణులందరము కూడా ఈ మట్టి మీదే పుట్టాం, మట్టిలోనే పెరుగుతాం, మట్టిలో తస్తాం, మన చర్మం అంతా మట్టే. మీరు ఎంత స్నానం చెయ్యండి, మళ్ళీ ఇలా ఒక్కసారి శరీరం అలా అనగానే పైన మట్టి వస్తుంది. అసలు మట్టి లేకపోతే ఇవాళ మీరు తినే బియ్యం ఎక్కడి నుంచి పుడుతున్నాయి, మనం కాలు ఎక్కడ మోపుతాం, ఈ కుర్చీలు ఎక్కడ వేసుకుంటాం, ఆ మట్టి అంటూ లేకపోతే ఇళ్ళు ఎక్కడ కడతాం, ఆ మట్టి అంటూ లేకపోతే ఈ ప్రపంచంలో ఏ ప్రాణికైనా అసలు ఏ వస్తువునైనా ఉందా, ఆహారం విహారం వస్త్రాలు బంగారం ధాతువులు ఒకటేమిటి, సమస్తం మృత్యు నుంచి పుట్టాయి, ఇవన్నీ మృణ్మయములే. అందువల్ల ఈ ప్రాణులన్నిటికీ ఆధారము భూమి. భూమికి ఆధారం ఏమిటి, భూమి కూడా నిలబడిందంటే దానిని నిలబెడుతున్న ఒక వస్తువు ఉంది, అదేమిటి, పృథివ్యా ఆపో రసః. ఈ భూమిని నిలబెడుతున్నది నీరు. భూమి చుట్టూ నీరుంది కాబట్టి నీటిలో భూమి నిలబడిందిట. ఈ నీరే లేకపోతే భూమి అనేది ఉట్టి ఇసుక కింద జలజల కిందకి వెళ్ళిపోతుంది. అవి వెళ్ళాక అది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు దానికి. మీరు ఎక్కడన్నా చూడండి, కొంతకాలం వర్షం కురవనటువంటి ప్రదేశాలు ఏమవుతాయి, మరుభూములు అవుతాయి. ఇంకా కొంతకాలం పోయాక ఆ మరుభూమి ఎడారి అయిపోతుంది. ఇప్పుడు రాజస్థాన్ ఎడారి, అక్కడెక్కడ దుబాయ్ కంట్రీస్ అన్ని ఎడారులు. అక్కడ ఎందుకని, నేల లేకుండా ఇసుక వచ్చింది, భూమి బదులు అంతా ఇసుకే, ఎక్కడ చూసినా ఇసుకే. ఎందుకు అదంతా ఇసుకమయమయ్యింది, నీరు లేదు గనక. నీరు బాగా ఉంటే మట్టి మట్టి కింద ఉంటుంది, భూమి భూమి కింద ఉంటుంది. భూమిని నిజమునకు నిలబెడుతున్నది జలము, అందుకే నీటిలో భూమి ఉన్నది. ఈ భూమికి ఆధారము రసహ అనే శబ్దమునకు ఆధారము అని అర్థం అన్నమాట. ఈ నీటి నీరే భూమికి ఆధారం. నీటికి ఆధారం ఏమిటి మరి, ప్రాణులకి భూమి ఆధారం అన్నావు, భూమికి నీరు ఆధారం అన్నావు, మరి నీటికో, అపాం ఓషధయో రసః. నీరు భూమిలో నిలబడ్డానికి భూమి చుట్టూ ఉండడానికి మూలమైనవి ఓషధులు, అనగా ఈ పచ్చగడ్డి, చెట్లు, తీగలు, మొత్తం మీద ఈ వృక్ష సంపద, పచ్చగా ఉండేటటువంటి విత్తనముల నుంచి మొలకెత్తేటటువంటి లేక వేరు నుంచి దుంపల నుంచి మొలకెత్తేవన్నీ ఓషధులు. చెట్లన్నీ కూడా విత్తనాల నుంచి రావు. కొన్ని చెట్లు ఇప్పుడు వేపకాయ ఉంది, వేప కింద విత్తనం, విత్తనంలో చెట్టు వచ్చింది, మళ్ళీ చెట్టు నుంచి విత్తనం వస్తుంది. కొన్ని ఉన్నాయి గడ్డి లాంటివి, గడ్డికి అడుగున చిన్న చిన్న కాండాలు ఉంటాయి దుంపలు, మరికొన్ని దుంపల వల్ల, కొన్నేమో కేవలం వేళ్ల వల్ల, మరికొన్ని విత్తనముల వల్ల పుడతాయి. వీటన్నిటికీ కలిపి ఓషధులు అని పేరు. ఈ ఓషధులనేవి, ఈ వృక్షములనేవి, ఈ ధాన్యములనేటటువంటివి, ఈ గడ్డి అనేటటువంటివి భూమి మీద కనుక లేకపోతే ఈ భూమి ఎప్పుడో సర్వనాశనం అయిపోతుంది. నీరు భూమిలో ఇంకి భూమి చుట్టూ ఉండి భూమిని ధ్వంసం చేయకుండా కాపాడుతున్నవి వృక్షములు. ఏనాడో వేదములలో ఉపనిషత్తుల్లో నాయనలారా, ఈ భూమి బాగుండాలంటే, భూగర్భంలో జలం ఉండాలంటే, భూమి చుట్టూ ఉన్న జలంలో భూమి కుంగిపోకుండా ఉండాలంటే, ఎప్పటికప్పుడు భూమి ఇసుక పర్ర కాకుండా ఉండాలంటే దీని మీద వృక్షములు ఉండాలి, ఓషధులు ఉండాలి, వాటిని తగలెట్టి అడవులన్నీ తగలబెట్టి రియల్ ఎస్టేట్ చేయకండి రా, నీకు అసలు స్టేట్ లేకుండా పోతుందని చెప్పారు. కాబట్టి పొలాల్ని వాటి పాడు చేయకూడదు, విపరీతంగా అడవులను ధ్వంసం చేయకూడదు. ఎందుకంటే ఓషధులు నీటిని భూమి ధ్వంసం చెయ్యకుండా, భూమిని నీరు ధ్వంసం చేయకుండా కాపాడుతున్నాయి. కొంతకాలానికి అడవులు కొట్టేస్తే మొత్తం మొత్తం భూమంతా కూడా సముద్రంలో కలిసిపోతుందట. పోయే కాలం వచ్చినప్పుడు ప్రళయకాలంలో అడవులు ధ్వంసం చేస్తారని, ఎక్కడ చూసినా కాంక్రీట్ మయమైపోతుందని, అప్పుడు వర్షాలు కురవడం మానేసి సముద్రం అలా ఉప్పొంగి భూమి మొత్తం సముద్రంలోకి వెళ్ళిపోతుంది, తద్వారా ప్రళయంలో ప్రజలు నశించిపోతారని చెప్పారు. ఆ నాశనం నిజానికి మనమే తెచ్చుకుంటున్నాం తెలిసిన, మనం చేజేతులారా ప్రళయాన్ని తెచ్చుకుంటున్నాం. కలియుగం 432,000 సంవత్సరాలైనా 4 ఏళ్లలో పాడు చేసే శక్తి ఒక్క మానవుడికే ఉంది. మానవుడు అంత గొప్పవాడు మరి, మహానుభావుడు. కాబట్టి మానవుడు మాధవుడు అవ్వాలి, మానవుడు మానవుడిలాగాను ఉండాలి. మానవుడు మానవుడిలా కాకుండా దానవుడు అయిపోయాడంటే ఈ భూమిని ధ్వంసం చేస్తాడు. ధ్వంసం చేయడానికి వాడు చేసే పని ఏమిటంటే ప్రకృతిని వికృతిని చేయటం. ఆ జయరామ రమేష్ అని ఉండేవాడు ఒకడు పూర్వకాలంలో, మీకు తెలుసు కదా, ఒక 10 ఏళ్ల క్రితం తెగ పరిపాలించిన వాడు. ఎంత కారుకోతలు, బీటీ వంకాయల లాంటి చెత్త అంతా తీసుకొచ్చి ప్లాస్టిక్తో బ్రతికితే ఎంత లాభం అన్నాడు. దాంతో అందరూ ఎదుర్కొన్నారు, సొంత పార్టీ వాళ్ళు, బయట వాళ్ళు, మొత్తం మీద దేశభక్తి కలిగిన వాళ్ళం కదండి మనం. ఏదో రాజకీయంలో ఒక్కొక్కడు ఒక్కో పార్టీలో ఉంటాడు, కానీ సహజంగా మన రక్తంలో హిందుత్వం ఒకటి, వేదతత్వం ఒకటి ఉన్నది. దాంతో అందరూ ఎదుర్కొని మీద పడ్డారు. మీద పడే సమయానికే కొన్ని బీటీ వంకాయలు తెచ్చిపెట్టాడు వాడే. ఈ యాపిల్ కాయలు అవి కూడా తీసుకొచ్చి ప్లాస్టిక్ తీసుకొచ్చిన దౌర్భాగ్యుడు. ఇలాంటి వాళ్ళు నూటికి కోటికి రాక్షసులు ఉంటారు ఆ రోజుల్లో, హిరణ్యాక్షుడు లాంటి వాళ్ళు. ఇవి గనక వచ్చి ఉంటే ఈ భూమిలో ఉన్న ఔషధులు ధ్వంసం అయిపోతాయట. ఈ విదేశాల వాళ్ళు వద్దురా బాబు, మేము వద్దన్నవి మీరు పట్టి కడుతున్నారు ఏమిటని వాళ్ళు అంటుంటే ఇక్కడికి తీసుకొస్తున్నాం మనం స్వార్థం కోసం. మహాభయంకరం అది. ఈ ఔషధులు సక్రమముగా లేకపోతే భూమి విధ్వంసం అయిపోతుంది. కాబట్టి ఔషధులే ఈ నీటికి భూమికి ఈ రెండింటికి ఆధారం అవుతున్నాయి. అంటే ప్రాణులకి భూమి ఆధారం, భూమికి నీరు ఆధారం, నీటికి ఔషధుల ఆధారం. మరి ఔషధులకు ఔషధీనాం పురుషరస, ఈ ఔషధుల్ని నిలబెట్టేవాడు పురుషుడు, అనగా మనం ప్రాణులం. జంతువులు పాపం ఏం చేయలేవు, కేవలం స్త్రీలు పురుషులు నపుంసకులు అని పిలువబడే మానవ జాతి మాత్రమే ఈ ఔషధులను నాశనము చెయ్యకుండా పోషించగలవు. కాబట్టి ఓ మానవులారా, మీరే ఈ వృక్షాలని రక్షించాలి, మీరే దీనికి దిక్కు అని ఉపనిషత్తు చెప్పింది. ఔషధీనాం పురుష రస, ఈ జీవి, ఈ మానవుడు అని పేరు కలిగిన ఒకనొక జీవి ఈ ఔషధులకు ఆధారం, అంటే ఇక్కడ రక్షకుడు. వీటిని నాశనం చేయకుండా ఉంటే ఈ జీవి, అప్పుడు ఈ సృష్టి నిలబడుతుంది. మళ్ళీ పురుషుడికి పురుషస్య వాగ్రస, పురుషుడు సక్రమంగా నిలబడాలంటే, వాడు బ్రతకాలంటే, పనులు చెయ్యాలంటే, అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరగాలంటే వాక్ ఆధారం. హాయిగా మాట్లాడడం, తెలివితేటలతో ఆలోచించడం, ఇవన్నీ వాక్కు కింద వస్తాయి. వాక్కు అంటే కేవలం ఉత్తినే మాట్లాడడం అని కాదు, వాక్కు అంటే ఆలోచన, వాక్కు అంటే బుద్ధి, వాక్కు అంటే జ్ఞానం. జ్ఞానముతోటే ఈ సృష్టిని నిలబెడుతున్నాం మనం. మనకి జ్ఞానం ఉంది కాబట్టి మనకి పశువులకి తేడా ఏమిటి? అవి పశువులే, మనము పశువులే నిజానికి, కానీ మనకి వాటికి ఒక్క పెసర తేడా వచ్చి వాటిని జంతువులని మనల్ని నరులు అన్నారు. జంతువునాం నరజన్మ దుర్లభం అంటూ మనకు ప్రత్యేక సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఎందుకు మనకి ప్రత్యేకంగా నరజాతి అని పేరు వచ్చిందంటే, వాటికి మనకి కొంచెం తేడా, విచక్షణ. పాపం జంతువుకి ఆహారం తినడం, మైథునం, నిద్ర తప్ప మరొకటి తెలియదు. కానీ మనకు ఓహో, చెట్లను నాశనం చేస్తే భూమి నాశనం అవుతుంది, ఈ సాటి ప్రాణుల్ని చంపితే మనం చస్తాం, మనలో తెలివితేటలున్నాయి, ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణిని పరమాత్మ కింద చూడాలనే ఒక ఊహ మనలో ఉన్నది గనక మనల్ని నరులని, విశిష్ట జీవులని అన్నారు. అందువల్ల మొత్తం మీద పురుషుడే ఈ ఔషధుల్ని రక్షించాలి. ఆ పురుషుడికి ఈ వాక్కు జ్ఞానము ఆధారం. వాక్కుకు ఆధారం ఏమిటి మళ్ళీ? జ్ఞానమునకు వాచ రుగ్రస, జ్ఞానమునకు క్రమము. రుక్ అంటే క్రమం, క్రమం అనగా జ్ఞానం ఉన్నది, ఆ జ్ఞానాన్ని సరియైన మార్గంలో పెట్టాలి. కారు తయారు చేశాం, కారుని ఎక్కడ పడితే అక్కడ నడిపితే ఏమవుతుంది? ఢామని చస్తుంది, కిందపడి ముక్కలు అవుతుంది. కొండల్లోనూ గుట్టల్లోనూ నడపంగా, కారు అనగానే చక్కని రోడ్డు మీద నడపాలి, విమానం అనగానే దానికి ఒక రన్వే కావాలి. అలాగే ఈ జ్ఞానం ఉన్నదే ఈ వాక్కు అని పేరు కలిగిన దానికి, దానికి క్రమ పద్ధతి లేకపోతే రాక్షసులకు మళ్ళీ తెలివితేటలని దుర్వినియోగం చేస్తే లోకం విధ్వంసం అవుతుంది. అణుబాంబు తయారు చేయొచ్చు తెలివితేటలతో, అందరినీ నాశనం చేయొచ్చు, లేదా లోకాన్ని అంతటినీ బాగు చేయొచ్చు. కాబట్టి నాయన, నీ జ్ఞానమునకు ఒక క్రమ పద్ధతి, ఓ సిస్టం కావాలన్నారు. అదన్నమాట రుక్ అంటే. రుచస్సామరస, ఈ రుక్కుకి మళ్ళీ సామము, సంగీత స్వరం ప్రధానం. అంటే స్వరము ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. దానికి ఉదాహరణ అన్నమాట, ఎవరైనా చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటే నాన్న అల్లరి చెయ్యకురా అని అక్కడ మెల్లగా మాట్లాడాలి కంఠంతో. మూర్ఖుడు ఎవడి మాట వినకపోతే లా గోపెద కొడతాను అని కొంచెం గట్టిగా అరవాలి. పద్యం చదువుతున్నప్పుడు ఒక రకంగా ఉండాలి, గద్యం చదువుతున్నప్పుడు ఒక రకంగా ఉండాలి, భార్యాభర్తల సంభాషణ ఒక రకంగా ఉండాలి, వేదికల మీద ఒక రకంగా ఉండాలి. స్వరము సమయమును బట్టి సందర్భమును బట్టి మారుస్తూ ఉండాలి. మధ్య మంద్రమ తారాస్థాయిలని స్వరాలు చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు భజన పాట పాడితే ఇక్కడ పాడితే ఏకంగా ఈ గుంటూరులో మొదలెడితే ఏలూరు దాకా వినబడుతుంది, ఒక్కొక్కళ్ళు మాట్లాడితే గొంతుకు పక్కవాడికి వినబడదు. కాబట్టి స్వరమును గ్రహించి ఇటు హెచ్చు తగ్గులను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఎలా ఉచ్చరించాలో అలా ఉచ్చరించాలి. దానికి సామము అని పేరు, వినయము అని కూడా దానికి పేరు. ఈ జ్ఞానము వాక్కులో ఉంటే, వాక్కు రుక్కులో ఉంటే, రుక్కుకి సామము స్వరం ప్రధానము, స్వరాన్ని బట్టి కూడా అనమాట. ఎంత దుర్మార్గుడైనా ఒక్కొక్కసారి మన స్వరాన్ని బట్టి మారిపోతాడు తెలుసా. పేక కొయ్యడానికి కత్తి పుచ్చుకొస్తున్నవాడు కూడా మనం ప్రేమగా చంపేస్తావా చంపు అని మెడ చూపిస్తే వాడు చంపలేడు, మరీ కటిగాడినైతే పక్కన పెట్టేయండి. వాడు పాకిస్తాన్ టెర్రరిస్టుల దగ్గర అయితే సామము పనికిరాదు, ఇంకోటి పనికిరాదు, అక్కడ మాత్రం ఫిరంగులే. కానీ మీలాంటి మంచివాళ్ళు ఏదో కోపం వచ్చింది, అలాంటి కుర్రాన్నో నన్నో చంపడానికి వచ్చారు, వచ్చినప్పుడు కొంచెం నవ్వుతూ మాట్లాడితే ప్రేమగా మాట్లాడితే పేక కొయ్యలేరు మీరు చూస్తూ చూస్తూ. కాబట్టి స్వరమును బట్టి అవతల వ్యక్తిని జయించవచ్చు గనక జ్ఞానమునకు కూడా రుక్కునకు కూడా సామమే ఆధారం. చిట్ట చివరి చెప్పాడు సామ్ర ఉద్గీతో రసః, ఈ స్వరమునకు ఈ కంఠంలో వచ్చే మార్పులకి మూల కారణం, మొత్తం ఇంత సృష్టికి మూల కారణం ఉద్గీతః, ఓంకారం ఆధారం, ఆ ఓంకారమే పరమాత్మ అని ఇప్పుడిక్కడ వేదవ్యాసుల వారు మనకి చెప్పకుండానే క్లుప్తంగా ఈ పరమాత్ముడు ఉద్గీతుడు, ప్రణవస్వరూపుడు, ఏకాక్షరస్వరూపుడు, ఆ ఏకాక్షరమును భక్తితో ధ్యానము చేసేవాడికి భగవంతుని దివ్య రూపాన్ని, దివ్యమంగళ విగ్రహాన్ని, దివ్య తేజస్సుని చూడగలిగే శక్తి వస్తుంది. అప్పుడు మాత్రమే చూడగలడు. ఆయన నిజంగా విశ్వరూపాన్ని చూపించినా, దివ్య రూపాన్ని చూపించినా దాన్ని తట్టుకోవడానికి కావలసిన శరీరం లేకపోతే, దృష్టి లేకపోతే వీడు భస్మమైపోతాడు. సుమా, నేను నీకు విశ్వరూపాన్ని చూపించాను, నువ్వు చూడలేక విహ్వలుడివై ఉపసంహరించు అన్నావు. కారణం ఏమిటంటే నీలో సాధన ఉన్నది కానీ ఆ సాధన సరి అయిన మార్గంలో లేదు. ఉదంకుడు సాధకుడు, సాధకుడే కాకపోతే కృష్ణుడు ఎక్కడికి ఎందుకు ఎడతాడు? ఆయనలో గొప్పతనం లేకపోతే కృష్ణ పరమాత్ముడు అంతటి వాడు వెడుతున్నవాడు దారిలో ఆగి ఉదంకుడి ఆశ్రమానికి, ఆ ఉదంకుని ఆశ్రమం లోపలికెళ్ళి ఆయన ఆతిథ్యం స్వీకరించి ఆయన కోరితే విశ్వరూపం చూపించాడు. చూపించాడంటే సాధకుడే, కానీ సాధనలో లోపమున్నది. ఆ లోపం ఏమిటి? తొందరపాటు. తొందరపాటు ఒక్కటి కనుక లేకపోతే మానవుడు చాలా గొప్పవాడు అవుతాడు. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి కూడా గుర్తుంచుకోవలసింది భారత సారాంశాన్ని అనుక్షణం స్ఫురణకు తెచ్చుకోవలసిన మాట ఒకటి ఉన్నది ఇక్కడ, అదే తొందరపాటు. ఎట్టి పరిస్థితులలోనూ చిన్న చిన్న విషయాలకు ఉద్రేకం పొందరాదు. ఆ ఉద్రేకం ఉదంకునికి ఎక్కువ, దానివల్లే సర్పయాగం, దానివల్లే విధ్వంసం, దానివల్లే కృష్ణుడిని శపిస్తానన్నాడు ఆయన. ఈ లక్షణం మనందరిలోనూ ఉంటుంది, మనం కూడా అప్పుడప్పుడు ఉదంకుడిలాగే ప్రవర్తిస్తాం, కాకపోతే బయటపడం, కొందరం బయటపడతాం. ఉదంకుడు మహాభారతంలో కథారూపంలో ఉన్నాడు కాబట్టి బయటపడ్డాడు. బయటపడకుండా ఇంటికి వెళ్ళాక ఏ ఉద్రేకంతో ఉన్నారో లేదో నేను చూడొచ్చానా? భర్తలను అయితే భార్యలను అడగాలి, ఏమమ్మా మీ ఆయన సంగతి ఏమిటని. నన్నేం అడుగుతారులేండి, ఆయన్నే అడగండి అంటుంది ఇప్పుడు సిగ్గుపడి పాపం. అలాగే భార్యామణి యొక్క ఉద్రేకం ఏమిటో ఈ భర్తలను అడగాలి. సహజంగా లోకంలో ఏదో ఒక సమయంలో ఈ ఉద్రేకం వస్తూనే ఉంటుంది, ఉద్రేకము లేకుండా ఉండరట. ఒక్కోసారి చాలా పొరపాటు పడతాం మనం వ్యక్తి యొక్క పైపై రూపాన్ని చూచి. ఒక్కొక్కరు రోజు వినయంగా వచ్చి దండం పెట్టేవాడు, ఎంత బుద్ధిమంతుడు, ఇటువంటి కొడుకుంటే ఎంత బాగుండు అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది, ఒక రోజున వాళ్ళ ఇంటికి ఆహ్వానించాక నేను ఆ ఇంటికి వెళ్ళాను, నేను వచ్చానని ఆ కుర్రాడికి తెలియదు. వాళ్ళ నాన్న మీద ఒంటికాల మీద లేచిపోయి చితకబాదేస్తున్నాడు. ఆహా, వీడు ఆస్కార్ అవార్డుకి పనికొస్తాడనిపించింది. అంటే ఇంట్లోనేమో వాళ్ళ నాన్న చావగొడుతున్నాడు, నా దగ్గర మాత్రం ఎంతో వినయంగా ఉంటే నేనే అనుకున్నాను నిజంగా వీడు బుద్ధిమంతుడేమో అనుకుంటాం. అలా కూడా ఉంటారు కొంతమంది. ఒక్కొక్క స్త్రీమూర్తి గురువు గారికి పాదసేవ చేస్తుంటే ఈ స్త్రీని మహానుభావుడు ఆ భర్త పొందాడు, వాడు ఎన్ని జన్మలు పుణ్యం చేశాడో అనుకుంటాం మనం. ఎన్ని అప్పడాల కర్రల దెబ్బలు నెత్తి మీద ఉన్నాయో ఆయనకి తెలుస్తుంది కానీ మనకేం తెలుస్తుంది. కాబట్టి ఈ ఉద్రేకములు ఉదంకుడి ద్వారా మనకు గొప్ప విషయం చెప్పారనమాట. ప్రతి పురుషుల్లో, ప్రతి స్త్రీలో ఈ ఉద్రేకం ఉంటుంది. ఆ ఉద్రేకమును అణచి అదుపులో పెట్టినటువంటి వాడు సాధకుడవుతాడు. ఆ సాధనలో ఉన్న లోపం వల్ల పరమాత్ముడు కనబడినా సరి అయినటువంటి శక్తిని పొందలేకపోయాడు. అంతటి పరమాత్ముడున్నా వరములు పొందలేకపోయాడు. ఇక్కడ నిజంగా వేదవ్యాసులు వారు అద్భుతమైన కొన్ని శ్లోకాలు రాశారండి. మనిషికి భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమైనా మనలో సాధన సక్రమంగా లేకపోతే ఏం వరం కావాలో కోరుకోలేమని. ఉదాహరణకి భీష్ముడికి స్వచ్ఛంద మరణం ఇచ్చాడు వాళ్ళ నాన్న. మనందరికీ ఏం తెలుస్తుంది, స్వచ్ఛంద మరణం అంటే తాను కోరుకుంటే చావు వస్తుంది, లేకపోతే చావు రాదు కదా. భీష్ముడు నేను చావాలి అనుకుంటే చస్తాడు, లేకపోతే చావు రాదు. ఇలాంటి వరములు ఉన్నవాళ్ళు ఇంకా లోకంలో ఉన్నారు. మధుకైటబులకి స్వచ్ఛంద మరణం అమ్మవారిచ్చింది, అయినా వాళ్ళు చచ్చిపోయారు. ఎలా చచ్చిపోయారు అనుకుంటున్నారు? స్వచ్ఛంద మరణం అనే వరం మనకి భగవంతుడు ఇచ్చినా ఈ భగవంతుడు కొన్ని టెక్నిక్స్ తన దగ్గర పెట్టుకుంటాడు. మళ్ళీ మన బుర్రలో దూరి ఒరే నీ మరణము నువ్వు కోరుకోరు అంటట. అస్సలు కనబడ్డాడు ఆయన. ఆయన మనకు వరం ఇచ్చినట్టే ఇస్తాడు. మనం బుద్ధిగా లేకపోతే మన హృదయంలోనో బుద్ధిలోనో దూరి ఏమైనా నాయన నువ్వు స్వచ్ఛంద మరణం కోరుకున్నావా, నేను నీ బుద్ధిలో దూరతా, నీ మస్తిష్కంలో దూరుతాను, నీ హృదయంలో దూరుతానని దూరి చావు కోరుకో అంటాడు. దాంతో మనకి తెలియకుండా ఏం చేస్తాం అనమాట, నేను చావాలి అనుకుంటాం, టక్కన చచ్చిపోతాం. ఆయన తెలివితేటల ముందు మనం ఎక్కడ అవుతాం? వీడు ఎన్ని వరములు కోరుకోనివ్వండి, ఏదో రకంగా వెళ్ళి ఆయన ఆ లోపల దూరతాడు. లేకపోతే మధుక ఇటుబులు సాక్షాత్తు జగదంబ కోసం మహాతపస్సు చేశారు, అమ్మవారు ప్రత్యక్షమయ్యింది. మీకు తెలుసుగా శ్రీ మహావిష్ణువు యొక్క కుడి చెవిలో నుంచి ఎడమ చెవిలోంచి ఓసారి ప్రళయకాలంలో నిద్రపోతున్నప్పుడు గులి వచ్చింది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు క్షీరసాగరంలో. ఆ నిద్రపోతున్న విష్ణువు యొక్క చెవులు రెండింటిలోంచి కొంచెం కర్ణమలం అంటే గులిమంటమే, మీరు అసలు పుల్లలు పెట్టి గిలుక్కుంటారు అప్పుడప్పుడు పురాణ మధ్యలో, ఆ గిలుక్కుంటుండగా వచ్చినటువంటి చింతపండు లాంటి ముద్దోటి ఉంది, దానికి కర్ణమలము లేక గులిమి అంటారు. అవి నీళ్లలో పడ్డాయట, పడగానే అవి రెండు రూపములు ధరించాయి. కుడి చెవిలో ఉన్న కర్ణమలము నుండి మధు అనేవాడు, ఎడమ చెవిలో ఉన్న కర్ణమలం నుంచి కైటభుడు అనేవాడు పుట్టారు. ఇద్దరు రాక్షసులు పుట్టుకొచ్చారు. ఈ ఇద్దరు రాక్షసులు నీళ్లలో పడ్డారు. వాళ్ళిద్దరూ మన ఇద్దరం పుట్టినట్టున్నాం అన్నదమ్ములం మనం అనుకున్నారట. వాళ్ళకి తెలియకుండానే మనిద్దరం ఒకే మహాపురుషుడి నుంచి పుట్టామని గ్రహించి మనం అన్నదమ్ములను రోయ్ కవల పిల్లలను రోయ్ అచ్చం చింతపండులో ఎంత ముద్దొస్తున్నామో అనుకున్నారట. చింతపండులో ఉన్నారు వాళ్ళు, కర్ణబలం కదా. మరి గులిమి సాధారణంగా కొంచెం చింతపండు ముద్దలాగే ఉంటుంది. మీకు నేను చెప్పాలా ఎంత అనుభవం. కాబట్టి అచ్చం అలాగే, అది కూడా పాత చింతపండుట. చింతపండులో కూడా కల్తీ చింతపండులు ఉంటాయి కొత్తవి, అవి కొంచెం ఎర్రగా ఉంటాయి. బాగా నిలవున్న పాత చింతపండు ఉందే అది నల్లగా కాటిక ముద్దలం ఉంటుంది. వాళ్ళిద్దరు అలా పుట్టుకొచ్చారు నీళ్లలో. నీళ్లలో శుభ్రంగా ఈత కొట్టారు. ఆ ఈత కొడుతూ అసలు మనం ఎవరం, ఎక్కడి నుంచి పుట్టాం, మన తండ్రి ఎవరు, ఎక్కడ చూసినా నీరు తప్ప ఈ ప్రపంచంలో మరొక ఆధారం లేదు అనుకున్నారు వాళ్ళు. ఇది అశ్వమేధ పర్వంలోనూ ఇటు ఆనుశాసనిక పర్వంలోనూ కూడా ఉంటుంది. వీళ్ళిద్దరూ అలా నీళ్లలో ఈత్తున్నారు. ఈ టప్ప 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 నీళ్లలో ఈత్తున్న వాళ్ళ చేతుల దెబ్బకి నీళ్లలో క్లీమ్ అని ఒక శబ్దం పుట్టింది. ఆ నీళ్లలో ఈత్తున్నారుగా, చేపలు నీళ్లలో పడతాయి, అవి వాటి జన్మస్థానం, అందులో ఈదడం వాటి హక్కు. అలాగే వీళ్ళు కూడా జలప్రాణులుగా జలంలో పుట్టడం వల్ల జలమే వాళ్ళకి ఆధారం అయ్యింది. ఆ నీళ్లలో అటు ఇటు ఈదుతూ చేతులతో కొడుతుంటే ఆ కెరటాల్లోంచి ఒక శబ్దం పుట్టింది. ఆ శబ్దం క్లీమ్, బాగుందో ఈ శబ్దం అనుకున్నారు ఇద్దరు. ఇద్దరు ఆ నీళ్లలోనే అలాగే క్లీం క్లీం అనుకుని తిరగడం మొదలెట్టారు. క్లీంకారానికి కామరాజ బీజము అని పేరు. అమ్మవారి బీజాక్షరములలో క్లీంకారం కామరాజ బీజం అనగా కామము అంటే కోరిక. కోరికలను తీర్చడంలో అంతకంటే గొప్ప బీజం మరొకట్లేదు అనమాట. మంత్రాలలో ఆ మంత్రాన్ని ఆ అక్షరాన్ని జపిస్తే మన కోరికలు తక్షణం తీరుతాయి. అందుకని దానికి కామరాజ బీజము, కోరికలను తీర్చే ఉత్తమమైన మంత్రం అని అర్థం. ఆ మంత్ర జపం చేయడంతో అమ్మవారు భువన సుందరి జగన్మాత ప్రత్యక్షమయ్యింది. నీకేం కావాలో కోరుకోండి మీ ఇద్దరు అంటే వాళ్ళు మాకు చావు లేకుండా వరమియ్యి అన్నారు. అది మాత్రం కుదరదు, ఇంకేదైనా కోరుకోండి అంది అమ్మ. అప్పుడు వాళ్ళిద్దరూ బాగా ఆలోచించి చావు లేకుండా వరం ఇవ్వనుంటుంది అమ్మవారు. ఈ అమ్మే ఈ చరాచర జగత్తుకి మూలమని మనకు అర్థమయ్యింది. ఈ నీళ్లలో నుంచి వచ్చిన క్లీంకార జపం వల్ల ప్రత్యక్షమయ్యింది కనుక ఈ తల్లి సమస్త లోకాలకి ఆధార జగదాధార భూత. ఈవిడిని ఏం కోరుకుంటే బాగుంటుంది, ఏమి కోరుకుంటే చావు లేకుండా ఉంటుందని ఆలోచించి ఓ తల్లి మాకు స్వచ్ఛంద మరణం, స్వేచ్ఛామరణం ప్రసాదించు అన్నారు వాడు. అంటే ఏమిటి, మేం కోరుకుంటేనే చావు రావాలి, లేకపోతే చావు రాకూడదు. తదస్తు అంది అమ్మ. అప్పుడు వాళ్ళిద్దరూ చంకలు కొట్టుకుని, మేము నిన్ను మోసం చేసేసాం, బుట్టలో వేసుకున్నాం అన్నారట. నన్ను మీరు బుట్టలో వేసుకోవడానికి బొట్టేది అంది ఆవిడ. బొట్టంటే ఏదో బొట్ట పట్టరవక్కర్లా, నువ్వేమన్నావు మరణము లేకుండా వరం ఇవ్వనన్నావు, ఇప్పుడు మేమేం కోరుకున్నాం, స్వచ్ఛంద మరణం కోరుకున్నాం. స్వచ్ఛంద మరణం అంటే కోరుకుంటేనే చావు వస్తుంది, మేమెప్పుడూ మరణము కోరముగా, మేం కోరకపోతే మాకు చావు రాదుగా, ఈ రకంగా నిన్ను మోసము చేశాముగా అన్నారట. చాలా బాగుంది అలాగా అంది ఆవిడ. మీరు మోసం చేశాముగా అన్నారుగా, అలాగా నాయన, పోలే మీరు బుద్ధిగా ఉంటే మీకు సావు అంత తొందరగా రాదు, కానీ వెకిలి వేషాలు వేశారంటే మాత్రం ఏ వరము మిమ్మల్ని కాపాడదు, పొండని అదృశ్యమైపోయింది అమ్మ. ఇక అక్కడి నుంచి వాళ్ళు నీళ్లలో దర్జాగా ఇక మనకి సావు లేదని తిరిగారు. తిరగ్గా తిరగ్గా ఆ సమయంలో ఏమైంది, ప్రళయకాలంలో గాఢంగా నిద్రపోతున్న శ్రీమన్నారాయణుని నాభిలో నుంచి తెల్ల తామర పువ్వు నీటిపై భాగానికి వచ్చింది. అందులోంచి బ్రహ్మగారు పుట్టుకొచ్చాడు. అప్పుడే బ్రహ్మగారు నిద్రట్లోంచి లేచాడు కదా, ఆయన కూడా ప్రళయకాలంలో తామర పువ్వులో నిద్రపోతాడు. ఆ నిద్రపోతున్న ఆయన తామర పువ్వు విచ్చుకోగానే ప్రళయం పూర్తిగా గానే మెలకు తెచ్చుకుని ఆహ్వాని ఆవులిస్తూ, మొదట్లో ఆయనకు ఐదు ముఖాలు ఉండే ఉండోయి, ఒక ముఖాన్ని శివుడు గిల్లేశాడు, తర్వాత చతుర్ముఖుడయ్యాడు ఆయన. ఈ పంచముఖ బ్రహ్మగారు పుట్టుకొచ్చి, నేనెవరిని, ఏం చెయ్యాలి, నా కర్తవ్యం ఏమిటి అనుకుంటూ ఉండగా నీళ్లల్లో అటు ఇటు తిరుగుతున్న వధుకైటవులు అక్కడికి వచ్చారు. వాళ్ళకి ఈర్ష్య కలిగింది, అసూయ కలిగింది. ప్రపంచంలో మొట్టమొదటి కమ్యూనిస్టులు వాళ్ళు. ఏమిటో తెలుసా, వాళ్ళు బాగుపడరు, ఇతరులు బాగుపడవరు. వాళ్ళు సొంతంగా కష్టపడి ఏం చేయరు, చేస్తే అక్కడికి వెళ్ళి జెండాలు పోస్తారు, ఏడిపించి చేస్తారు, ప్రాణంలో దోచుకోవడం తప్ప, యుద్ధం చేయడం తప్ప వాళ్ళు మాత్రం కష్టపడరు. ఆ ఇద్దరు రాక్షసులకి అసూయ, ఈర్ష్య. అందుకని వాళ్ళు ఏమన్నారట, ఒరే అన్నయ్య, ఒరే తమ్ముడు అని ఒకళ్ళొకళ్ళు సంబోధించుకుని, మనమేమో పుట్టినప్పటి నుంచి నీళ్లల్లో పడి నాచుల్లాగా నానాయాతన పడిపోతున్నామా, ఈ నీళ్లలో తిరిగి తిరిగి చికాకు పెడుతోంది, ఒళ్ళంతా దురదలు పుడుతున్నాయి, జల జంతువుల్లో మనం తిరుగుతుంటే వీడెవడో ఎర్రగా అందంగా తెల్ల తామర పువ్వులో దర్జాగా కూర్చున్నాడు, వీడేమో నీడలో సుఖంగా ఉంటాడా, బిల్డింగులో కూర్చుంటాడా, మనమేమో కష్టపడ్డామా, మన కార్మిక వ్యవస్థకు అన్యాయం చేస్తున్నాడు వీడు, వీడిని పడగొట్టేద్దాం అని వాడి దగ్గరకు వచ్చి, ఏయ్ ఆ తామర పువ్వు మాకి అన్నారు. అంటే ఆయన అన్నాడు, ఎలా ఇస్తానంటే నేను ఇందులోంచి పుట్టాను, ఇందులోంచి పుట్టాను కనుక ఇది లేకపోతే నేను బ్రతకలేను, ఎవరు ఎందులో పుట్టారో అక్కడ బతకగలుగుతారు, మీరు నీళ్లలో పుట్టారు కనుక నీళ్లలో బతుకుతారు, నేను తామర పువ్వులో పుట్టాను కనుక తామర పువ్వులోనే బతుకుతాను, ఎవరికైనా జన్మ హక్కు అని ఒకటి ఉంటుంది, నాకు పుట్టిన హక్కు ఇందులో ఉంది, ఈ పువ్వు నా పేరు మీదుగా రిజిస్టర్డ్ అయిపోయింది, కావాలంటే సబ్ రిజిస్ట్రార్ గారు ఆఫీస్కి వెళ్ళు అంటే వాళ్ళు వినలేదు. బలం కలిగిన వాడిదే రాజ్యం, పది మంది కూడా ఎవడు వెంటుంటే వాళ్లే గొప్పవాడు, మేమిద్దరం నువ్వు ఒక్కడివి, మాతో యుద్ధం చేసి మమ్మల్ని ఓడించి ఆ తామర పువ్వులో కూర్చో, లేదా మాకు ఆ తామర పువ్వు ఇచ్చేయి అంటే ఆయన ఆలోచించాట, నేను సృష్టికర్తనే కానీ యుద్ధం చేయలేను, ఎలాగా, ఈ దుర్మార్గులు చావగొడతామంటున్నారు, వీళ్లతో యుద్ధం చేసే ఓపిక లేదు, వాళ్ళు మూర్ఖులు, ఎంతకైనా తెగించిన వాళ్ళు, అందుకని ఏం చేయాలో తెలియక టక్కన తామర పువ్వు ఇలా ముడిచేసుకున్నాడు ఆయన. మన ఇంట్లోకి ఎవరైనా దొంగళ్ళు వస్తే తలుపులు మూసుకుంటాం కదా, అలా తామర పువ్వు ఇలా వికసించిన దాన్ని మూసేశాడు, ఆ రేకుల దగ్గరికి నొక్కేశాడు. ఈ తామర పువ్వుకు గొప్పతనం ఉందండోయ్, ఆ రేకులు తమంత తామైనా విచ్చుకోవాలి, లేదా బ్రహ్మదేవుడో శ్రీమన్నారాయణుడో కోరితేనే అవి విచ్చుకుంటాయి. బయట నుంచి మనలాంటి వాళ్ళం ఆ రేకులు ఎంత లాగినా అవి విచ్చుకోవు, అదేమన్నా మామూలు సన్నజాజులా వాటంతటా విచ్చుకోవడానికి, అది సృష్టికర్త బ్రహ్మగారి నివాస స్థానం, అందుకే ఆయన మూసేశాడు. వీళ్ళిద్దరు ఏం చేశారు, ఈ తామర పువ్వు రేకులు ఇలా విడదీయడానికి ఎంతో ప్రయత్నించారు, ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ తామర పువ్వు రేకులు విడదీయడం వాళ్ళ వల్ల అవ్వలేదు. దాంతో వాళ్ళకి ఆగ్రహం కలిగింది, నువ్వు ఎంతకాలం మూసు కూర్చుంటావో చూస్తానరా, తలుపులు మూసుకున్నాననుకుంటున్నావేమో, ఎప్పుడో ఒకప్పుడు నువ్వు తలుపులు తెరవకపోతావా, బయటికి రాకపోతావా, రాగానే చితక్కొట్టి నిన్ను చంపి ఈ పుష్పాసనం, ఈ పద్మాసనం, ఈ పుండరీకాసనం మేము తీసుకుంటాం అన్నారు వాళ్ళు. దాంతో బ్రహ్మగారు ఆలోచించి, వీళ్ళు మూర్ఖులు, ఎప్పటికీ ఇక్కడ నన్ను వదిలేటట్లేరు, నేను ఇందులో ఎంతకాలం కూర్చుంటాను, ఇప్పుడు నేనేం చెయ్యనని ఆలోచించాట. ఆ తామర పువ్వుకి కింద కాడుందిగా నాళం, ఆ నాళానికి సన్నని రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాలు గుండా పూర్వం మంచినీళ్ళు కూడా తాగేవాళ్ళం చెరువుల్లో తెలిసిన, పూర్వం తామర కాడలని పీక్కుని చెరువు దగ్గరికి వెళ్ళి అందులో పెట్టుకుని గుడుకు గుడుకు చక్క స్ట్రాలో స్ట్రా వేసుకుని మనం థమ్సప్ తాగినట్టు తాగేవాళ్ళం నీళ్లు చిన్నప్పుడు. అప్పట్లో అవన్నీ సరదాలు ఉండేవి, ఇప్పుడన్నీ నల్ల చెరువులు అయిపోయాయి కాబట్టి అందులో నీళ్లు తాగితే తర్వాత వీడి బతుకే నల్ల అయిపోతాడు. చక్కగా పూర్వం నిర్మలంగా ఎంత బాగుండేవో చెరువులు, ఆ ఈతాలు, ఆ కాలువలు, ఆ కాలమే మారిపోయి వికృతం అయిపోయింది. ఏమిటో తెలియదు, కలిప్రభావం. సరే ఇప్పుడు ఆ నాళం గుండా కిందకి దిగిపోయాడు ఆయన. ఈ నాళములోంచి బ్రహ్మ కిందకి ఎలా దారుతూ ఉండడం బయట ఉన్న రాక్షసులకు కనబడింది. ఎందుకంటే ఆ తామరకాడ అంత స్పష్టంగా ఉందన్నమాట. హాయ్ బ్రహ్మదేవా, తామర పువ్వు ముడుచుకుని మధ్యలో ఉన్నటువంటి సన్నని రంధ్రములు గుండా తూడు నుంచి కిందకి దిగుతావా, ఎక్కడో చోట బయటకు వస్తావుగా, ఎక్కడ బయటకు వస్తే అక్కడ నీ మెడ పట్టుకు చంపేస్తావని వీళ్ళు ఏం చేశారు, ఆయన లోపల రంధ్రంలోంచి దిగుతుంటే వీళ్ళు పైన గొట్టం పట్టుకుని వీళ్ళు కిందకి దారడం మొదలెట్టారు. లోపల నుంచి ఆయన, బయట నుంచి రాక్షసులు. అలా 100 ఏళ్ళు కిందకి దిగట్టండి బ్రహ్మ. భాగవతంలో కూడా ఏమన్నాడు, కడగి 100 ఏండ్లు వెదకి నే కాననైతి. 100 ఏళ్ళు కిందకి దిగి 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 ఎంత ప్రయత్నించినా ఈ తామర పువ్వు ఎక్కడ పుట్టిందో ఆ ప్రదేశం చూడలేకపోయాడు బ్రహ్మ. తామర పువ్వు పుట్టినటువంటి జన్మస్థానాన్ని, ఆరిజన్ను కనిపెట్టలేకపోయాడు. అప్పుడు విసిగిపోయి, ఓహో, నా ప్రయత్నముతో ఈ పుష్పము యొక్క ఉనికిని, జన్మస్థానాన్ని కనిపెట్టలేను, అదే భక్తితో ప్రార్థిస్తే కనిపెడతానేమో అని అనుకుని నన్ను కన్న తండ్రికి, ఈ పుండరీకానికి ఉత్పత్తికి మూలకారకుడైన పరమాత్మని భక్తితో ధ్యానిస్తున్నాను అని ధ్యానించగానే టక్కన బొడ్డు కనపడిందిట నాభి. ప్రార్థన అలా చెయ్యగానే, శరణు కోరగానే, నువ్వే దిక్కనగానే ఆ శ్రీమన్నారాయణుని నాభి కనబడింది. అంటే తన ప్రయత్నముతో భగవంతుణ్ణి ఎవడూ పొందలేడు, ఆయన అనుగ్రహం కావాలి. అనుగ్రహం కావాలంటే సంపూర్ణ శరణాగతి పొందాలి. శరణాగతి కంటే ఇంక వేరే దిక్కు లేదు. నువ్వే దిక్కన్నామా, ఆయన కరుణిస్తాడు. నా బుద్ధితో నేను ఏదన్నా చేస్తానన్నామా, నీ పాటలు నువ్వుబడి అంటాడు. మనమైనా అంతే. పిల్లలు మా కష్టం మేము పడతామంటే తల్లిదండ్రులు సాయం చేయరు. అలా కాకుండా, నాన్నగారు ఇల్లు కట్టుకున్నాను, ఈ నెల వాయిదా మీరు కట్టండి అంటే చూస్తూ చూస్తూ తండ్రి కట్టకుండా ఉంటాడా? కాబట్టి జగత్పిత అయిన పరమాత్ముడు మనం అందరం పిల్లలం గనక సంపూర్ణ శరణాగతి అనగానే రక్షిస్తాడు. టక్కన స్వామివారు ఇతను ప్రార్థించగానే తన నాభి చూపించాట. ఆ నాభి చూడగానే అందులోంచి బయటకు వచ్చేశాడు ఆయన. చీల్చుకున్న కాడ బయటకు వచ్చి నీలమేఘాయ శరీరుడైన శ్రీమన్నారాయణుడిని చూచి, ఓహో, నా జనకుణ్ణి చూచాననుకుని, జనక తండ్రి రక్షించు, ఇద్దరు రాక్షసులు ఈ కాడ పట్టుకుని కిందకు దిగుతున్నారు, మరి కాసేపట్లో ఇక్కడికి వస్తారు, వాళ్ళు నన్ను యుద్ధం చేయమంటున్నారు, యుద్ధంలో వాళ్ళని ఓడించే శక్తి నాకు లేదు, లేదంటే వాళ్ళు నన్ను ఓడించి నన్ను చంపేటట్టున్నారు, నా తామర పువ్వు లాక్కుంటున్నారు, కాపాడు కాపాడని ఎంత ప్రార్థించినా ఈ గాఢంగా నిద్రపోతున్న ప్రళయకాల నిద్రలో ఉన్న ఆయన లేవలేదు. అప్పుడు ఆయన ఆలోచించాట, ఓహో, ఈయన నిద్రపోతున్నాడంటే ఈయన శరీరాన్ని ఏదో పట్టుకుంది. ఏమిటది, తామసీ తత్ర వేధస. ఒక తామసీ శక్తిని శ్రీ మహావిష్ణు ఆవాహన చేసుకుంటాడు. అమ్మవారి యొక్క రూపాలలో తామసీ శక్తిని ఉంటుంది, అది నిద్ర, యోగ నిద్ర, యోగమాయ. ఆ యోగ నిద్ర ప్రభావంతో ఇప్పుడు ప్రస్తుతం విష్ణు నిద్రపోతున్నాడు. విష్ణు శరీరం మీద నల్లని ఆ స్త్రీ కనపడింది. ఇప్పుడు బ్రహ్మగారు ఆ నిద్రని ప్రార్థించాడు, తల్లి నువ్వే నాకు దిక్కు, జగద్ధాత్రీం అహం దేవీం ఆరిరాధయిషు శుభాం విశ్వేశ్వరీం అతులాం, నీవు సాటిలేని స్త్రీ స్వరూపిణివి, శక్తి స్వరూపిణివి, నిద్రాస్వరూపిణివి, యోగ నిద్రవి, యోగమాయవి. ఈ చరాచర జగత్తంతటినీ కూడా నిద్రలో ముంచే, అజ్ఞానంలో ముంచే తామసీ శక్తివి. నీ శక్తి వల్ల ఈ మహావిష్ణువు నిద్రపోతున్నాడు. ఆయన శరీరం నుంచి నువ్వు తప్పుకుంటే ఆయనకి మెరుకు వస్తుంది, ఆయనకి మెరుకు వస్తే రాక్షసంహారం చేస్తాడు, అప్పుడు మేము సృష్టి చేయగలుగుతాం అని భక్తితో ప్రార్థించగానే ఆ తామసీ శక్తి పక్కకి తప్పుకుంది. అది తప్పుకోగానే ఆవులిస్తూ విష్ణువు లేచాడు. ఏన్నాయనా, తామర పువ్వులో కూర్చుని సృష్టి చెయ్యక, ఈ ప్రాణుల్ని పుట్టించక ఇక్కడికెందుకు వచ్చావంటే, ఏం సృష్టి చేయనయ్యా బాబు, ఇద్దరు భయంకర రాక్షసులు వచ్చి నా ప్రాణం తీస్తున్నారు, వాళ్లతో యుద్ధం చేయలేక ఇక్కడికి వచ్చానన్నట్ట అన్నాడో లేదో, ఈ కాడ పట్టుకుని కిందకి దిగారు వీళ్ళు. దాంతో మధుకైటవులతో ఘోర యుద్ధం చేశాడు ఆయన. తావప్యతి బలోన్మత్తవు పంచవర్ష సహస్రాణి, 5000 సంవత్సరాలు యుద్ధం చేశారు వాళ్ళు విష్ణువుతోటి. ఇటు దుర్గా సప్తశతిలో, అటు దేవీ భాగవతంలోనూ, ఇటు ఆనుశాసనిక పర్వంలో కూడా మహాభారతంలో ఉంటుంది ఈ మధుకేటవుల కథ. 5000 సంవత్సరాలు, ఎలాగా, 1 ఏడాది మధువు, మరొక ఏడాది కైటవుడు, దుర్ముఖి నామ సంవత్సరంలో వధువు అయితే హేమలంబ నామ సంవత్సరంలో కైటవుడు, ఇలా మార్చి మార్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రతి ఏడాది ఒక్కొక్కళ్ళు విశ్రాంతి తీసుకుంటూ వాళ్ళు 5000 సంవత్సరాలు శ్రీ మహావిష్ణువుతో ఘోర యుద్ధం చేశారు. వాళ్ళని చంపలేక ఆయన అలిసిపోయి ఆశ్చర్యపోయి, ఇదేమిటిది, ఇన్ని రకాల యుగాలు కల్పాలు గడిచాయి, కానీ నాతో ఇంతకాలం యుద్ధం చేసిన వీరుల్ని ఎక్కడా చూడలేదు. వీళ్ళు ఎంతకాలము యుద్ధము చేసినా నా చేతిలో చావటం లేదు, వీళ్ళు అలసిపోవటం లేదు, నేనేమో యుద్ధం చేసి అలసిపోతున్నాను, కారణం ఏమిటి అని బాగా ఆలోచించేట ఆయన. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో వీళ్ళిద్దరూ అమ్మవారి గురించి మహాతపస్సు చేశారు, ఆ తపస్సుకి అమ్మ ప్రత్యక్షమయ్యింది, వీళ్ళకి స్వచ్ఛంద మరణం ఇచ్చింది. అంటే వీళ్ళు తమంత తాము కోరుకుంటే తప్ప వీరికి చావు రాదు. వీళ్ళు కోరుకోరుగా, తమంత తాము చావు వాళ్ళు కోరుకోరు, వీళ్ళకి చావు రాదు ఎలా అని ఆలోచించి, ఆయన మహాత్ముడు గనక, సకల లోకేశ్వరుడు గనక, సృష్టి భర్త గనక, ఒరే అబ్బాయిలు, నాతో ఇంతకాలం యుద్ధం చేసిన వాళ్ళు ఎప్పుడు ఇంతవరకు భూమి మీద పుట్టలేదు, నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు, ఈ చరాచర జగత్తులో ఇన్ని కల్పములు గడిచినా ఇన్ని యుగములు గడిచినా మాట వరసకు కూడా ఇన్నాళ్ళు నాతో యుద్ధం చేసిన వాడు ఒక్కడు లేడు, మీరిద్దరూ మహావీరులు, 5000 సంవత్సరాలు ఏకధాటిగా నాతో యుద్ధం చేశారు, నేను కూడా కొంచెం అలిశాను, మీరేమో 1 సంవత్సరం 1 మరో 1 సంవత్సరం 1 యుద్ధం చేస్తున్నాడు, మీకు విశ్రాంతి ఉంది, నాకు అవిశ్రాంతం, నాకేమో ఏమాత్రము విశ్రాంతి లేదు, ఒక్క కొద్ది క్షణాలు నేను విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ యుద్ధం చేస్తాను, కాసేపు మీరు ఎక్కడన్నా కూర్చోండి, ఆ తర్వాత యుద్ధానికి రండి అన్నట్ట. నాకు విశ్రాంతి కావాలని కానీ వాళ్ళు పక్కపక్క నవ్వి, శ్రాంతౌ భీతౌ త్యక్త శస్త్రౌ, అలిసిపోయిన వాళ్ల మీదకి, భయపడిన వాళ్ల మీదకి, ఆయుధములు లేని వాళ్ల జోలికి మా రాక్షసులం వెళ్ళం, మాకు యుద్ధనీతి తెలుసు, నీవు ఎంతకాలం కావాలంటే అంతకాలం విశ్రాంతి తీసుకో, తర్వాతే యుద్ధానికి రా అనగానే వాళ్ళని బయటికి పంపించి ఆయన నీళ్లలో మరో పక్కకి వెళ్ళి అమ్మని భక్తితో ప్రార్థించాడు, ఏమమ్మా వీళ్ళకేమో ఈ వరం ఇచ్చావు, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, నువ్వు ఏం చేస్తావో తెలియదు, వాళ్ళనైనా చంపు, లేదా వాళ్ళని చంపే శక్తి నాకు, లేదా నన్ను నీలో కలిపేసుకో అన్నాడు ఆయన. అప్పుడు అమ్మన్నది, ఈ మూర్ఖులు అహంకరించారు, ఆ అహంకారానికి తగిన గుణపాఠం చెబుతాను, మళ్ళీ యుద్ధానికి పిలు, ఈసారి వాళ్ళ సంగతి నేను చూసుకుంటానన్నది. వెంటనే ఈయన అలసట తీర్చుకుని రెండిరా యుద్ధానికి అన్నట్ట. వాళ్ళు యుద్ధానికి వచ్చే సమయంలో సరిగ్గా వాళ్ళిద్దరికీ ఎదురుగుండా ఆకాశంలో పరమసుందరీముడు ఒక ఆవిడ కనపడిందట. ఏం అందగత్తె అండి బాబు, ఈ ప్రపంచంలో ఉన్న సౌందర్యమంతా ఒక ముద్ద కింద చేసిన ఆవిడ కాలి గోటికి కూడా అందం సరిపోదు. అటువంటి ఒక తరుణీమణి, బంగారు వన్నెలో ఉన్న సుందరీమణి, చక్కగా ఓయ్యారంగా చీర కట్టుకుని ఎదురుగుండా కనపడగానే ఈ ఇద్దరు విభ్రాంతులై యుద్ధం అనేసి అలా మిడుగుడ్లు వేసుకుంటూ ఉండిపోయారట. ఏమందం ఏమందం, ఆహా ఇందుకే కాబోలు ఇన్నాళ్ళు మనం పెళ్లి చేసుకోకుండా ఉన్నాం, లేట్ మ్యారేజీలో కూడా ఇలా మన ఫేట్ మేరుతుందని ఇప్పుడు అర్థమైంది, ఆలస్యమైనా ఇలాంటి సుందరి దొరికింది అనుకున్నారట. ఈ ఇద్దరు ఆకాశములో కనపడుతున్న భువన సుందరి సౌందర్య వ్యామోహములో ఉన్నారు, తమను తాము మరిచిపోయారు, ఇంద్రియ నిగ్రహం కోల్పోయారని కనిపెట్టిన శ్రీ మహావిష్ణు ఏమన్నాడు, ఒరే అబ్బాయిలు మీ ఇద్దరు చాలా వీరులరా, బలయుద్ధం చేశారా, నాకు ఆ యుద్ధాన్ని చూస్తే ఆనందం కలిగింది, నా వంటి వాణ్ణి మెప్పించిన వీరులు, అందుకే మెచ్చుకుని మీకు నేను వరం ఇద్దాం అనుకుంటున్నాను, ఏం వరం కావాలో కోరుకోండి అనగానే వాళ్ళిద్దరూ ఈ సౌందర్య వ్యామోహంలో పడున్నారుగా, అసలు వాళ్ళు బుర్రలు పనిచేయడంలా, అందుకని వాళ్ళు కొంచెం పక్కకిలా తల తిప్పి చూసి యగాదిగా చూసి, ఏమిటి నువ్వు మాకు వరాలు ఇస్తావా, మా చేతులు చావు దెబ్బలు తిన్నావు, 5000 సంవత్సరాలు యుద్ధం చేసి ఓడిపోయి విశ్రాంతి కావాలన్నావు, విశ్రాంతి కావాలన్నావంటే అర్థం ఏమిటి, ఓడిపోయినట్టే, అలసిపోయినట్టే, బలం తగ్గినట్టే, బలహీనుడు అయిన నువ్వు మహాపరాక్రమవంతులం, మరణం లేని వాళ్ళమైన మాకు వరం ఇస్తావా, అందంగా ఒక స్త్రీ కనపడగానే మాకు వరాలు ఇస్తాను అని నాటకం ఆడుతున్నావు, వరాలు ఇచ్చేవాడు ఈ లోకంలో ఎప్పుడూ గొప్పవాడు, నువ్వు మాకు ఎందుకు వరాలు ఇస్తానంటున్నావు, నువ్వు వరాలు ఇస్తానడగానే ఆ స్త్రీ ఓహో ఇతడు వరాలు ఇచ్చేవాడు చాలా గొప్పవాడు అని భావించి నిన్ను పెళ్లి చేసుకుంటుందని ఆశ కొద్దీ ఇలా నాటకం ఆడుతున్నావు. ఆడవాళ్ళు అందంగా కనబడితే ప్రతివాడు నాటకాలు ఆడతారు, ఎక్కడ లేని వెకిలి వేషాలు వేస్తారు, నువ్వు అలాగే వేస్తున్నావు, నువ్వెవడో వరాలు ఇచ్చేందుకు, మేమే వరాలు ఇస్తాం, మేమే దేవతలం, నీకేం కావాలో కోరుకో అన్నారట వాళ్ళు. అయితే నా చేతిలో ఒట్టేసి నేనేం కోరితే అది ఇస్తాను అనండి అనగానే, ఇదిగో ఒట్టు, ఇంత సుందరీముడు ఎదురుకుండా ఉంటే నువ్వేమైనా కోరితే మాత్రమేమో అన్నారట వాళ్ళు. అందుకే మంచి సుందరీమణి కనబడితే ఇష్టం వచ్చినట్టు వాక్కకూడదు, వాగితే తర్వాత ప్రమాదాలు వస్తాయి. ఒట్టు ఏం కావాలో తీసుకోనగానే, అయితే మీ ఇద్దరు నా చేతిలో చచ్చే వరం ఇవ్వండి అన్నాడు ఆయన. ఇచ్చాంపు అన్నారు వాళ్ళు, అయితే చచ్చారు పొండి అన్నాడు ఆయన. ఇచ్చేశారు వాళ్ళు తొందరపడి, ఒక్కసారి వాళ్ళిద్దరూ శ్రీ మహావిష్ణువు చేతిలో చెయ్యేసి నీ చేతిలో మేము చస్తాం చచ్చే వరం ఇచ్చాం అనగానే అప్పటిదాకా అందంగా కనపడుతున్న ఆకాశంలో ఉన్న సుందరి మాయమైపోయింది. ఇప్పుడు వీళ్ళు స్పృహలోకి వచ్చారు. అప్పటికి వెలిగింది వాళ్ళకి, అర్రర్రర్రే, అమ్మవారు మనకి ప్రత్యక్షమైనప్పుడు మనం అమ్మ దగ్గర స్వచ్ఛంద మరణం అనే వరం పొంది అమ్మని బుట్టలో వేసుకున్నాం, మోసం చేసాం అనుకున్నాం. ఆవిడ్ని మోసం చేయడం ఏమిటి? ఇప్పుడు మన్నే బుట్టలో వేసుకుంది. అందంగా ఈ సుందరీమణి రూపంలో కనపడింది అమ్మే. ఏ తల్లి ఈ చరాచర జగత్తుకు మూలకారకురాలో మనకి వరాలు ఇచ్చిందో ఆ తల్లి ఇంకో రూపంలో కనపడితే అర్థం చేసుకోలేక మోసపోయాం, అజ్ఞానంలో పడిపోయాం. ఛీ, మన కామం మనల్ని పాడు చేసింది, ఇక చావు తప్పదు, వరం ఇచ్చాంగా అనుకుని. చావు అంటే ప్రతివాడికి చచ్చే చావు, అదో వెంగ. అందుకని వాళ్ళు, మహావిష్ణువు చచ్చిపోయేటట్టు వరం ఇచ్చాం కానీ మాకు చావాలని లేదు, సరే ఇచ్చాం కాబట్టి వరం తప్పదు, నువ్వు చంపుతావు. ఇక్కడ ఎక్కడ చూసినా నీరు తప్ప మాట వరసకు కూడా పొడిగా ఉన్న ప్రదేశం లేదు, భూమి లేదు. నీరు లేని చోట, తడి లేని చోట మమ్మల్ని సంహరించన్నారట వాళ్ళు. మేము నీ చేతిలో చస్తాం కానీ నీళ్లలో చంపకూడదు, పొడిగా ఉన్న చోట చంపాలి. అప్పటికి ఇంకా భూమి లేదు, అందుకని ఎక్కడ చూసినా నీరే. నీరు లేకుండా చంపడం అంటే కష్టం కదా, ఈ రకంగా చావు తప్పించుకోవచ్చని వీళ్ళు కొంచెం చావు తెలివితేటలు ఉపయోగించారు. అప్పుడు విష్ణువు నవ్వి, నీళ్లు లేని పొడి ప్రదేశంలో మిమ్మల్ని చంపాలి అంతే కదా అని అమాంతంగా రెండు తొడలు విపరీతంగా వ్యాపింపజేశాడు. ఈ తొడలలా పెంచేసి ఆ ఇద్దరిని తొడల మీదకి చేర్చి చక్రంతో వాడు తలకాయలు నరికాడు. ఆ తలకాయలు రెండు బుడుంగ నీళ్లలో పడ్డాయి. ఆ రెండు తలకాయలు ఒకదానికొకటి అతుక్కుపోయి చూస్తూ ఉండగా నీళ్లలో గిర్రున తిరిగి 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 గుండ్రంగా మారిపోయింది. అదే ఇప్పుడు మనం ఉన్న భూమి. ఈ రాక్షసుల యొక్క మెదడు నుంచి పుట్టింది గనక, మేధస్సు నుంచి పుట్టింది గనక అప్పటి నుంచి భూమికి మేదిని అని పేరు వచ్చింది. అందుకని మట్టి తనద్ర అన్నారు. మట్టిలో పుట్టినవి తినండి. ఈ మేధస్సు మధుక ఇటవుల యొక్క మెదడు గుజ్జుతో పుట్టింది. మేదిని అలా పుట్టింది. ఎంత గొప్ప సృష్టి అండి ఇది. శ్రీ మహావిష్ణువు నిద్రపోతుంటే చెవిలోంచి వచ్చిన గులిమది, ఆ మహానుభావుడి శరీరము నుంచి వచ్చే ఏ పదార్థము వ్యర్థ పదార్థం కాదు, ఆ వ్యర్థ పదార్థం కూడా ఇంత దివ్య పదార్థంగా మారి మనందరికీ ఉపయోగపడింది. ఈ భూమి మీద ఉన్న మనకు కూడా ఎందుకు అప్పుడప్పుడు భూమి మీద ఉన్న కారణం చేతను దుర్బుద్ధులు పుడతాయంటే, వాళ్ళు ఆ గులిమి మధ్యలో రాక్షసులుగా మారటం వల్ల రాక్షసులలో ఉన్న దుర్బుద్ధి మెదడులో ఉంటుంది గనక, ఆ మెదడే వాళ్ళు మేదినిగా స్త్రీమూర్తిగా మారింది గనకే ఇక్కడున్నంతకాలం మనకి తెలియకుండా ఎంత సాధన చేసినా ఎప్పుడొకప్పుడు అంతో ఎంతో తేడా వస్తుంది తెలిసిన మీకు. భూమి అనేది మనకు ఆధారంగా ఉన్నంతకాలం, అంటే భూమి మీద మాత్రమే బ్రతికినంతకాలం దీనిని పూర్తిగా జయించలేము, కామమును జయించలేము. అందుకే శుకుడు భూమికి పైభాగంలో ఉండేవాడు. శుకుడు భూమి మీద ఉంటే నేను కూడా మా నాన్నగారికి వల్లే ఎంతో కొంత కామమునకు గురవుతాను, కామం జయించాలంటే భూమికి అతీతంగా ఉండాలి అని హిమాలయ పర్వతాల్లో పైభాగంలో ఉండేవాడు ఆయన. ఈ భూమి యొక్క ఆవిర్భావం ఇలా పుట్టింది. ఇంతకీ ఇదంతా శ్రీకృష్ణుడు ఎందుకు చెబుతున్నాడు అంటే, నాయనా, ప్రతి వ్యక్తి నేను ఈ లోకములో సాధకుణ్ణి, ఏదో సాధించాను అనుకుంటాడు, ఆ సాధన వెనకాతల భగవంతుని అనుగ్రహం ఉందనే విషయం మర్చిపోతాడు, నేను గొప్పవాడిని అనుకుంటాడు, మృత్యువుని కూడా జయించాలనుకుంటాడు. కానీ సృష్టికర్త దగ్గర వీడికంటే 7 ఆకులు ఎక్కువ ఉంటాయి, ఎక్కడో ఒక చోట ఒక ఆయుధం అట్టే పెట్టుకుంటాడు. రాక్షసులు ఎన్ని వరాలు కోరనివ్వండి, వాళ్ళని చంపడానికి ఒక చిన్న క్లూ అట్టే పెట్టుకుంటాడు ఆయన. హిరణ్యకశిపుని చంపడానికి నరసింహస్వామి అయ్యాడు, ఇంకో గార్ధభాసురుణ్ణి సంహరించడానికి వృకనారాయణుడు అయ్యాడు, స్వచ్ఛంద మరణం ఉన్నవాడిని చంపడానికి హృదయంలో చేరి వాడి చావువాడు కోరుకునేలా చేస్తాడు. మొత్తం మీద ఇది భగవత్ సృష్టి. ఈ సృష్టిలో సాధకుడు ఒక చిన్న పావు. సాధకుడు ఎప్పుడూ కూడా భగవంతుడు తండ్రి, ఆయనని పొందాలి, ఆయన్ని చూడాలి, ఈ సృష్టి అంతా ఆయన స్వరూపం, దానిని గుర్తించాలి, దానిని గౌరవించాలి, దాన్ని రక్షించాలనుకోవాలి తప్ప భక్షించాలనుకోకూడదు. ఈ చిన్న లోటు ఉదంకుడిలో ఉండిపోవడం వల్లే ఉదంకుడు భగవంతుడిని చూచినా పొందవలసిన స్థాయిలో ఉన్నటువంటి వరములు పొందలేకపోయాడు, ఆయన్ని చూసి తట్టుకోలేకపోయాట. ఇప్పుడు శ్రీధరుల వారిని సంస్కృతంలో చాలా గొప్ప వ్యాఖ్యాత, ఆయన భాగవతానికి వ్యాఖ్య రాశాడు, భారతానికి నీలకంఠుల వారు వ్యాఖ్య రాశారు, రామాయణానికి గోవిందరాజుల వారు చాలా గొప్ప అద్భుతమైనటువంటి ఆనంద వ్యాఖ్య అనే పేరుతో, గోవిందరాజీయ వ్యాఖ్య అనే పేరుతో ఆయన తన పేరు మీదుగా గోవిందరాజుల వారు వ్యాఖ్య రాశారు. ఒక్కొక్క వ్యాఖ్యకు ఒక్కొక్క విశిష్టత. శ్రీ నీలకంఠుడు అని పేరు కలిగిన ఆయన మహానుభావుడు. ఈ భారతానికి అద్భుతమైన వ్యాఖ్య అందులో అశ్వమేధ పర్వానికి చాలా బాగా రాశాడు. అశ్వమేధ పర్వం భారతానికి ఇది కూడా ఒక గుండెకాయ. ఇక్కడితో భరతవంశం మళ్ళీ నిలబడింది. ఉదంకోపాఖ్యానాన్ని ఆయన చాలా విశ్లేషించాడు. ఈ లోకంలో ఎక్కువ మంది సాధకులు కొంచెం కొంచెం తపస్సు చేసి లేదా గురువుల్ని సేవించి గురువులు కొంతకాలం పోయాక మనల్ని దగ్గరికి తీసుకుంటే గురుకటాక్షం వచ్చాక ఆ గురువుకే పంగనామం పెట్టి లేక గురువుగారి యొక్క అనుగ్రహాన్ని దేవతల మీద కూడా వినియోగించి దుర్వినియోగం చేసి ఎలా భ్రష్టులు అవుతారో ఉదంకుడి కథ ద్వారా తెలుసుకున్నాడు ఆయన. ఉదంకుడు అనేవాడు గురుభక్తి కలిగిన వాడు. గురుభక్తి వల్ల అంత గొప్పవాడు అయ్యాడు. అయ్యుండి కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేక కొంత దెబ్బతిన్నవాడు. జీవితంలో ఎన్ని దెబ్బలు తిన్నాడు ఉదంకుడు తెలిసినా ఇవన్నీ వరసగా ఇప్పుడు ఈ కథలో వస్తాయి. ఇప్పుడు ఉదంకుడు శ్రీకృష్ణుడు తన రూపాన్ని ఉపసంహరించగానే ఓంకార స్వరూప మా గురువుల యొక్క అనుగ్రహంతో నా ఆశ్రమానికి వచ్చావు, దర్శనమిచ్చావు, చాలా సంతోషం. ఈరోజు నుంచి శాశ్వతంగా నా మనస్సులో నీ రూపం మెదిలేటట్టు అనుగ్రహించన్నట్ట. నీవు నీ విశ్వరూపాన్ని నాకు చూపించావు. నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నా మనస్సులో ఆ రూపం కనబడాలి. నీ రూపం అస్తమానము గుర్తొస్తున్నంతకాలం నేను భ్రష్టుణ్ణి కాను. అనగానే కృష్ణుడు ఏమన్నాడో తెలుసిన, నీలో శాంతమున్నంతకాలం నా రూపం నీకు కనబడుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉన్నావా నీ మనస్సులో నేను కనబడతాను. నీకు కోపం రావడం మొదలయ్యిందా నాలో నీకు దూరం అయిపోవాలనే కోరిక వస్తుంది. నీ హృదయములో ఇందాక నీవు చూచిన నా విశ్వరూపం నీకు కనబడాలంటే నీకు ఏముండాలి లక్షణం? శాంతగుణం ఉండాలి. శాంతమున్నవాడికి మాత్రమే నా విశ్వరూపము తరచుగా కనబడుతుంది. ఇప్పుడు మనమైనా అంతే, శాంతంగా ఉంటే, క్రోధాన్ని దిగమింగుకుంటే, క్రోధావేశాలకు లోను కాకుండా ఉంటే కళ్ళు మూసుకుంటే ఆయన రూపం కనబడుతుంది. మన హృదయంలో ఆయన చూడలేకపోతున్నామంటే మనలో శాంత లక్షణం లేదని అర్థం. శాంతము లేక సౌఖ్యము లేదన్నాడు, అందుకే తేగరాదు. సరే, నీకు ఆ వరంతో పాటుగా ఇంకొక వరం ఇద్దాం అనుకుంటున్నాను. నీకు ఏం కావాలో కోరుకో. నా రూపం చూచావు, నా అనుగ్రహం పొందావు. నా అనుగ్రహం పొందినవాడు వ్యర్థజీవి కాడు. శ్రీకృష్ణుడి యొక్క దివ్య మంగళ విగ్రహం చూసిన వాడు ఏదో ఒక కోరిన కోరిక తీర్చుకోవాలి. నువ్వేం కోరుకుంటావు కోరుకో, నీకు ఒక వరం ఇస్తాను. నా రూపం చూశావు, నా రూపం చూడడం వల్ల నీ జీవితం వ్యర్థం కాకుండా సఫలీకృతం కావాలి, నీ జీవితం సార్థకం కావాలి. నేను మెచ్చాను, నీకు వరాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఏం వరం కావాలో కోరుకో. కోరుకో, నీకు ఏం కావాలంటే ఇస్తాను అనగా అప్పుడైనా నాకు ముక్తి కావాలని అనలే పాపం ఆయన. అలా అనిపించదు. కర్మయోగం ఒకటి ఉంటుంది. కర్మయోగం వల్ల ఆయనకి ఏం కోరుకోవాలో తెలియక, కృష్ణ నాకు ఏం కోరుకోవాలో తెలియట్లేదు, నువ్వు విశ్వరూపం చూపించావా చాలదా అన్నట్ట. అబ్బే, విశ్వరూపం చూపించానులే. నీకు తిక్కలేనప్పుడు, శాంతంగా ఉన్నప్పుడు ఆ రూపం తరచుగా నీ హృదయంలో కనబడుతుంది. కాదన్నో, అయినా నా రూపం చూసావు కదా, నా వంటి కొండంత దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏదో ఒకటి కోరుకోవాలి, కోరుకో అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు ఈయన ప్రహ్లాదుడిలో కోరుకోలే. ప్రహ్లాదుడు ఎప్పుడు నీ నామస్మరణ చెయ్యాలి, నువ్వు నా హృదయాన్ని విడిచిపెట్టకూడదన్నాడు. ఈయన అలా కోరుకోకుండా, ఈ ప్రాంతం కొంచెం వర్షాలు తక్కువ, నీళ్లు లేక చాలా బాధపడుతున్నాను, నా ఆశ్రమం తరచుగా కరువుతో నిండిపోతోంది, ఈ ప్రాంతం మరుస్థలం, ఎడారి, వర్షాలు కురవు, మంచినీళ్ళు ఉండవు, భూగర్భజలం లేదు, నూతులు లేవు, ఇక్కడ ఇక్కడ మాయిదారిది తెల్ల చెరువు లేదు, నల్ల చెరువు లేదు, నానాయాతన పడిపోతున్నాను, నీకు పుణ్యం ఉంటుంది, నాకు నీరు ప్రసాదించన్నట్ట. శ్రీ మహావిష్ణువు కనబడితే ఆయన కోరుకున్నది ఏమిటి, నా ఆశ్రమ ప్రాంగణంలో నీరు లేక కరువుతో బాధపడుతున్నాను, నాకు తరచుగా నీరు కావాలి, జలం కావాలి, తాగడానికి, స్నానం చేయడానికి, సంధ్యావందనం చేయడానికి, అర్ఘ్యప్రదానానికి, అన్నిటికీ నీళ్లే కావాలి అనగానే ఆయన చిరునవ్వు రవి, ఓ సిద్ధేనా నీ చిన్న కోరిక, నీకు ఈ రోజు నుంచి నేను ఒక కొత్త వరం ఇస్తున్నా. నీకెప్పుడు దాహం వేసినా శ్రీకృష్ణ అని తలుచుకో, తక్షణం నీకు నీళ్లు వస్తాయి. ప్రశాంతంగా ఉండు సుమా, క్రోధానికి మాత్రం లోను కాకు. క్రోధానికి లోనైతే నేను వరం ఇచ్చినా అది సద్వినియోగం కాదు. నీకెప్పుడు మంచినీళ్ళు కావాలనిపించినా కృష్ణ అనుకో అన్నట్ట. ఆహా, ఎంత అదృష్టవంతుణ్ణి. కృష్ణ అనుకుంటే చాలు, మంచినీళ్ళు వచ్చేస్తాయనుకున్నాడు ఆయన పాపం. కృష్ణుడు ఆ తర్వాత దీవించి తన పరివారంతో వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన అర్ధగంటకి ఈ కృష్ణుడిచ్చిన వరం నిజమా కాదా పరీక్షించాలనుకున్నట్టే. శ్రీకృష్ణుడు విశ్వరూపం చూశాడు ఆయన. అంతటి పరమాత్మ విశ్వరూపం ఇస్తే విశ్వరూపాన్ని చూసిన వాడే ఆయన ఎంత గొప్పవాడు అర్థమయ్యింది, భగవంతుడని అర్థమయ్యింది. ఒక్కోసారి ఇలాగే ఉంటాయి మానవ లక్షణాలు, అసాధకుల లక్షణములు ఇలా ఉంటాయి. నన్ను తలుచుకుంటే నీకు మంచినీళ్ళు వస్తాయని ఆయన వరం ఇస్తే కృష్ణుడిచ్చిన వరం నిజమేనా? అసలు ఇంతకీ కృష్ణుడు చూపించింది విశ్వరూపమా లేక ఏదన్నా మ్యాజిక్కా ఇంద్రజాలమా అనిపించింది. అనిపించి ఏం చేశాడు, దాహం వేస్తోంది మంచినీళ్ళు అన్నాడు. కృష్ణుడి దగ్గర వెళ్ళకూడమా, నిజంగా నాకు దాహం వేస్తుందని కానీ ఈయనకి దాహం విపరీతంగా వచ్చేసింది టండోయ్. అంత పూర్వం ఇంట్లో బింది నీళ్లున్నాయి, కానీ ఎప్పుడైతే కృష్ణుడిని వేళాకోళం చేయాలనుకున్నాడో ఇంట్లో ఉన్న బిందులో ఉన్న నీళ్ళన్నీ పోయి కొండలో కానీ గ్లాసులో కానీ దొడ్లో కానీ బావిలో కానీ ఎక్కడ చొక్క నీరు లేకుండా అయిపోయిందట. గొంతెండిపోయింది, దాహం దాహం దాహం, కృష్ణ అని కృష్ణుడు తలుచుకున్నాడు ఈయన ఈ దాహంతో. అలా కృష్ణుడిని తలుచుకున్నాడో లేదో ఆ క్షణమే ఓ తమాషా జరిగింది. అక్కడ నల్లగా నిగనిగలాడిపోతున్న ఒక మనిషి, ఓ చండాలుడు, భయంకరమైన జుట్టుతో ఏతాకుల్లో ఉందిట తల. ఆ జుట్టు చూస్తేనే ముందు మనకి భయం వేస్తుంది అనమాట. వాడేమో నల్లగా ఉన్నాడు, మరీ బొత్తిగా మసిబొగ్గి కాటుక కొండ పట్టుకొచ్చి అక్కడ పెట్టినట్టుగా ఉన్న ఒక చండాలుడు వచ్చాడు. వాడి జుట్టు ఎలా ఉందనమాట, నెత్తి మీద ఏతాకులో లేకపోతే మేకులో పెట్టినట్టుందనమాట. చూశారు కొంతమందికి నెత్తి మీద ఇలా జుట్టు పైకి లేచిపోతుందన్నమాట. మరీ ముఖ్యంగా ఆ వెస్టిండీస్ వాళ్ళు అలాగే ఉంటారు, నెత్తి మీద ఇలా పెట్టుకుంటారు జుట్టు ఏమిటో. అలాగ ఏతాకుల్లాగా పైకి లేచిపోయిన జుట్టుతో ఆ జుట్టు కూడా అట్టకట్టేసి చూడ్డానికి జుగప్సగా ఉంది. ముక్కేమో ఇంతలావు ముక్కు, ఇంకా పెదవులు ఇంతలావుగా ఉన్నాయి, పెద్ద బొజ్జతో ఉన్నాడు. ఈ భుజం మీద ఒక కావిడి బద్ద వేసుకుని ఉన్నాడు. వాడికి అటు ఇటు నాలుగు కుక్కలు, వీడేమో నల్ల కుక్కలా ఉన్నాడు, పక్కనేమో నాలుగు కుక్కలు. ఈ మనిషి ఇలా ఉన్నాడు, ముక్కులోంచేమో అలాగా వెసది రొంప వచ్చినప్పుడు కారిపోతుంది, చీమిడి కారిపోతుంది. చాలా జుగుప్సగా ఉన్నాడు, గడ్డంతో ఉన్నాడు. ప్రపంచంలో ఇక వికృతాకారుల్లో వీడిని మించిన వాడు ఎవడు లేడనమాట. అలా ఉన్నట్ట భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్కో రూపం ఇస్తారు. అలాంటి వికృతాకారుడు ఆ ఉదంకుని ఆశ్రమానికి ఒక అర మైలు దూరం నుంచి, ఓహో నా దగ్గర మంచినీళ్ళున్నాయి, నా దగ్గర మంచినీళ్ళున్నాయని పాట పాడుకుంటూ రావడం మొదలెట్టాడు. ఆ పాట కూడా ఎలా ఉందన్నమాట, అప్పుడప్పుడు ఒక ఆవిడతో మన మధ్య మధ్యలో మూలుగుతూ ఉంటుంది అని. ఆ మూలుగులో ఉంది కర్మగాలి, ఇలా మూలుక్కుంటూ పాడు పాట కూడా అంత అందంగా పాడతారనమాట కొంతమంది. ఇలా మూలుగు పాట కింద వస్తున్నట్టు వాడు ఆ చండాలుడు. వాడు కూడా కుక్కలు కూడా భౌ భౌ అని మురుగుతున్నాయి. వాడు అక్కడికి రాగానే ఈయన మంచినీళ్ళు మంచినీళ్ళు నేనే ఏడుస్తుంటే వీడెవడా నా దగ్గర నీళ్లు ఉన్నాయంటాడని చూశాట ఏగాదిగా. ఆ వస్తున్న వాడి దగ్గర ఒక కావిడి బద్ద, పోనీ ఆ కావిడి బద్దలు ఏమన్నా కొండలు లేక బిందులు ఉన్నాయా, లేవు. ఇంకెక్కడున్నాయి నీళ్లు, పైగా అసలు ముందు వాడిని చూస్తేనే వాడు ఒకవేళ నిజంగా నీళ్లు పట్టుకొచ్చినా నీళ్లు తాగలేము మనం. నీళ్లు ఎవరైనా ఇచ్చే ముందు వాడు కూడా కష్టం, మీకు మళ్ళీ అందంగా ఉంటే ఏమన్నా వాడు వాటర్ బాటిల్ ఇస్తే తాగలం కదా. కానీ మరీ బొత్తిగా వీధి కుక్కో లేకపోతే గౌడుగేదో పట్టుకొచ్చి నోటితోటి వాటర్ బాటిల్ పట్టుకొచ్చి పద్మాగర్ గారు తాగండి అంటే ఏం తాగుతామండి? ఇచ్చేవాడిని బట్టి కూడా జలం తాగగలుగుతాం. ఆ మనిషి చూస్తే జుగుప్సగా ఉన్నాడు, అతి భయంకరంగా ఉన్నాడు. పక్కన చూస్తే నాలుగు కుక్కలు, పైగా కావిడి బద్ద. వాడి దగ్గరకు వస్తుంటే ఏయ్ ఆగు, నా ఆశ్రమం లోపలికి రావద్దు, నిన్ను చూస్తే కంపు కొట్టు శరీరంతో ఉన్నావు, నువ్వు నా ఆశ్రమానికి వచ్చావంటే ఈ ఆశ్రమం కడగడానికి ఏడాది పడుతుంది, ఆ ఆశ్రమం కడగడానికి ఓ 10 బిందులు నీళ్లు అవసరం అవుతాయి అనగానే మీరు మంచినీళ్ళు మంచినీళ్ళు అని బాధపడుతున్నట్టున్నారండి, గొంతు ఎండిపోయిందా అన్నట్ట. అవును ఎండిపోయింది. అయితే ఏమిటి గొంతు ఎండిపోతే ఈ తంతేమిటి అన్నట్ట. తంతేమిటండి, నేను తెచ్చానుగా మంచినీళ్ళు అన్నట్ట. ఏవి మంచినీళ్ళు అనగానే వీడు ఇలా చెయ్యెత్తాడు, ఈ శరీరం నుంచి చంకలం నుంచి చెమటలా కారిపోతుంది. అబ్బా వాడేమో భయంకరంగా నిగనిగలాడిపోతున్న నల్లని శరీరం, ఆ నిగనిగలాడుతున్న శరీరం మించి వేసవి కాలంలో మనకి గుంటూరులో నడిబొడ్డులో ఉంటే చెమటలా పడితే అలా చెమట కారుతోంది. ఆ చెమట ఎలా ఉందో తెలిసినా ట్యాప్లోంచి నీరు లీక్ అయినట్టు, మున్సిపాలిటీ నీళ్లు కార్పొరేషన్ నీళ్లు లీక్ అయినట్లుగా ఆ చర్మం మీద నుంచి నీరు కింద కారుతోంది. రండి నోరు పెట్టి తాగండి అన్నాడు పైగా వాడు. ఇదే నేను ఉన్నదన్నట్టుగా చెబుతాను, ఇందులో రమ్మంత అతిశయోక్తి లేదు, కావాలంటే మీరు ఇంటికి వెళ్ళాక మహాభారతం చదువుకోండి. నా ఒంటి నుంచి కారుతున్న ఈ శ్వేదజలం, ఈ చెమటండి ఎంత బాగుంటుందో తెలుసా, ఇది ఒరిజినల్. నా శరీరం నుంచి ఫిల్టర్ చేసి ఇస్తున్నాను మీకు నీరు, స్వచ్ఛ జలం. నిజంగానేనండి, ఆయన చూస్తే నల్లగా ఉన్నాడు కానీ ఆ కారుతున్న నీరు మాత్రం ఎంత స్వచ్ఛంగా ఉందో. మినరల్ వాటర్, ఈ మధ్యన మినరల్ వాటర్ బాటిల్స్లో కూడా బొద్దింకలు వచ్చాయి. అలా లేదు, అక్కడ ఒక్క బొద్దింక లేదు, ఒక్క దోమ లేదు, ఎంత బాగుందో, క్రిస్టల్ వాటర్లా ఉందన్నమాట. అంత స్వచ్ఛముగా ఉన్న నీరు తాగవో అనగానే వాడు ముక్కు మూసేసుకుని నెత్తి కొట్టేసుకుని, కృష్ణ ఇదా నీ కరుణ, నన్నెంత మోసం చేస్తావా, మంచినీళ్ళు బాబోయ్ మంచినీళ్ళు అంటూ ఉంటే ఈ దౌర్భాగ్యుడు పంపుతావా అన్నట్ట. అదేమిటా నన్ను దౌర్భాగ్యుడు అంటావు, నీకేమో దాహం, నా దగ్గర చూడు ఎంత వాటర్, మొత్తం గుంటూరు ఏమిటి ఏపీ స్టేట్ మొత్తానికి సప్లై చేయగలను ఈ శరీరం నుంచి. నీరు బట్టు శ్రమము గూరిన నీ మీది కరుణ వచ్చిన అడగాదు నాక, అర్థిత్రావుటొప్పున నీయే ఆ చండాలు అలుక మెగిన దల్చే అత్తపస్వి. నువ్వేమో దాహం దాహం గొంతెండిపోతుందని ఏడుస్తున్నావు, అలిసిపోయావు, తట్టుకోలేకపోతున్నావు. నీ ఇంటిలో ఉన్న కుండల్లో ఒక్క చుక్క నీరు లేకుండా కుండలెండిపోయాయి, ఆశ్రమంలో ఉన్న బావులెండిపోయాయి, ఈ ప్రాంతంలో ఎక్కడ చూచినా మాట వరసకు కూడా చుక్క నీరు లేదు. గొక్క నీళ్లు లేక గొంతెండి ఏడుస్తుంటే ఎంత స్వచ్ఛమైన నీరు తెస్తే, కరుణతో వస్తే కాదంటావా తాగబోయ్ అన్నట్టు. అర్ధిత్రావుటొప్పు అన్నాడు ఆయన, దగ్గరకు వచ్చి ప్రేమగా రెండు చేతులలో దోసిలు పెట్టి గుటుక్కు గుటుక్కు నా కిందకు కారుతున్న నీళ్లు దోసిలతో పట్టుకు తాగాలి. అలా తాగడం మానేసి పొమ్మంటావే నేను పోను మంచినీళ్ళు ఇవ్వడానికి వచ్చా అన్నట్ట. బొళ్ళు మండిపోయింది వీడికి, ఓరి దౌర్భాగ్యుడా నీ మొహం తగలయ్యాను, తిట్టి తిట్టిని తిట్టి తిట్టకుండా తిట్టి. డిక్షనరీల్లో కూడా ఇలాంటి తిట్లు ఉండవు అన్నమాట, అప్పుడప్పుడు నాయకులు తిట్టుకుంటూ ఉంటారు సరే, అలాగ తెగ తిట్టేసి చిప్పో అన్నట్ట. దాంతో ఏమైపోయింది, చండాలుడు కుక్కలతో సైతంగా మాయమైపోయాడు. అప్పటిదాకా ఎదురుగుండా ఉన్న చండాలుడు కుక్కలు మాయమైపోవడంతో వీడికి మతిపోయింది, అర్రె రర్రి ఎంత పొరపాటు చేశాను, వీడు మాయమయ్యాడు అంటే తప్పక ఇది కృష్ణ మాయ, ఇవి మామూలు కుక్కలు కాదు, ఆయన మామూలు చండాలుడు కాదు, నన్ను మోసగించాడు. అర్రెర్రే కృష్ణ ఎంత పని చేశావు, కొంచెం ఇప్పుడు అర్థమైంది ఆయనకి. ఎదురుగుండా ఉన్నవాడు టక్కున అదృశ్యమైపోయాడు. దాంతో గుండెలు బాధేసుకుని మంచినీళ్ళు మంచినీళ్ళు అంటే ఇలాంటి వాడు రూపంలో వస్తారు ఎవరైనా, ఈ కృష్ణుడు మాయావి అని తెలుసు, మహామాయావి అని తెలుసు, నన్ను ఇంత మాయ చేస్తాడా, ఎంత మోసం చేస్తాడా అని మళ్ళీ ఏం చేశాడు, కృష్ణ ఒక్కసారి ప్రత్యక్షమై నా సందేహం తీర్చన్నాడు. తక్కన కృష్ణుడు ప్రత్యక్షమయ్యాట. ఇంత చేసి కృష్ణుడు ప్రయాణం చేసి అప్పటికి ఇదంతా గడిచేశారు ఒక 2-3 గంటలు. ఈ 2-3 గంటల్లోనే తలుచుకోగానే ఎదురుగుండా కృష్ణుడే, ఈసారి రథం లేదేం లేదు, ఆయనే ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. మాయ మాయ అలా అలా పెడతాడు, ఇక్కడ ప్రత్యక్షం అవుతాడు, ఇక్కడ ప్రత్యక్షం అవుతాడు, మళ్ళీ మాయమవుతాడు, కనబడతాడు మాయమవుతాడు, కనబడతాడు మాయమవుతాడు, అంతా మాయాబద అనుకుని, ఏమో కృష్ణ దాహం దాహం అని మంచినీళ్ళు కావాలని అలమటించిపోతే, నిన్ను తలుచుకుంటే మంచినీళ్ళు వస్తాయని చెప్పి తీరా నిన్ను తలుచుకుంటే ఒక నీచమైన శరీరాన్ని పంపుతావా, ఆ శరీరం నుంచి కారుతున్న చెమటని ఎంత దౌర్భాగ్యుడైనా తాగుతాడా అనగానే తెగ తిట్టాడులేండి, తిట్టడంలో కూడా కృష్ణుడిని, నువ్వు కరుణాస్వరూపుడు అనుకున్నాను, నీ కరుణ ఏమిటో నాకు అర్థమైంది అని దూరుతూ ఉంటే కృష్ణుడు చిరునవ్వు నవ్వి, అందుకే సాధన కావాలి, సాధకులు ప్రతి ప్రాణిలో పరమాత్మను చూస్తారు. సద్గురువుల యొక్క లక్షణం ఎలా ఉండాలి, చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషామనీషామ. ఆది శంకరాచార్యుల వారు కాశీ వెళ్ళారు, అక్కడ స్నానం చేసి పైకి వస్తుంటే ఓ చండాలుడు కనబడ్డాడు, చీ తప్పుకో అన్నాడు ఆయన, తప్పుకోమన్నది నన్నా నా శరీరాన్న నా ఆత్మన అన్నాడు ఆయన. అప్పుడు అర్థమైందా ఎదురుగుండా ఉన్నవాడు ఎవరో, శివుడిని గ్రహించి ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు, ఆయన సర్వాంతర్యామి, ఎవరిని ద్వేషించకూడదని ఏ జ్ఞానం ఎవరిలో ఉంటుందో, సర్వాంతర్యామి భగవంతుడనే జ్ఞానము ఎవరిలో ఉందో అటువంటి వాడు చండాలుడైనా ద్విజుడైనా ఆయనే నా గురువు అన్నాడు. చండాలహ అస్తు, వాడు చండాలుడు కావచ్చు లేదా ద్విజోస్తు ద్విజుడు కావచ్చు, గురుహు ఇతి ఏష మనీష మమ, ఇది నా బుద్ధి అన్నాడు ఆయన. ఇంత చదువు చదివి ఇన్ని గ్రహించి ప్రతి ప్రాణిలో పరమాత్మ చూడలేకపోతే ఎలాగ, మరి కనపడుతున్న చీమలో దోమలో కూడా భగవంతుడు చూశాడు కాబట్టి సుఖుడు అవధూతన్నారు. నీవు సాధకుడివి కానీ పరిపూర్ణ సాధకుడివి కాదు, జ్ఞానము కలిగిన సాధకుడివి కాదు. నేను విశ్వరూపం చూపించి సాక్షాత్ వైకుంఠవాసుని నీ ఎదురుగుండా నిలబడి ఏం కావాలో కోరుకో అంటే వైకుంఠం కావాలి, శాశ్వత కైవల్యం కావాలని కోరుకోలేకపోయావు. బోడి మంచినీళ్ళు అడిగావు, ఫోన్లే మంచినీళ్ళు కూడా ఇద్దామని జాలితో కృష్ణ నన్ను తలుచుకో అన్నాను. నువ్వు తలుచుకున్నావు, అప్పుడు కూడా నమ్మకంతో కాదు, పరీక్షించడానికి తలుచుకున్నావు. ఇప్పుడు ఆ పరీక్షలో నువ్వే ఉత్తీర్ణుడవు కాక అనుత్తీర్ణుడు అయ్యావు. ఎలాగో చెబుతున్నా విను, నాకు నీవంటే అభిమానం. దానికి గల కారణం నీ గురుభక్తి గొప్పది. అందుకని జాలేసి ఇంద్రుణ్ణి పిలిచి, ఇంద్ర, భూలోకంలో ఉదంకుడు అని పేరు కలిగిన ఒక మహర్షి ఉన్నాడు, ఆయన చాలా ఉత్తముడు, ఆయన సంగతి నీకు తెలుసు. వాడు నన్ను మంచినీళ్ళు అడిగాడు, నేను నన్ను తలుచుకున్నప్పుడల్లా మంచినీళ్ళు ఇస్తానన్నాను. వాడు కృష్ణ అని తలుచుకోగానే, నువ్వు స్వర్గం నుంచి అమృతం పట్టుకెళ్ళి, అమృతం తాగితే ఇక వాడికి దాహం ఉండదు, ఆకలి ఉండదు, ఆకలి దాహం అన్నీ విడిచిపెట్టి జరామరణములు లేకుండా శాశ్వతంగా ఉంటాడు, సుఖంగా ఉంటాడు. అందుకని వాడికి అమృతం ఇయ్యి అన్నాను. అనగానే ఆయన అన్నాడు, వాడికి ఇంకా కామక్రోధాలు పోవలా, వాడిలో పూర్తిగా సాధన లేదు, ఇంకా తిక్కపోలేదు, ఇప్పుడు ఆయనకి అమృతం ఇచ్చాననుకో వాడికి చావు ఉండదు, మరణం ఉండదు, దాంతోపాటు ముసలితనము ఉండదు, అలాంటి వాడికి తెక్కొచ్చి ఎవడికైనా అపకారం చేయొచ్చు, అందువల్ల వాడికి అలా అమృతం ఇస్తాను కృష్ణ అన్నట్ట. నేను ఆజ్ఞాపిస్తున్నాను కనుక ఈ అన్నాడు కృష్ణుడు ఇంద్రుణ్ణి. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, ఉపేంద్రుడివి, సకలలోకేశ్వరుడివి, వాసుదేవుడివి, నీ మాట కాదనడం మాకు ధర్మం కాదు, ఎందుకంటే మేమందరం నీ కింకరులం, నీ మాట కాదనకూడదు, అమృతం ఇవ్వాలి, ఇస్తే వాడి మీద నాకు నమ్మకం లేదు, కాబట్టి ఓ పని చేస్తాను, వాడు కృష్ణ అని తలుచుకోగానే ఓ చండాలుడిగా మారిపోతాను, నాలుగు వేదములను నాలుగు కుక్కలుగా మార్చుకుంటాను, ఈ చతుర్వేదములను కుక్కలను చేసుకుని చండాల రూపంలో వెళ్ళి నా శరీరం నుంచి అమృతం కురిపిస్తాను. వాడు తాగాడా? అదృష్టవంతుడు. సాధకుడైతే తాగుతాడు, లేదా వాడి కర్మ అని ఇంద్రుడు ఏం చేశాడనమాట, నువ్వు తలుచుకోగానే చండాల రూపంలో వచ్చాడు. ఆ పక్కనున్న కుక్కలను చూసి నువ్వు అసహించుకున్నావు, అవి కుక్కలా? అవి ఒకటి ఋగ్వేదం, ఒకటి యజుర్వేదం, మరొకటి సామవేదం, మరొకటి అథర్వణ వేదం. నాలుగు వేదములతో మహానుభావుడు ఇంద్రుడు వచ్చి నల్లని శరీరంతో తన చేతుల నుంచి అమృతం కురిపించాడు. నీ కర్మ వల్ల అమృతం తక్క పొమ్మన్నావు. చేతిదాకా వచ్చిన, నోటిదాకా వచ్చిన అమృతం కాదన్న దురదృష్ట జీవివి నువ్వు. నన్ను అనుమానించటం వల్ల, నీలో భగవంతుని మీద సంపూర్ణ విశ్వాసం లేకపోవటం వల్ల నోటిదాకా వచ్చి అమృతం పోయింది అన్నాడు. నిజంగా మొత్తుకున్నాడండి పాపం ఉదంకుడు, తల బాధేసుకున్నాడు. ఎంత దురదృష్ట జీవి నేను, అమృతం దగ్గరకు వచ్చిపోయిందా? అయ్యయ్యయ్యో, నాకేం తెలుసులాగా ఈ విషయం, నువ్వు నాకు ముందే క్లూ ఇచ్చుంటే రాగానే లటుక్కుని నోరెత్తి తాగేవాడి కదా అన్నట్టు. అంటే భగవంతుడు చెబుతాడు ఎటు ముందు, రేపొద్దున మీకు కూడా ఇలాంటివి ఎక్కడ జరగద్దు, ఈసారి వెళ్ళి శుభ్రంగా పూజ చేసుకోండి, ఆ తర్వాత మీ అదృష్టం బాగుంటుంది, అమృతం లేదా మృతం, ఎవరి సాధన బట్టి వాడుకుంటాయి. ఏడ్చాడు పాపం. మళ్ళీ ఇంకొకసారి పంపించకూడదా ఇంద్రుణ్ణి అంటే, నాయన ఇటువంటివి జీవితంలో ఒక్కసారి వస్తాయి, ఒకసారి ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ ఆయన ఆజ్ఞాపించి పంపించడం నా వల్ల కాదు, ఇక నీకు అమృతం రాదంతే. భగవంతుడు అంత పరీక్షిస్తాడు, కఠోర పరీక్షలు ఉంటాయి తెలుసిన. మన తెలివితేటలు మనకుంటే ఈ తెలివితేటలు పుట్టించిన భగవంతుడికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలండి? నిజంగా జరిగింది సృష్టిలో ఎన్నెన్ని కథలు ఉన్నాయో తెలుసా? మార్కండేయ పురాణంలో ఒక కథ ఉంది. ఓసారి ఒక దౌర్భాగ్యుడు ప్రపంచంలో అందరికంటే గొప్ప సంపద పొందాలి అని విష్ణువు కోసం తపస్సు చేశాడు. స్వయంభవ మనువు కాలంలో విష్ణువు ప్రత్యక్షమయ్యాడు, నీకేం కావాలని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, మీ లోకంలో ఒక రూపాయి అంటే మా భూలోకంలో ఎంత అన్నట్ట, వైకుంఠంలో ఒక బంగారు కాసు అంటే మా భూలోకంలో ఎంత అంటే మొత్తం భూమండలం అంతా కొనడానికి పనికొచ్చేంత సంపద, దాన్ని ఎంత అని చెప్పలేం, కొన్ని కోట్ల బంగారు కాసులైతే మా వైకుంఠంలో ఒక కాసుకు సమానం అన్నట్ట. అయితే మీ వైకుంఠంలో ఉన్న ఒక కాసు నాకి, అంటే మొత్తం భూమి అంతా కొనేంత డబ్బు నాకి అన్నాడు. అంటే విష్ణు అన్నాడు, తెలుసా, అయితే మా కాలం ప్రకారం ఒక సెకండ్ తర్వాత వస్తాను మాయమైపోయట. ఆయన కాలం ప్రకారం ఒక సెకండ్, అంటే వీడు ఏమైపోతాడో ఆలోచించండి. విష్ణుమూర్తి యొక్క క్షణకాలం అంటే ఈ మొత్తం సృష్టి అంతా నాశనం అయిపోతుందని అర్థం. అంచేత భగవంతుడితో మనం వేళాకోవడం పడితే ఆయన మాత్రం వేళాకోవడం వాళ్ళేడా, ప్లీజ్ వెయిట్ ఫర్ వైల్ అన్నాడు, అంతే, ఒక నిమిషం తర్వాత వస్తాను అన్నాడు, ఇక అంతే. కాబట్టి నేను భగవంతుడిని మోసము చేస్తున్నాను, ఆయన్ని బుట్టలో వేసుకుంటాను అనుకుంటే ఆయనే మనల్ని పట్టుకుని తన బుట్టలో వేసుకుంటాడు. నీకింకా వరం కుదరదు. కాకపోతే ఏంటంటే నేను నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచినీళ్ళు వచ్చేటట్టు చేస్తానన్నాను కదా, నువ్వు తలుచుకున్నప్పుడు మంచినీళ్ళు ఇస్తానన్నాను. ఆ ఇవ్వవలసిన బాధ్యత ఉన్నది. ఇంక ఇంద్రుడు రాడు, అమృతం రాదు, కానీ మంచినీళ్ళు వస్తాయి. ఈ రోజు నుంచి కృష్ణ అనగానే సరిగ్గా నీ ఆశ్రమం దగ్గరకి ఒక మేఘం వస్తుంది. ఆ మేఘం సరిగ్గా ఆ రోజుకు నీకు కావలసిన నీళ్లు, నీ నుయ్యి నిండేటట్టు, నీ కొండలు నిండేటట్టు, నీ నోరు నిండేటట్టు, నీ సంధ్యావందనానికి పనికొచ్చేటట్లుగా, నీ బకెట్లు పట్టేటట్టుగా నీరు కురిసి అదృశ్యమైపోతుంది. నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఆ మేఘాలు వస్తాయి. ఆ మేఘములకు నీ పేరు మీదుగా ఉదంక మేఘం అని పేరు పెడుతున్నాను. అర్థమైందా నీకు? దానికి ఉదంక మేఘము అని పేరు వస్తుంది అనగానే సంతోషించేట, సర్లే కనీసం ఇదేనయ్యి అన్నాడు. అప్పటి నుంచి ఆయన ఏం చేసేవాడు, ఉదంకుడు తన ఆశ్రమంలో నీళ్లు కావాల్సి వచ్చినప్పుడల్లా కృష్ణ అనేవాడు. టక్కన ఒక మేఘం వచ్చి ఆ నెత్తి మీద కాసేపు కూర్చుని ఆ ఆశ్రమంలో వర్షం కురిపించి ఆయనకి ఎంత నీరు కావాలో అంత నీరు ఇచ్చి ఆయన పని అయ్యాక మాయమైపోయేది. ఆ మేఘములకు ఉదంక మేఘాలని పేరు. ఆ ఉదంక మేఘాలు ఇప్పుడు కూడా ఎడారిలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అకాలములో కొంచెం వర్షం కురిపించి వెళ్ళిపోతే చూడండి, ఒకే ఒక్క ప్రాంతంలో ఊరంతా వర్షం కురవదు, ఒకే ఏరియాలో కొంచెం వర్షం కురిసిపోతుంది. అలా కురిసిపోయే ఆ మేఘములకు ఉదంక మేఘములు అని పేరు. ఉదంకుడి పేరు మీదుగా ఒక మేఘాన్ని సృష్టించి ఇచ్చాడు ఆయన. ఉదంకుడు ఇప్పటికీ ఇంకా ఉన్నాడు, హిమాలయ పర్వతాల్లో ఉంటాడు ఆయన. ఆయన కోసం మాత్రం ఆ మేఘం వచ్చి కాసేపు వర్షం కురిసిపోతుంది. ఇది కృష్ణుడు ఆయనకి చేసిన ఒక ఏర్పాటు. అనగానే వైశంపాయనుడి కేసి తిరిగి జనమేజయుడు అన్నాడు, చాలా ఆశ్చర్యపోయి, కృష్ణుణ్ణి శపించడానికి సిద్ధపడినవాడు, కృష్ణుడి యొక్క అనుగ్రహం పొందినవాడు, కృష్ణుడి యొక్క విశ్వరూపం చూసినవాడు, ఆయన అనుగ్రహంతో ఒక కొత్త మేఘాన్ని కూడా పొందగలిగిన వాడు అయ్యాడు ఉదంకుడు అంటున్నావు. ఉదంకుడు ఏమి చెయ్యడం వల్ల అంత గొప్ప శక్తి పొందాడు? మహాసాధకులకి తప్ప భగవంతుణ్ణి శాసించే శక్తి రాదు కదా, అతడికి అంత తపశ్శక్తి ఎలా వచ్చింది? కృష్ణుడి యొక్క దర్శనం ఎలా అయ్యిందంటే అది అతని తపశ్శక్తి కాదు, గురుభక్తి అన్నాడు ఆయన. వైశంపాయనుడు చెప్పిన మాట, తపస్సు వల్ల ఆయన ఇంత శక్తి పొందలా, ఆయన కేవలం గురువుగారి యొక్క అనుగ్రహం వల్ల అంత గొప్పవాడయ్యాడు. చాలా కాలం క్రితం గౌతముడు అహల్య అనే ఇద్దరు దంపతులు బ్రహ్మ యొక్క అనుగ్రహముతో ఉత్తర కురుభూములలో తపస్సు చేసుకున్నారు, గృహస్థాశ్రమం నిర్వహించారు. అహల్యకి గౌతముడికి మొదట్లో ఒక ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు. అహల్య తర్వాత కొంతకాలం పోయిన తర్వాత మరొక కుమార్తెని కన్నది. ఈ కుమార్తె చాలా అందంగా ఉండేది. ఆ కాలంలో ఈ గౌతమ అహల్యల ఆశ్రమంలోకి ఈ ఉదంకుడు అడుగుపెట్టాడు. ఈ గౌతముడికి అహల్యకి వేరే పేర్లు కూడా ఉన్నాయి, పైలుడు, పైలపత్ని అనేవారు. పైలుడు అని కూడా పేరు ఈ గౌతముడికి. చాలా పేర్లు ఉన్నాయి అప్పట్లో, ఒక్కొక్కడికి ఇద్దరే రెండేసి పేర్లు, మూడేసి పేర్లు ఉండేవాడు. ఇప్పుడు ధర్మరాజు ఉన్నాడు అనుకోండి, అజాతశత్రుడు, యుధిష్ఠిరుడు, ధర్మరాజు, ధర్మధుడు, ఇలా ఎన్ని పేర్లు ఉన్నాయి. అలాగే ఈ గౌతముడికి కూడా పైలుడు అని పేరున్నది. వీళ్ళు ఆశ్రమం ఒకటి స్థాపించారు. అది మామూలు ఆశ్రమం కాదు, గురుకులము. ఆ గురుకులములో గొప్ప గొప్ప శిష్యుల్ని తయారు చేశారు. చదువుకోవాలి అని కోరుకున్నటువంటి వ్యక్తులను, పిల్లలని చిన్నప్పుడే తీసుకొచ్చి వాళ్ళకు ఉపనయనం చేసి వారికి 64 కళలు నేర్పేవారు. వేదాలు, ఉపనిషత్తులు, కుస్తీపట్లు, ధనుర్విద్య, గదాయుద్ధం, ఖడ్గచాలనం, అర్థశాస్త్రం, రాజనీతి, ఒకటేమిటి అన్ని శాస్త్రాలను నేర్పేవాడు గౌతముడు. ఆ కాలంలో ఉదంకుడు ఆ గురువుగారి దగ్గర శిష్యుడిగా చేరాడు. ఈ ఉదంకుడు 68 గురువుగారి దగ్గర సేవ చేశాట. ఎంతో మంది శిష్యులు ఇతని కళ్ళ ముందు ఆశ్రమంలో చేరి కొందరు 5 విద్య పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు, కొందరు 10 చదువుకుని వెళ్ళారు, కొంతమంది 20 పూర్తి చేసుకున్నారు. ఏదైనా మ్యాక్సిమం 20 కంటే ఈ సృష్టిలో ఏ వ్యక్తి ఆయన ఆశ్రమంలో లేడు, ఆ 20 అన్ని విద్యలు పూర్తి చేసుకుని వెళ్ళేవారు. కానీ వీడి కర్మ, ఈ ఉదంకుడు అంత చురుకైనవాడు కాదు, తెలివైనవాడు కాదు, అందుకే వీడికి పెద్దగా విద్యలు రాకపోవటం వల్ల గురువుగారు వాడికి పాఠం చెప్పడం అనేసి అడవికి వెళ్ళు, కట్టెలు కొట్టి తీసుకురా, ఫలానా అడవికి వెళ్ళు, దర్భలు తీసుకురా, పొలానికి వెళ్ళు, వ్యవసాయం చెయ్యి, గడ్డి కోసుకురా, ఆవులకి వాటికి గడ్డి కోసుకురా అనేవారట. ఈ విధంగా కట్టెలు తేవడం, గడ్డి కోసుకురావటం, ఆవుల్ని మేపడం, ఆవుల పాలు పెతకడం, వాటికి పోషణ కల్పించడం, గురువుగారు పడుకున్నప్పుడు కాళ్ళొత్తటం, ఇలాంటి సేవ చేసేవాడు. అప్పుడప్పుడు గురువుగారి పత్రికి వంటకు కూడా బాగా సాయం చేసేవాడు. వీడికి వంట బాగా వచ్చు. అందరూ వీడికి కాకరకాయ వేపుడు బాగా వచ్చు. ఆ దరిద్రపు కాకరకాయ వేపుడు ఎలా తింటారో తెలియదు కానీ ఈ విధంగా అన్ని రకాల కూరగాయలు అవి చక్కగా అద్భుతంగా చేసి పెట్టేవాడు. పనులు చేసి పెట్టేవాడు. 68 ఏళ్ళు వచ్చేవాడికి విద్య లేదు, కేవలం పనులే చేసేవాడు. ఒకరోజు ఏమైంది, గురువుగారు, నాయన ఎల్లుండి మన ఇంట్లో యజ్ఞం ఉంది, యజ్ఞమునకు ప్రత్యేకంగా మోదుగ చితుకులు కావాలి. అడవికి వెళ్ళి మోదుగ కట్టెలు ఒక మోపు కింద కట్టి దానిని నెత్తి మీద పెట్టి పట్టుకొచ్చి మన ఇంట్లో పెట్టరా, ఎల్లుండి మన ఇంట్లో యజ్ఞం అన్నట్టు. యజ్ఞమునకు మోదుగు ఎక్కువగా వాడేవారు ఆ రోజుల్లో. ఈయన కూడా మోదుగుగా కావాలి తెమ్మంటే ఈ ఉదంకుడు అడవికి వెళ్ళి ఎండిపోయిన మోదుగు చితుకులు బాగా కోశాడు. దాదాపు ఒక 5-6 కేజీలు అంతకంటే ఎక్కువగా ఉండే చితుకులన్నీ మూట కట్టాడు. ఆ మూట నెత్తి మీద పెట్టుకున్నాడు. అటు మోచి తెచ్చి అందొక జట పెద్దయు తగిలియుండ సరభసముగవై చుటయు తెగి మోపుతో ముందట నది పడియను జరాసిత చెవి మెరయన్. అడవిలో చక్కని ఎండినటువంటి మోదుగ పుల్లలని కట్టకట్టి ఆ కట్ట నెత్తి మీద పట్టుకొచ్చి దానిని ఇంటికి తీసుకొచ్చాడు. గురువుగారి ఆశ్చర్యం వారికి పట్టుకొచ్చాడు. ఆ తర్వాత ఆ మూట అమ్మా అమ్మా అని ఆయాసపడుతూ తీసి చేత్తోటి ఆశ్రమంలో ఈ పుల్లలు వేసేటటువంటి ఒక స్థలం ఉన్నదిలండి, కట్టెల యొక్క శాల, ఓ పాక అందులో వేశాడు. అప్పుడు తమాషా జరిగిందిట, వీడి జుట్టు బాగా పెరిగి ఉంది, అట్ల కట్టేసిన జడ ఉండలేదు. ఆ జడల్లో ఒక జడ, ఒక సిగ ఈ కట్టెల్లో ఇరుక్కుపోయి వీడు గట్టిగా కట్టెల మోపు లాగ్గానే ఆ సిగ మొత్తం తెగిపోయిందనమాట. ఎంత జడ పూర్తిగా కట్టయిపోయి తెగిపోయి ఈ కట్టెల మోపుతో పాటు బయటకు వచ్చింది. ఆ జడ చూసుకున్నాడు వాడు, అది తెల్లగా అయిపోయిందనమాట. చక్కగా మీ జుట్టుకు మళ్ళీ అయిపోయింది. ఈ తెల్లని జుట్టు ముద్ద ముద్ద కింద ఈ కట్టెలతో పాటు బయటకు వచ్చేయడంతో వాడు చూసి జరాసిత చెవి మెరయన్, ఆ తెల్ల జడ చూసుకున్నాడు. అప్పటిదాకా వాడికి నేను ఇంకా కుర్రాను అనుకుంటున్నాడు వాడు. 68 ఏళ్ళు వచ్చాయి, నా జుట్టు అంతా తెల్లబడిపోయింది, అప్పట్లో రంగు వేసుకోవడం తెలియదు పాపం, అందుకని పాప తెల్ల జుట్టుతో ఉన్నాడు. ఆ జడ జడ కింద ఊడొచ్చింది. అందుకని వాడు గెజగెజలాడిపోయి ఏమిటిది, ఈ కట్టెల మోపులో ఉన్నది నా జడేనా, నా జడెంత తెల్లగా ఉందా అని అప్పుడు ఆ జుట్టు ఇలా ముందుకేసుకు చూసేట. చూస్తే వాడి జుట్టు అంతా తెల్లబడిపోయింది. ఇంకా చూడండి ఆ జడ చెత్తపుచ్చుకుని, ఇంకనేం బతకడం ఎందుకు బాబోయ్, నేను బ్రతకలేను నాయనోయ్ అని ఏడవడం మొదలెట్టాడు. భోరు భోరు అని ఏడవడం మొదలెట్టాట్టి ఉదంకుడు. బావురు అని ఏడ్చాట. అదేంటో తెలియదండి మానవుడికి, నల్లగా ఉన్న పిల్ల కనుక పెళ్లి చూపులకు కనబడిందా చిచ్చి పెళ్లి చేసుకున్నట్టాడు. అమ్మాయి ఏమో తెల్లగా ఉండాలి, కానీ జుట్టు మాత్రం తెల్లబడితే తట్టుకోలేడేమిటో తెలియదు. మరి అదేంటండి నాసిగా ఉందండి, కొంచెం రంగు లేదండి అంటాడు. మరి ఆ రంగే, ఆ తెల్ల రంగు, అందంగా తెల్లగా ఉన్న అమ్మాయి రంగే ఈ జుట్టుకు వస్తే చిచ్చి అంటాడు. దీన్ని నల్లబరుచుకుంటాడు, శరీరాన్ని తెల్లబరుచుకోవాలి. శరీరం నల్లగా ఉంటే ఎన్ని క్రీములు వాడి తెల్లబరుచుకోవడానికి ప్రయత్నిస్తారో. మానవుడి యొక్క బలహీనత ఇది. తెల్లగా ఉన్న జుట్టు నల్లబరుచుకోవడానికి రంగులు వాడాలి, నల్లగా ఉన్నటువంటి చర్మం తెల్లబరుచుకోవడానికి రంగు వాడాలి, మొత్తం మీద తెలుపు నలుపు నలుపు తెలుపు చేసుకోవాలి, వైట్ని బ్లాక్ బ్లాక్ని వైట్ చేసుకోవడానికి మానవులు యావత్ జీవితం యాతన పడుతూనే ఉంటారు. పాపం ఈ తెల్ల జడ చూసుకుని ఏడుస్తూ ఉంటే ఈ ఏడుపు విని పరిగెత్తుకుని వచ్చేసింది గురుపత్ని. ఏన్నైనా అంతలా ఏడుస్తున్నావు అంది. నేను చెప్పలేను అమ్మగారు, ఇక నేను చెప్పలేను, ఇంకెందుకండి అన్నట్ట. వెంటనే వీడు జాలిపడి భర్తని పిలిచి, ఏమండో ఈ కుర్రాడు ఎందుకో ఏడుస్తున్నాడు, విషయం చెప్పట్లేదు, మీరేమన్నా అన్నారా అంటే నేనేమంటానే బాబు, అసలే వాడంటే నాకు ఇష్టం అని ఆయన దగ్గరకు వచ్చి, ఏన్నాయనా ఎందుకురా ఏడుస్తున్నావు చెప్పు, అమ్మగారు అడిగినా చెప్పక నేను అడిగినా చెప్పకపోతే ఏం తెలుస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇదిగో చూడండి అన్నట్ట, ఇది ఆ జుట్టు ఊడిపోయినందుకు ఏడుస్తున్నావా, జుట్టు ఊడిపోతే ఉందిరా మళ్ళీ వస్తుంది కదా అన్నట్ట ఆయన. దానికి కాదండి గురువుగారు, ఇంకా మీకు అర్థం కాలేదా, నాకు 68 ఏళ్ళు దాటిపోయాయి, నా కళ్ళ ముందు ఎంతమంది పిల్లలు వచ్చి 5-10 ఏళ్లకి సర్టిఫికెట్లు పుచ్చుకుని గ్రేడ్ 1 లిస్టులు పుచ్చుకుని వెళ్ళిపోయారు, ఎంతో అద్భుతమైన ఉద్యోగాలు చేసుకుంటారు, రాజుల యొక్క కొలువులలో మంత్రులుగా కొంతమంది, పురోహితులుగా కొంతమంది, అర్థశాస్త్రంలో నైపుణ్యంతో కొంతమంది, ఖజానాలో కొంతమంది పనిచేస్తున్నారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు. నా వయస్సు వాళ్ళకి మనవలు వచ్చారు, మరి 68 ఏళ్ళు వస్తే మనవలు రారా, నా బతుక్కేమో ముసలాన్ని అయిపోయాను, జుట్టు తలబడిపోయింది, దంతాలు ఓడిపోతున్నాయి, మీరు ఒక్క మొక్క కూడా పాఠం చెప్పలేదు, కనీసం వేదంలో ఓంకారం కూడా చెప్పలేదు. కట్టెలు మోపు, గడ్డికి దూడలకేమో గడ్డి మోపు, ఇవి తెస్తూ నా జీవితం అంతా గడుపుతున్నాను. మీకు నా మీద దయలేదో గురువుగారు, ముసలాండి అయిపోయి ఇలా చావలసిందినా? పెళ్ళి లేదు, పెటాకులుడు. పెళ్ళి అంటే పర్వాలేదు, పెటాకులు ఎందుకంటారో తెలియదు. వాళ్ళు బాయిదారి పెళ్ళైన వెంటనే ఈ పెటాకులు ఏమిటో, పెటాకులు అంటే విడాకులు అని అర్థం. సహజంగా మానవులకు కొన్ని బలహీనతలు నోట్లోంచి తెలియకుండానే వస్తాయన్నమాట. మొత్తం మీద నాకు పెళ్లి లేదు, ఇంకో విద్య లేదు, జీవితం వ్యర్థమైపోతుందని ఏడిస్తే ఆయన జాలిపడి అదే అన్నట్ట. అదే ఏమిటండి పాపం, నిజంగా వాడు మన బిడ్డలాంటి వాడు, వాడిని ఎందుకండి మీరు అలా ఏడిపించారంది ఆవిడ కూడా. గురుపత్రికి శిష్యులు అంటే అభిమానం కదా, పాపం పిల్లాడు అన్నమాట నిజమే కదా, వాడికి 68 ఏళ్ళు వచ్చాయి, అక్షరం ముక్క చెప్పలేదు, వాడు పూర్తిగా రిటైర్ అయిపోయాడు. ఇంకా అదృష్టం వాడికి జుట్టు ఉంది, 68 ఏళ్ళు వచ్చాక చక్కగా మైదానం అయిపోలేదు, వాడు ఇంకా కనీసం జుట్టు ఉంది కాబట్టే కదా వాడు ఏడ్చాడు అనగానే ఆయన, ఓ సింతే కదా కుమారా ఇలారా అని దగ్గరికి పిలిచి, ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవరికీ లేని ఒక గొప్ప వరం ఇస్తున్నాను అని వాడి ఎత్తు మీద టక్కర కొట్టగానే పాతికేళ్ల కుర్రాడైపోయట, నాలాగా అందంగా తయారైపోయాడు ఒక దెబ్బకి. వాడు 25 ఇయర్స్ యంగ్, ఏం అందం అండి వాడికి, నిగనిగలాడిపోతున్న ఒత్తైన జుట్టు కుర్రాడు, 68 ఏళ్ళవాడు, ఖచ్చితంగా పాతికేళ్ల వయస్సు వచ్చిందిట. ఇదిగో ఈ కలియుగాంతం వరకు నువ్వెప్పుడు ఇలా 25 సంవత్సరాల కుర్రవాడిగా యౌవనంతో ఉంటావని గురువుగారు దీవించాడు. ఎందుకు దీవించాడో తెలిసిన, నీ గురుభక్తి. 68 ఏళ్ళుగా నా దగ్గర ఉన్నావు నువ్వు, అంటే నీ ఇంచుమించుగా నీ పుట్టినప్పటి నుంచి నా దగ్గరే ఉంటున్నావు, కానీ ఒక్కనాడు కూడా నేనేం పని చెప్పినా చెయ్యను అనలేదు. అడవికి వెళ్ళి కట్టెలితే అంటే కట్టెలు తెచ్చావు, గడ్డితే అంటే గడ్డి తెచ్చావు, పాలు పితికంటే ఆవుల పాలు పితికావు, ఆవుల యొక్క మూత్రం పట్టుకొచ్చి కళ్ళాపు చల్లంటే చల్లావు, ఇక అది ఇదనే తేడా లేకుండా అన్ని చాకిరీలు చేసావు, గురువులు చెప్పిన పనిని విసుక్కోకుండా శ్రద్ధగా ఎన్నాళ్ళు చేసావు, కనుక నా మహిమ నీకు ధారపోస్తున్నాను, నువ్వు శాశ్వతంగా బతికినంతకాలం 25 కుర్రాళ్ళ ఉంటావు. ఇంక నీకు పెళ్లి కాలేదు, విద్యలు రాలేదని కదా బెంగ, నీ నెత్తి మీద మళ్ళీ ఇంకో దెబ్బ కొడుతున్నాను, మొత్తం 64 కళలు నీకు వచ్చేస్తాయి, చతుషష్ఠి కళ మయుడు అయిపోతావు. నీకు వేదాలు, ఉపనిషత్తులు, అర్థశాస్త్రం, గణిత శాస్త్రం అనే తేడా లేకుండా అన్ని విద్యలు వస్తాయి అనగానే వాడు మహాపండితుడైపోయాడు. అంటే గురువుగారు హస్తమస్తక సంయోగంతో వాడిని బాగు చేశాడు. ఇది శక్తిపాతం అంటే, అంతేగాని ఊరికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి శక్తి పాతకాలు చేయటం కాదు. మహానుభావుడు నిమిషాల్లో వాడిని పండితుడిని చేసేశాడు. ఇక్కడికి నీకు యౌవనం ఇచ్చా, అది కూడా శాశ్వత యౌవనం, సకల విద్యలు ఇచ్చాను. ఇప్పుడు ఇంకా మూడోది మిగిలింది ఏమిటి, పెళ్ళి అవ్వకుండా ఉన్నాను, పెళ్లి పెటాకులు ఏమన్నావుగా, పెటాకులు లేకుండా పెళ్లి నీకు అయ్యేలా చేస్తాను. నా కూతుర్ని చూసావు కదా, నా కూతురికి కూడా నేను ఎందుకో మర్చిపోయాను, నీకు 68 ఏళ్ళు వస్తే దానికి 50 ఏళ్ళు వచ్చాయి, దానికి పెళ్లి చేయలేదురా. ఇప్పుడు నువ్వేమో 25 ఏళ్ళవాడివి, అది చూస్తే 50 ఏళ్ళది కదా, బాగుండదు కదా అని తన కూతురు నెత్తి మీద కొట్టి ఆవిడ కూడా 20 ఏళ్ల పొడుచు కింద మార్చాడు. అందగత్తెగా కొత్త జన్మ ఇచ్చాడు. ఇందులో చెప్పారు నూతన జన్మ, నూతన రూపం ఇచ్చాడు. దీనివల్ల ఏమవుతుంది, నువ్వు కుర్రాడివే, అది కుర్రదే, నా కూతురు యావజ్జీవితం నువ్వు బతికున్నంతకాలం 20 ఏళ్ల పొడుచులో ఉంటుంది, నువ్వు 25 ఏళ్ల పొడుచులో ఉంటావు. ఎంత సుఖం అండి అలా ఉంటే భార్యాభర్తలిద్దరూ చక్కగా. యంగర్ జనరేషన్ నిజంగా ఆ శక్తులు మనకుంటేనా, భార్యాభర్తలిద్దరిని ఆ శక్తి నాకే ఉంటే, ఒకడు వచ్చి అన్నాడు గురువుగారు మీ దగ్గర ఆ శక్తి ఉంటే నన్ను ఎత్తి మీద కొట్టంటే నేను ఎత్తి మీద కొడతాను, మేమే కొట్టుకుంటాం, మా బొడ్డు వెళ్ళాలి మళ్ళీ ఒకసారి అంటే అవధారంలో అడిగాడు, అవధారంలో అప్రస్తుత అన్నమాట. ఒరే ఆ శక్తి నా దగ్గర ఉంటే నేను ఎత్తి మీద ఎదుగుడు, నా ఎత్తు మీద కొట్టుకుని బాబుడిని ఎత్తు మీద కొట్టేవాడిని. కాబట్టి చెప్పొచ్చేదంటే ఆ రోజుల్లో మహానుభావులకు అంత శక్తులు ఉండేవి. ఈ విధంగా కూతుర్నేమో యువతీయమణిని చేశాడు, అల్లుణ్ణేమో యువకుణ్ణి చేశాడు, వాళ్ళిద్దరికీ వివాహం చేశాడు. ఈ రోజు నుంచి మీరు ఇలా నవయువకులుగా దంపతులుగా ఉందరుగాక యుగాంతము వరకు. యుగాంతం వరకు ప్రజలకు కనపడకుండా హిమాలయాలలో సాధన చేసి పండి అనగానే ఆయన చాలా ఆనందపడిపోయి, గురువుగారు అలా వెళ్ళగానే ఈ పిళ్ళవగానే గురుపత్రి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. అమ్మగారు, మీ అనుగ్రహం వల్లే గురువుగారు నన్ను దీవించారు, మీరు రికమెండేషన్ చేశారు కదా గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి పాపం అండి చూడండి అనగానే ఆయన జాలిపడ్డారు. అందుకే ఈ ప్రపంచంలో ఎవరి రుణమైనా తీర్చుకోవచ్చు, కానీ గురుపత్ని రుణం అసలు తీర్చుకోలేము. గురువుగారి కంటే గురుపత్ని యొక్క సేవ చాలా గొప్పదని శాస్త్రం చెబుతున్నది, అందువల్ల మీ పాదాలు పట్టుకుంటున్నాను, నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి అనగానే, ఏం కావాలి నాయన అంది, మీకు ఏదైనా ఒక సేవ చెయ్యాలి, మీకు ఏం కావాలో కోరుకోండి, ఆ కోరిక నేను తీరుస్తాను అన్నాడు ఆయన. మీరు ఏదన్నా ఒక పని చెప్పండి, ఆ పని చేసి మీరు ఏం వస్తువు అడిగితే అది ఇస్తాను, గురుదక్షిణ ఎలాగో ఇవ్వలేను, మీరే నాకే దక్షిణగా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు, ఇంక నేను మీకేమివ్వగలను? అయినా మీరు అత్తగారు తల్లి లాంటి వారు అన్నీ కదా, అసలు సహజంగా అత్తగారు తల్లితో సమానం. మామగారు ఇంటికి పెద్దన్నగారు వీళ్ళిద్దరూ కూడా కన్న తండ్రితో సమానమని శాస్త్రం చెబుతున్నది. తనని కన్న తండ్రి ఎలాగో తండ్రి కదా, జ్యేష్ఠ భ్రాత పితృ సమహ, అన్నగారు కూడా పెద్దన్నగారు కూడా తండ్రితో సమానుడు, ఆ తర్వాత పిల్లనిచ్చిన మామగారు తండ్రితో సమానుడు, అలాగే మనని పరిపాలించే ప్రభువు కూడా, మనని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి కానీ లేక ముఖ్యమంత్రి కానీ ఆ స్థానంలో ఎవరున్నా వాడు తండ్రితో సమానం. ఇప్పుడు వాళ్ళు తండ్రులు కనుక వాళ్ళ భార్యలు ఏమవుతారు? తల్లులతో సమానం. ఆ రకంగా మీరు నాకు మాతృ సమానురాలు. మీరు ఏదైనా ఒక పని చెబితే ఆ పని చేస్తాను, మీ కోరిక ఏదైనా ఉంటే చెప్పండి అనగానే ఆవిడ ఏం వద్దన్నా, నువ్వు కోరుకోమంటున్నావు గనక కోరుకుంటున్నాను, నేను ఒక గొప్ప వ్రతం చేశాను, అశూన్య శయన వ్రతం అనే ఒక వ్రతం, ఆ వ్రతానికి ఉద్యాపన చెయ్యాలి, ఆ ఉద్యాపనకి మిత్రసహుడు అని పేరు కలిగిన ఒక రాజుగారి భార్య పరమపతి వ్రత, ఆవిడ చెవులు కుండలములు పెట్టుకోవాలి. వ్రతోద్యాపనకి ఎప్పుడు కూడా చెవులకే ఉండాలి కుండలాలు, ఆ కుండలములు కూడా కొనుక్కున్న కుండలములు కాకుండా ఒక మొత్త ఇది ఒక పతివ్రత యొక్క కుండలములు ధరించి వ్రతోద్యాపన చేస్తే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ప్రపంచంలో మిత్రసహుడి యొక్క భార్య వంటి పరమపతివ్రతలు చాలా అరుదుగా ఉంటారు. ఆవిడికి మదయంతి అని పేరు. మిత్రసహుడికి ఇంకో పేరు సౌదాసుడు, కల్మాషపాదుడు, ఆయన చాలా గొప్పవాడు. ఆయన భార్య మదయంతి, దమయంతి కాసుమా మదయంతి, దమ తిరగేయాలి. ఆ మదయంతి పరమపతివ్రత, ఆవిడ చెవులు కుండలాలు యాచించి పట్టుకురా నా కోసం, అవి చెవికి పెట్టుకుని నేను ఈ వ్రతానికి ఉద్యాపన చేసుకుంటాను అనగానే ఆ మదయంతి యొక్క కుండలాలు నువ్వు పట్టుకొస్తే అవి నేను ధరించి ఈ వ్రత ఉద్యాపన చేసుకుంటాను. ఉద్యాపన అయ్యిందంటే నా జీవితం సఫలీకృతం అవుతుంది, నేను పుణ్యస్త్రీగా వెళ్ళిపోతాను, మేమిద్దరం కైవల్యానికి వెడతాం అనగానే అలాగేనండి, సమయానికి గురువుగారు లేరు, వచ్చాక చెప్పండి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. గురుపత్రిని చెప్పాక మళ్ళీ గురువుగారు వచ్చాక పెడతానని అనకూడదట, ఎందుకంటే ఉద్యాపనకి సమయం చాలా తక్కువగా ఉంది. నేటికి 10వ రోజు నాటికి కుండలాలు కావాలి. 10 రోజుల్లో ఇక్కడికి రావాలంటే ఆయన ఎక్కడో ఉత్తర కురుభూముల్లో ఉన్నాడు, అయోధ్య నగరం వెళ్ళాలి, ఏకంగా కాలినడకన వెళ్ళాలి. ఈ విధంగా ఆయన అందువల్ల ఇక్కడి నుంచే గురువుగారికి నమస్కరించి గురుపత్రి యొక్క అనుమతి పుచ్చుకుని హుటాహుటిని కాలినడకన బయలుదేరాడు. ఈ ఉదంకుడు అలా వెళ్ళాడో లేదో గురువుగారు వచ్చారట ఇంటికి. వచ్చి కుర్రాడేడి అని అడిగితే, సౌదాసుని పత్ని మదయంతి దగ్గర ఉన్న కుండలములు తెమ్మని అబ్బాయిని పంపానండి అనగానే, ఎంత పొరపాటు చేశావు, నీకు ఒక రహస్యం చెబుతున్నాను విను, ఆ సౌదాసుడు రాక్షసుడు, కొంప ములిగిపోతుంది మన వాడు వెళ్ళాడంటే వాడిని మింగేస్తాడనగానే ఆవిడ కంగారు పడింది. అదేమిటండి, సౌదాసుడు ఇక్ష్వాకు వంశస్థుడు, వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడు, అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నవాడు, సూర్యవంశపు రాజు, అంత గొప్పవాడు రాక్షసుడు ఏమిటంటే, ఇక్కడే చెబుతున్నాను ఒక విషయం, ఈ సౌదాసుడు ఇక్ష్వాకు యొక్క కొడుకుల్లో ఒకడు. ఈయన కొంతకాలం అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉండగా ఆ కాలంలో ఆ చుట్టుపక్కల ఉన్న అరణ్యాలలో రాక్షసులు కొంతమంది చేరారు. ఈ రాక్షసులు తరచుగా అయోధ్య నగరం మీద దాడి చేసి ప్రజల్ని తినడం మొదలెట్టారు. దాంతో ప్రజారక్షణ కోసం సౌదాసుడు గుర్రం ఎక్కి రాక్షసుల్ని సంహరించడానికి అడవికి వెళ్ళాడు. అడవిలో రాక్షసరాజు ఒకడు ఉన్నాడు, వాడితో ఘోర యుద్ధం చేసి వాడిని చంపి అవతల పారేశాడు. నరమాంస భక్షకుడైన రాక్షసుడిని కత్తితో నరికి అవతల పారేశాట. ఆ రాక్షసుడికి ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు అయ్యో మా అన్నయ్య చచ్చిపోయాడు, ఈ రాజుతో యుద్ధం చేస్తే చస్తాం, ఆ రాజుగారు మహాపరాక్రమవంతుడు, ఇక్ష్వాకు వంశస్థులు అంటే ఎటువంటి వాళ్ళు, ఒక్కళ్ళు అసహాయ సూరులు, పైగా పక్కన వాళ్ళకి సైన్యం కూడా అక్కర్లా, ఒంటరి పోరాటంలో ఎంతో మంది రాక్షసుల్ని చంపిన మహావీరులు వాళ్ళు, వీడితో యుద్ధం చేస్తే నేను చస్తాను, మా అన్నయ్యని చంపిన ఈ రాజు మీద పగ తీర్చుకోవాలంటే నేను బ్రతకాలనుకుని అక్కడి నుంచి పారిపోయి ఆ తమ్ముడు వాడేం చేశాడు, ఒక వంటవాడి వేషం వేసుకున్నాడు. రాక్షసులు కామరూపులు, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలరు. వాడు మానవ వేషం వేసుకుని ఈ సౌదాస మహారాజు గారి దగ్గరకు వచ్చి, మహారాజా నేను వంటల వాడిని అండి, చాలా అద్భుతంగా వంట చేస్తానండి, వారి బాబాయ్ నేను చేమదుంపలు వేపుడు బాగా చేస్తాను, జీడిపప్పు పులిహార బాగా చేస్తాను, ఇలా అన్నీ వర్ణించాడు. రాజుగారు పోన్లే వంటలవాడు కదా బాగా చేస్తాడు కదా అని తన వంటలవాడికి ఇచ్చి, ఇదో ఈ కొత్తవాడిని కూడా ఉద్యోగంలో చేర్చుకున్నట్ట. వీడ వంటలవాడిగా చేరాడు ఈ రాక్షసుడు. కొంతకాలం పాటు రాజుగారికి ఎంతో నమ్మకంగా మంచి మంచి వంటలు చేసి పెట్టాడు. రాజుగారు వాడు చేసిన వంటలు తిని చాలా మెచ్చుకున్నాడు, భలే ఉన్నాయి, మా ఇంట్లో తద్దినం వచ్చినప్పుడు నువ్వే వండి పెట్టాలి వంటలు అన్నట్ట. వాడు అలాగేనన్నాడు. ఇలా ఉండగా పితృకార్యక్రమం వచ్చింది. పితృదేవతలకి పర్వదినాలలో అమావాస్య అమావాస్యకి శ్రాద్ధం పెట్టాలి యథాశక్తిగా. ఆ రోజులు అలా పెట్టేవారు, ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి తద్దినమే పెట్టడం లేదు. అటువంటిదిగా అమావాస్యలకి ఎక్కడ పెడతారు, ఇంకా పవిత్ర దినాల్లో ఏం పెడుతున్నారు, పర్వదినాల్లో. పూర్వం ప్రతి సంక్రాంతికి 12 సంక్రాంతులు ఉంటాయి మనకి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే మకర సంక్రమణం, అదొక్కటే మనం సంక్రాంతి అనే పండగ చేస్తున్నాం. కానీ ఇప్పుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తే అది కర్కాటక సంక్రమణం, అదే దక్షిణాయనం అంటే. మేషరాశి మొదలుకుని మీనరాశి వరకు 12 రాశులలో ప్రతి నెలా సూర్యుడు ప్రవేశిస్తూనే ఉంటాడు. అందువల్ల 12 సంక్రాంతులు ఉన్నాయి. అలాంటి సంక్రాంతులలోనూ అమావాస్యలలోనూ గ్రహణములయందు పితృదేవతలకి తప్పక యథాశక్తిగా పిండం పెట్టేవారు. పూర్వం దర్భల మీద పిండాలను పెట్టేవారు, తర్పణాలు ఇచ్చేవారు. ఇవన్నీ నియమాలు. ఇది కాకుండా క్షేత్రములకు వెడితే క్షేత్రాలలో తిథితో సంబంధం లేకుండా అక్కడ మళ్ళీ పిండ ప్రదానం చేయాలి. హఠాత్తుగా కాశీ వెళ్ళారనుకోండి, అక్కడ పిండ ప్రదానం చేయండి. గయ పెడితే చెయ్యండి, లేదా బదరీ పెడితే చెయ్యండి. ఎవరు తల్లిదండ్రులు లేని వాళ్ళే, మళ్ళీ తండ్రి బతుకుంటుగా మళ్ళీ లేనిపో తొందరపడి పిండ పెట్టకూడసమా, ఇది పెద్ద పొరపాటు. కొంచెం చెప్పకపోతే ప్రమాదంగా ఉంది. ఈ మధ్యన ఒకటి పురాణం విని, గురువుగారు పర్వకాలంలో పిండ ప్రదానం చేయమన్నారని వాళ్ళ నాన్న బతుకున్నాడు, వీడికి ఆ విషయం తెలియదు, అసలు పిండ ప్రధానం అంటే ఏమిటో తెలియదు అనుకుంటాను. వెళ్ళి పెట్టేసి వచ్చేసాడు. ఆ సగం అయ్యాక కార్యక్రమంలో నాన్నగారు తండ్రి ఎవరు, నాన్నగారు చచ్చిపోయింది ఏ తిథి అని వీడిని అడిగారట. మా నాన్న శుభ్రంగా బతుకున్నాడు అండి అన్నట్టు వీడు. మరి మీ నాన్న బతుకుంటే నువ్వు పిండంలో ఎందుకు కూర్చున్నావంటే నాకేం తెలిసేంటి, పద్మాకర్ గారు పురాణంలో చెప్పారన్నట్టు పైగా. నేనేమన్నా బతుకున్న తండ్రికి పెట్టమన్నానా, రామారామ మళ్ళీ రామేది కంటపోతే. కాబట్టి పైగా గురువులకి వాళ్ళకి తర్పణాలు ఇస్తే మంచిదన్నానని నాకు బతుకుంటే నాకు తర్పణం ఇచ్చి వచ్చాడు. నిజంగా జరిగింది ఇది, నేనే అబద్ధం ఆడటంలా. గురువులకి తర్పణం అంటే చచ్చిపోయిన గురువు గారికి తర్పణం ఇవ్వాలి తప్ప, బతికొండగా పద్మాకరం గారికి తర్పణం అని అక్కడ ఇచ్చేస్తే ఎలాగా, ఎంత కసి ఉంటే మాత్రం నా మీద మాయదారి భక్తిని. కాబట్టి కొంచెం తెలుసుకోవాలి. ధర్మములను పురాణములలో వింటున్నప్పుడు ఓహో బ్రతికున్న వాడికి ఇవ్వకూడదు, చచ్చిపోయిన వాడికి ఇచ్చే తర్పణం అంటారు తప్ప. ధర్మోదకములను ఉంటాయి, ఇవి మాత్రం అందరం ఇవ్వచ్చు. ఓ తాతగారు చచ్చిపోతే మనవడు మనవరాలు ఆ చుట్టుపక్కల వాళ్ళు మేనకోడళ్ళు అందరూ వచ్చి ధర్మోదకములు ఇవ్వచ్చు. అంతేకాని తిలోదకములు ఇవ్వకూడదు. పిండ ప్రదానం తండ్రి బ్రతికొండగా మాట వరసకు కూడా ఇవ్వకూడదు. అమ్మో మహాదోషాలు ఇవి. ఇవి తెలుసుకుని కేవలం తండ్రి పోయినప్పుడు తల్లి పోయినప్పుడు అప్పుడు మాత్రమే చెయ్యాలి. మళ్ళీ ఇది పురోహితులకు వర్తించదు. పురోహితులకు ఎప్పుడు ఎక్సెప్షన్, ఎందుకంటే వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేయించాలి కదా. తండ్రి బ్రతికొండగా ఒక పురోహితుడు ఎవరికైనా తర్పణం ఇవ్వచ్చు, ఎవరికైనా పిండం పెట్టచ్చు. అందుకే పురోహితుల యొక్క రుణం మనం తీర్చుకోలేము. వారు మన కోసం ఎన్నెన్నో కర్మకాండాలు చేస్తున్నారు. అందువల్ల ఎక్కడో చోట ఏదన్నో లోపం ఉందని వాళ్ళని తిట్టడం కాకుండా యావత్ పురోహిత వ్యవస్థకి మనం ఎప్పుడు కృతజ్ఞులమై వాళ్ళ యొక్క రుణం తీర్చుకోలేమని వాళ్ళకి రోజు దండం పెట్టడం. నేనైతే అలా పెడుతూనే ఉంటాను. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, ఈ పిండ కార్యక్రమాలు పితృతర్పణాలు చెయ్యాలి. శ్రాద్ధం వచ్చింది సౌదావసుడి ఇంటిలో, పితృదేవతలకి పిండ ప్రదానం చేసే రోజు వచ్చింది. పూర్వకాలంలో పితృదేవతలకి మాంసముతోటి తర్పణాలు ఇచ్చేవారు. అంటే ఇంటికి భోక్తల్ని పిలిచి ఇద్దరినో ముగ్గురునో నలుగురునో వారి వారి శక్తిని బట్టి మినిమం ఇద్దరు ఉండాలి భోక్తలు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అండి. ఆ భోక్తలకి ఇవాళ మనం గారెలు పెడుతున్నాం కదా, ఆ రోజుల్లో మాంసం పెట్టేవారు. కలియుగంలో ఇది చాలా నిషిద్ధం, గుర్తుపెట్టండి. సన్యాసం పలపైతృకం, పలపైతృకం అంటే మాంసంతో పితృకార్యం పెట్టడం కలియుగంలో నిషిద్ధం, మహాదోషం. తన సొంత పెత్తనంతో సన్యాసం తీసుకోవడం నిషిద్ధం. అంటే ఇలాంటి సద్గురువుల దగ్గరికి వెళ్ళి పరంపరగానే సన్యాసం తీసుకోవాలి. అంతేగాని పద్మాకర్ గారి సరదా పెట్టి ఈ రోజు నుంచి నేను సిద్ధగురువుని బుద్ధగురువుని అని నాకు నేనే సన్యాసం తీసుకుంటే అది చెల్లదు. సన్యాసానికి కఠోర నియమాలు ఉన్నాయి. పరంపరాగత సన్యాసం, కంచిపీఠమో శృంగేరి పీఠమో చాలా గొప్ప సాధకమైనటువంటి ప్రాచీన పీఠాల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర దీక్ష తీసుకోవాలి. వాళ్ళు ఇస్తేనే పుచ్చుకోవాలి అది కూడా. ఒకవేళ మనం గురువు గారి దగ్గరికి వెళ్ళాం, సద్గురువుల దగ్గరికి, రేపొద్దున మహాస్వామి వారి దగ్గరికి, ఆయన తీరా వెళ్ళాక శృంగేరిలో ఇప్పుడు నీకు కుదరదంటే మానేయాలి, అంతే తప్ప నువ్వెవ్వపోతే ఇంకో తోట కడతాం అనకూడదట. ఒకసారి మనం సద్గురువుని ఆశ్రయించాక ఆయన అనుగ్రహించి ఇస్తేనే స్వీకరించాలి. ఆ పీఠములకు అంత శక్తి ఉన్నది. అటు ఇక్కడ చాలా మందికి తెలియక సన్యాసం పనికిరాదు అంటున్నారు కలియుగంలో. సన్యాసం పనికిరాదనలా, సన్యాసము నియమము లేకుండా స్వీకరించకూడదు. కలియుగం గురించి తెలుసండో వ్యాసుడికి. ఈ కలియుగంలో ఎవడికోడే ధన సంపాదన కోసం కూడా దొంగ నాటకం వాడి సన్యాసాలు పుచ్చుకుంటారనే పరంపరాగతమైన గురువుల దగ్గరికి వెళ్ళి దీక్ష స్వీకరించి దీక్షాపూర్వకంగా సన్యాసం తీసుకోండి అన్నాడు. అదే పనికిరాకపోతే శంకరాచార్యులు వారు సన్యాసం పుచ్చుకుంటారా? మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచంలో మళ్లీ కలియుగంలో సద్గురువు జగద్గురువు అని పిలువబడిన వాడు ఆది శంకరాచార్యులు వారు. అవునా? ఆయనకి ఇంకా సాటి లేదు. అటువంటి జగద్గురుడు ఆయన సన్యాసం గనక పుచ్చుకోకూడదని శాస్త్రం ఉంటే ఆయన ఎందుకు పుచ్చుకుంటారు? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అస్యాలంభం గవాలంభం సన్యాసం ఫలపైతృకం దేవరాచ్య సుతోత్పత్తి కలవు పంచ విసర్జయేత్. కలియుగములో ఐదు పనికిరావు, విసర్జించు. అందులో ఏమిటి? అస్యాలంభం, అశ్వమేధయాగం పనికిరాదు. అసలు అశ్వమేధ యోగం చెయ్యొద్దు అన్నాడు. అంతే, ఎవడన్నా చేస్తామంటే అది నిషిద్ధం అంతేక. గవాలంభం, గోవులతో కూడిన యజ్ఞం చేయకూడదు, గోమేధ యాగం చేయడానికి వీల్లేదు. సన్యాసం, సన్యాసం పుచ్చుకోకూడదు. సన్యాసం పుచ్చుకోకూడదు అంటే సన్యాసం ఎవడ పడితే వాడు పుచ్చుకోకూడదని అక్కడ పరంపరాగతమైన నియమములతో కూడిన మహానుభావుల దగ్గర స్వీకరించాలి తప్ప మనం పుచ్చుకోకూడదు. చక్కగా జియర్ స్వాములు వాళ్ళు అవి పీఠాలు ఉంటాయి వాటికి, వాళ్ళకి తెలుస్తాయి నియమాలంటే ఏమిటో, ఆ త్రిదండాలు విధానాలు తెలుసుకోవాలి. అందువల్ల ఈ కలియుగంలో మనకు అత్యంత ప్రమాణమైనవి కొన్ని ఉన్నాయి. నేను చెప్పానంటే వాటికి తప్పక ప్రామాణికం ఉందన్నమాట. మన శృంగేరి పీఠం దక్షిణాదిలో కంచిపీఠం ఉన్నది, మన చిన్న జీవస్వామి వారి మఠాలు ఉన్నాయి, ఇవి పరంపరాగతమైనవి. అలాగే తిరుపతిలో ఉన్న జీవస్వాములు ఉన్నారు, వీళ్ళని ఇలాంటి వాళ్ళని ఆశ్రయించి ఆ పరంపరాగతమైనటువంటి ముద్ర వేయించుకుని అప్పుడు సన్యాసం స్వీకరించాలి తప్ప, నీకేదో కోరిక పుట్టిందని ఒక ఆశయం తగిలించుకుని గడ్డం పెంచేసుకుని ఎంత బొజ్జ పెంచేసుకుని అంత శివలింగం పెట్టి నేను సిద్ధగురువునంటే నీకు కుదరదు. దానికి నియమం ఉందని అర్థం అనమాట. ఈ కఠోరంగా మేము సత్యం సత్యం కింద చెప్పకపోతే మళ్ళీ అర్థం కాకపోతే ఇంకో అర్థం తీసుకుంటారు వాళ్ళు. ఈ మధ్యన వాడుకోడే కలియుగంలో సన్యాసం పరికిరాదటండి, మరి వీళ్ళంతా సన్యాసులు ఎలా వచ్చారండి, మరి శంకరాచార్యులు వారు ఎలా సన్యాసం పుచ్చుకున్నారండి అన్నాడు. ఒరే నాయన, అందుకే వ్యాఖ్యానం చదవాలి, శ్లోకానికి అర్థం తెలుసుకోవాలి. శంకరాచార్యుల వంటి పరంపర కలిగిన నియమములతో కూడిన సన్యాసము స్వీకరించు. ఏ నియమము లేకుండా క్షణికోద్రేకముతో నీకు నువ్వు సన్యాసిగా ప్రకటించుకోకని అంతరార్థం అనమాట. అలాగే పలపైతృకం, మాంసముతో శ్రద్ధం పెట్టకూడదు. అందుకే కలియుగంలో మాషము తీసి మేషం బదులుగా మాషం పెట్టు అన్నారు. అంటే మాషం అంటే మినుము, మినుముని పట్టుకొచ్చి మనకు అప్పగించారు. మేషం అనగా గొర్రె మొదలైనవి పనికిరావు. గొర్రె మాంసం చాలా శ్రేష్టం పూర్వకాలంలో, అది ఈ కలియుగంలో పనికిరాదు. కలియుగంలో హింసతో కూడిన కార్యక్రమములు చెయ్యకూడదు. అందుకని నాయన, మాంసం ఎంత బలమో అటువంటి లక్షణములు కలిగిన మినపగారెలతో తద్దినం పెట్టు. అది కూడా ఉత్తి మినుమైతే పనికిరాదట. మినుముతో పాటు పరమ అన్నం ఉండాలి. పాయసాన్నము, గారెలు, ఈ రెండు ఒక్కసారి ఒక చోట పెట్టామంటే అది మాంసముతో కూడిన ఆహారం ఎంత శక్తో అటువంటి శక్తివంతమైనది. అది తద్దినమునకు శ్రేష్టం. అందుకే ఉత్తర రోజుల్లో మన ఇంట్లో గారెలు పరమాన్నం వండకూడదు. పద్మాకర్ గారు మా ఇంటి భోజనానికి రెండని గారెలు పరమాన్నం వండారంటే ఆయనకి తద్దినం భోజనం పెట్టినట్టు అర్థం. ఆ రెండు ఒక్కరోజు పనికిరావు. కఠోర నియమం ఇది, వ్యాసుల వారు చెప్పిన ధర్మ సూక్ష్మం ఇది. ఈ రెండు ఒక్కరోజు వండకూడదు. మళ్ళీ పరమాన్నం అంటే అన్నంతో వండితేనే పరమాన్నం. ఈ సగ్గుబియ్యాలు, సేమ్యాలు, ఆమ్యామ్యాలు అవి పాయసం కాదు. ఆయాసం తప్ప అది పాయసం ఏంటా మొహం? అదురికే సేమ్యా జావ, సగ్గు జావ, దగ్గు తగ్గడానికి మనం సగ్గుబియ్యం అలా జావ కింద కాచుకు తాగుతున్నాం తప్ప అది పాయసం కాస్తమా? అలాగే పులిహార అంటే ఏంటనుకుంటారు? నైవేద్యం పెట్టడానికి నిమ్మప్పు లేకపోతే ఇంకో దెబ్బకాయ రసమో, నారింజకాయ రసమో, ఇంకో దెబ్బకాయ రసమో వీటితో కలిపితే అది పులిహార అవ్వదు. చింతపండుతో ఉన్నప్పుడు మాత్రమే అది హరిద్రాన్నం. అందులో పసుపు కలిపితేనే అది హరిద్రాన్నం. వీటన్నిటికీ మంత్రశాస్త్రములో ప్రమాణములు ఉన్నాయి. ఎంత ఆశ్చర్యకరమైన శాస్త్రం అంటే, మంది ఈ పదార్థం తయారు చేసి దానికి ఆ పేరు పెట్టడానికి లేదట. ఇవాళ మనం హరిద్రాన్నము అని నైవేద్యం పెట్టాలంటే హరిద్రాన్నములో ఏముంటే హరిద్రాన్నము కూడా బృహస్పతులు వారు చెప్పారు. ఇవన్నీ తెలుసుకున్నాడు కాబట్టి భీముడు వంటలు వాడయ్యాడు. ఏమీ తెలుసుకోకుండా ఊరికే తీసుకెళ్లి పులిహార పులిహార అని ఇంత అందులో పసుపు చల్లేసి అందులో ఇంత నిమ్మప్పు కలిపేసి లేకపోతే నిమ్మకాయ రసం కలిపేసి దబ్బకాయ రసం కలిపేసి బత్తాయికాయ రసం కలిపేసి దీన్ని పట్టుకొచ్చి ఇక్కడ పులిహారని పెడితే అది పులిహార కాదు, ముక్కులు పూడుకుపోతాయి, జలుబు చేస్తుంది. దానివల్ల పులిహార అమ్మవారికి మనము నైవేద్యం పెట్టాలంటే, ఇలాంటి పవిత్ర ప్రాంగణంలో ప్రసాదంగా పెట్టాలంటే ఎట్ ఎనీ కాస్ట్ అందులో చింతపండే వాడాలి. ఇంత ప్రమాణముగా బృహస్పతి పాకశాస్త్రము నైవేద్యములు గురించిన ప్రకరణంలో రాశాడు. అలాగే దధ్యన్నం అంటే చిక్క చిక్కని ఆవు పెరుగుతో కూడి తయారు చేయాలి. ఆవు పాలు దొరకకపోతే ఆవు పాలు కొంచెమైనా గేదె పాలల్లో కలిపి అప్పుడు ఆ పెరుగుతోటి మాత్రమే దధ్యన్నాన్ని వండాలి అన్నాడు ఆయన. అలాగే స్నిగ్ధన్నం అంటే అందులో తప్పక నెయ్యి వాడాలి. నెయ్యి పోస్తేనే స్నిగ్ధ ఉదనం అవుతుంది. అది నెయ్యి పోయకుండా నూనె పోసి డాల్డా పోస్తే అది స్నిగ్ధ ఉదనం కాదు. గుడాన్నము అంటే చక్కెర పొంగలు కాస్తమా, చక్కెర బదులుగా బెల్లం వేస్తేనే గుడాన్నం. ఇవన్నీ నియమములు. నేను చాలా కాలం క్రితం ఈ మంత్రశాస్త్రాలు ఇవన్నీ పిచ్చి కింద చదివేసిన కారణం చేత ఓహో నివేదనకు కూడా ఇన్ని నియమములు ఉన్నాయన్నమాట అని తెలుస్తుంది మనకి. అలాగే పూర్ణిమ నాడు ఎప్పుడన్నా గుడాన్న నైవేద్యం పెడితే, ఎప్పుడన్నా పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ కానీ ఆషాఢ పూర్ణిమ కానీ ఇలాంటి పూర్ణిమ నాడు గుడాన్నాన్ని నైవేద్యం పెట్టేటప్పుడు, గుడాన్నం అంటే ఇందాక చెప్పాక చక్కెర పొంగల్లో చక్కెర బదులుగా బెల్లం వాడాలి. అందులో ఆ రోజు కొబ్బరి తగిలిస్తే ఆ ఆహారం నిషిద్ధం అంట. పూర్ణిమ నాడు కొబ్బరి పనికిరాదని చెప్పాడు. అందులో ఒకవేళ పూర్ణిమ నాడు కొబ్బరి తగిలిస్తే అది పిండంతో సమానం అన్నాడు. ఏకంగా పితృదేవతలకి పెట్టే ఆ మూడు పిండములు ఎటువంటివో ఆ గుణాన్నం అటువంటిది. ఇది తెలియక మనం అందులో ఆ పూట వేసేస్తున్నాం. కొబ్బరికాయ ముక్కలు దొరికాయి కదా అన్నాడు. కురిడి కొబ్బరి, ఓహో నిరుడు పట్టుకొచ్చారు కురిడి అందులో వేసేయటమే. దాంతో బురిడి కొట్టిస్తున్నాం దేవుణ్ణి కూడా. అందుకనే పూర్వకాలంలో ఇలాంటి సన్యాసాలు ఇప్పించేటప్పుడు వాళ్ళకి అన్ని నియమాలు చెప్పేవారు. అందుకని పరంపరాగత సన్యాసం కావాలి. మన అదృష్టవశాత్తు సాక్షాత్తు శంకరాచార్యులు వారు శృంగేరి అనే పేరుతో ఒక దివ్యస్థానాన్ని, ఋష్యశృంగపురాన్ని, మనకు ఒక పరంపరాగత పీఠాన్ని అట్టబెట్టారు. అసలు ఇక దక్షిణ భారతానికి అంతకంటే దిక్కెక్కడుందండి? సాక్షాత్తు శంకరుడు అక్కడ స్థాపించాడు. అందుకే అక్కడ ఎవరుంటే అక్కడ శంకరాచార్యులు వారే అక్కడ కూర్చున్నది. ఇప్పుడు మనకి భారతీయ తీర్థ మహాస్వామి వారు కనబడుతున్నారు. అంటే ఆయన ఆది శంకరాచార్యులు అని అర్థం. తర్వాత పరంపరలు మళ్ళీ విధుశేఖర భారతి మహాస్వామి వారు వస్తారు. అంటే ఆయన ఆది శంకరాచార్యులే. ఇటువంటి పీఠముల దగ్గరికి వెళ్ళి మనం అనేక విషయాలు తెలుసుకోవాలి, సన్యాస నియమములు తెలుసుకోవాలని అర్థం అనమాట. ఇంతకీ మహానుభావుడు సౌదాసుడు పితృకార్యక్రమం చెయ్యాలనుకుని పితృకార్యక్రమంలో మాంసం కావాలి గనక నాయన మాంసాహారాన్ని వండు, వశిష్ఠుల వారు భోజనానికి వస్తారు అని చెప్పాడు. వీడేం చేశాడు, ఈ వంటలో ఉన్నవాడు రాక్షసుడు కదా, మా అన్నని చంపిన సౌదాసుడి మీద కక్ష తీర్చుకోవాలనే కసితో వంటవాడిగా చేరాడు. అందుకని వాడు చచ్చిపోయిన శవం మాంసం వండి ఆ మాంసాన్ని పట్టుకొచ్చి నరమాంసాన్ని వశిష్ఠుల వారికి భోక్తృత్వంలో ఆకులు వడ్డించాడు. వశిష్ఠుడు కూర్చున్నది భోక్తగా, ఆయనకు వడ్డించే మాంసం నరమాంసం, చచ్చిన శవం మాంసం. వశిష్ఠుడు ఆపోసిన పట్టపోయి చూస్తే అది నరమాంసం కనపడింది. ఒళ్ళు మండిపోయింది దానికి. దౌర్భాగ్యుడా, పితృకార్యక్రమానికి పిలిచి పితృకార్యక్రమంలో నరమాంసం పెడతావా, రాక్షస ప్రవృత్తితో ప్రవర్తిస్తావా, ఇదే నీకు నా శాపం. గురువు గారిని పిలిచి నరమాంసం పెట్టావు గనక నువ్వు నరభక్త వైపో, మానుషాదుడి వైపో, క్రవ్యాదుడి వైపో. క్రవ్యాదుడు అంటే మాంసం, నరమాంసం తినేవాడు, రాక్షసుడి వైపో అని శపించాడు. ఆయన తెల్లబోయి, నేను శుభమా అని పితృకార్యం పెట్టాలనుకున్నాను, తద్దినం పెట్టాలనుకున్నాను, అందులో భోక్తగా గురువుల్ని పిలిచి నరమాంసం పెడతానా? అసలు ఇది నరమాంసం ఎందుకు? ఇది నేను కొండగొర్రె మాంసం పెట్టమన్నాను. నువ్వు వెనక ముందు చూడకుండా అది నరమాంసం అని భావించి నన్ను శపించావు రాక్షసుడైపోమ్మని, ఇదిగో నిన్ను శపిస్తున్నాను అని నీళ్లు తీసుకున్నాడు. నిజంగా నీళ్లు తీసుకుని వశిష్ఠుడి మీద తల్లుంటే వశిష్ఠుడికి శాపం తగిలేదే. కానీ ఈలోపు ఆయన భార్య మదయంతొచ్చి ఏమండి అని చెయ్యి గట్టిగా పట్టుకుని, ఆయన మన గురువు అండి, గురువు గారు తొందరపడితే మనం తొందరపడతామా? ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు గురువు. గురుస్థానాన్ని ఎప్పుడూ కూడా అవమానపరచకూడదు. గురువులు తిట్టినా కొట్టినా ఏం చెప్పినా చెయ్యాలి. కూర్చో అంటే కూర్చోవాలి, నిలబడంటే నిలబడాలి. అందుకే పూర్వం చేసేవారు మేస్టర్లు స్టాండ్ సిట్ అనేవారు. మా చిన్నప్పుడు నిలబడేవాడు, కూర్చునేవాడు. కాసేపటికి మేస్టర్కి నోరు నెప్పెట్టి స్టాండ్ సిట్ అనక కర్రొచ్చుకుని నేనులా పైకంటే నిలబడాలి, కింద కంటే కూర్చోండి అనేవాడు ఆయన. ఆయనకు నోరు నెప్పెట్టిందిట, ఇలా అనేవాడు, ఇలా అనేవాడు, ఇలా అనేవాడు, ఇలా అనేవాడు. డబా 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 డబా, ఇంక మా పిల్లలకి విసిగెత్తి ఈ చీటికి బడికి పైకెత్తూ ఉంటే కూర్చున్నా కదలకుండా ఉండిపోయేవాడు. ఆయన చాలా వేగంగా కర్ర పైకెత్తేవాడు. పిచ్చయ్యని ఉండేవాడు ఆయన పేరు. పాప మేస్టర్ చాలా మంచి మేస్టర్లు అండి. పేరు పిచ్చయ్య కానీ ఆయన పిచ్చాడు కష్టమా? ఆయన పిచ్చాడు అనుకున్నాడు పిచ్చాడు. ఆ రోజుల్లో గురువులకి పిల్లల మీద కరుణ. కానీ ఏమిటో సరదాగా కొట్టేవారు, తిట్టేవారు. కొట్టినా తల్లిదండ్రులు కూడా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడా మేస్టర్ నోటికి ప్లాస్టర్ వేసుకుని అలా కూర్చోవలసింది. పిల్లలు ఏం చెబితే అది వినవలసిన కర్మ పట్టింది. కలియుగం కదా మరి. అందువల్ల చెప్పొచ్చింది ఏమిటంటే, గురువులు ఏమి ఆజ్ఞాపిస్తే అది చెయ్యాలనే శాస్త్రం మీకు తెలుసు. గురువుగారు శాపం పెట్టారు కదా, శపించారు కదా అని ఆగ్రహించి ఆ గురువుని మీరు శపించకూడదు, ఆపేయండి. ఆయన మీద జల్లాలని తీసుకున్న శాపజలాన్ని జల్లకండి, శపించకండి అనగానే మరి మంత్రం చదివాను, నీళ్లు తీసుకున్నాను, ఈ నీళ్లు చల్లకపోతే ఎలాగా? ఈ నీళ్ళు ఎక్కడ చల్లితే అక్కడ జనాలు చచ్చిపోతారు, నేల మీద చల్లితే నేల మీద ఉన్న జీవులు చచ్చిపోతే నేల పాడైపోతుంది అని ఆలోచించి, అంటే ఆ రోజుల్లో రాజులకు అంత శక్తి ఉంది, ఆ మిత్రసహుడికి అంత శక్తి ఉంది, శాపజలం కనుక ఎక్కడైనా చల్లితే అక్కడ ఉన్న వాళ్ళంతా నాశనం అవుతారట, అందుకని ఆ నీళ్లు కాళ్ల మీద చల్లుకున్నాడు పాప మంచివారు. ఇంకింకో చోట ఇంకో చోట ఎందుకు, ఆ శిక్ష నేనే అనుభవిస్తా అని తన కాళ్ల మీద చల్లుకోగానే ఆ కాళ్ళు పొక్కిపోయి మచ్చలు మచ్చలైపోయింది. కొంతమంది బొల్లి మచ్చలు వస్తాయి కదా, అలా మచ్చలు వచ్చాయి. అప్పటి నుంచి కల్మషపాదుడు కల్మాషపాదుడు అని పేరు వచ్చింది ఆయనకి. ఇప్పుడు ఆ రాజుగారు, మహాత్మా వశిష్ఠ, నేను రాక్షసుడైపోవాలని చెప్పించావు, నేను నిజంగా నరమాంసం పెట్టలేదయ్యా అనగానే ఆయన వెంటనే దివ్య దృష్టితో చూసి, ఎంత పొరపాటు చేశాను ఆయన, నేను కూడా క్షణికోద్రేకంలో చెప్పించాను నేను, ఈ దుర్మార్గుడు నీ దగ్గర వంటవాడిగా చేరిన వాడు రాక్షసుడురా, వాడే ఈ శవం మాంసం పట్టుకొచ్చి పెట్టాడు, శవం పెట్టామనే కోపంతో నేను నిన్ను శపించాను అనగానే రాజుగారు ఆ రాక్షసుని ఒక్క దెబ్బకి నరికి అవతల పారేశాడు. నరికితే ఏమైంది, ఇప్పుడు శాపం తగిలిందిగా, మరి నేను రాక్షసుని అయిపోతే ప్రజల్ని ఎలా రక్షిస్తాను, ఇక్ష్వాకు వంశం పాడైపోదా అంటే ఆయన జాలిబడి, ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నువ్వు మనిషి కిందే ఉంటావు, ఆ సమయంలో కరుణతో ఉంటావు, పూర్వపు మహారాజ బుద్ధితో ఉంటావు, సూర్యుడు అలా అస్తమించగానే నీకు రాక్షస రూపం వస్తుంది, అప్పుడు ఇక నువ్వు పెళ్ళాన్ని కూడా మింగేయడానికి సిద్ధపడతావు. కాబట్టి ఏం చేస్తావంటే, సూర్యుడు అస్తమించే సమయానికి అడవికి పో, రాత్రిపూట అడవుల్లో ఉండు, అడవుల్లో రాత్రి అంతా కాలక్షేపం చేసి అక్కడ కనపడిన సింహాలని పులుల్ని ఏనుగుల్ని లేక మనుషులు కనపడితే మనుషుల్ని మింగేయి. ఒక గుంటూరు పద్మాకర్ గారి శిష్యుల్ని మాత్రం మింగకు, ఎందుకంటే ఆయన శ్రోతలు చాలా భక్తులు, వరదొచ్చినా వానొచ్చినా వస్తూ ఉంటారు, వాళ్ళ జోలికి వెళ్ళకు అనగానే పాప ఆయన సరే ఏం చేస్తామండి ఎప్పటికండి ఇది అన్నట్ట. ఈ విధంగా 100 సంవత్సరముల కాలం నువ్వు ఈ శిక్ష అనుభవిస్తావు, 100 ఏళ్ల తర్వాత నీకు విముక్తి అయిపోతుంది అన్నాడు. అప్పటి నుంచి ఈ సౌదాసుడు సూర్యాస్తమయానికి కాస్త ముందే రాజధాని నగరం విడిచిపెట్టి అడవికి పోయేవాడు, అడవిలో రాక్షసుడిగా ఉండి ఆ సమయంలో ఇక ఆయనకి ఎవరు కనపడ్డా, అక్కడ పద్మాకర్ గారైన ఒకటే, ఇంకో రత్నాకర్ గారైన ఒకటే కనపడ్డా, పటక్కను విరుచుకుని గడగడగడ వాడి రక్తాన్నంతా డ్రింక్ తాగినట్టు తాగేసేవాట ఆయన, తల పట్టుకుని ఇలా విరిచి ఆ మొండెం ఎత్తి గడగడగడగడ రక్తం తాగేసేవాట. మనుషుల యొక్క రక్తం మంచి వేడిగా ఉన్న రక్తం ఎంత ఇష్టమైన తెలుసా, మనం టీ తాగుతాం, సూప్స్ తాగుతాం చూడండి, అప్పుడప్పుడు పెళ్లిళ్లలో సూప్ అని ఇస్తారు, ఆ సూప్ తాగినట్టుగా వీడి రక్తం తాగి ఈ తలకాయని నోట్లో వేసుకుని తేగన వెళ్ళినట్టుగా నవ్విలేసేవాట. వీడికి మనుషులు తినడం అలవాటైపోయింది, మానుషాదుడు అన్నారు. అందుకే అద అనే శబ్దమునకు తినుట, అద భక్షణే మానుషాద అంటే మనుష్యులను తినేవాడు అయ్యాడు. ఇప్పుడు నువ్వేం చేసావు, మన శిష్యుణ్ణి ఆయన దగ్గరికి పంపావు, పగలైతే పర్వాలేదు కానీ మన వాడు పొరపాటున రాత్రి అక్కడికి వెళ్ళాడా, కుండలాలు తేవడం ఉండదు, వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి కొండలాలి తందాంతాన అనే లోపు వాడు పట్టుకుని విరుచుకు తినేస్తాడు అనగానే, అయ్యో తెలియక వాడిని పంపానండి, ఏదో వాళ్ళ ఆవిడ పతివ్రత, పతివ్రత యొక్క కుండలాలు చెవులకు పెట్టుకుని ఈ వ్రతానికి ఉద్యాపన చేసుకుందాం అనుకున్నాను తప్ప, ఆ రాజుగారు రాక్షసుడు నాకేం తెలుసు, ఇప్పుడు పైగా వాడు శిష్యుడే కాదు అల్లుడు కూడాను, అల్లుడిని గిల్లేసాడంటే అవతల వాడు ఏమైపోతుంది అనగానే, నేనున్నానుగా వాడిని రక్షించే బాధ్యత నాది, మన వాణ్ణి ఒకవేళ రాత్రిపూట రాజు చూసినా ఇతని మీద జాలి చూపిస్తాడు, మధ్యాహ్నం పెడితే గొడవే లేదు అని మనస్సులో మా అల్లుడికి నా శిష్యునికి ఉదంకునికి ఏ విధమైన ప్రమాదము మిత్రసుహుని వల్ల లేకుండా ఉండుగాక అని యమధర్మరాజుని ప్రార్థించాడు. ఈ ఉదంకుడు సరిగ్గా వెళ్లే సమయానికి మిత్రసుహుడు తెల్లవారుజామున అడవిలో ఉన్నాడు, ఆ అడవి దాటి అయోధ్యకి వెళ్ళాలి. ఆ సమయంలో మిత్రసుహుట్ట ఎర్రని కన్నుగొడ్లతో ఈ గెడ్డమంతా రక్తంతో తడిసిపోయి పొట్టంతా నెత్తురుతో తడిసిపోయి అప్పుడే నరమాంసం తినేశాడు పీకిదాక. ఓ బ్రాహ్మణోత్తముడు ఓ బ్రాహ్మణి ఇద్దరు దంపతులు ఆ అడవిలో ఉన్నారు పాపం కర్మగాలి. వాళ్ళు రతిక్రీడలు ఉండగా వాళ్ళని పట్టుకుని విరుచుకు తినేస్తూ ఉంటే తట్టుకోలేక భార్య, అయ్యో అన్నా నువ్వు మహారాజువి, ఇంత పవిత్రమైన ఇక్ష్వాకువంశంలో పుట్టి అందులో మేము ఈ సమయంలో దాంపత్య క్రీడలో ఉన్నప్పుడు తినడం న్యాయమా అంటే నేను ఇంకవేం పట్టించుకోను, ఆకలి ఆకలి అని తినేసాడు భర్తని. దాంతో ఆవిడ కొళ్ళు మండి, నువ్వు స్త్రీని కాముకుడివై తాకిన తక్షణం చచ్చిపోతావు అని చెప్పించింది. నువ్వు నీ భవిష్యత్తులో ఎప్పుడైనా నీ భార్యని కామంతో తాకావా ఆ క్షణమే చస్తావంది. దాంతో ఆయనకి ఇంకో శాపం, యావజ్జీవితం స్త్రీ సంభోగం లేకుండా అయిపోయేదటి పాపం. అందుకే వశిష్ఠ మహర్షి ఈ కల్మాషపాదుడి భార్యకి మదయంతికి శాపం అయిపోయాక సంతాన ప్రాప్తి లేదు గనక ఈ రాజుగారు ముట్టుకుంటే చస్తాడు గనక తన తపశ్శక్తితో ఒక చెంబుతోటి నీళ్లు సృష్టించాడు మంత్రజలం. ఈ మంత్రజలాన్ని బంగారు కొండతో పట్టుకొచ్చి, అమ్మాయి ఈ కొండ నీళ్లు నువ్వు తాగు, తాగితే నీకు గర్భం వస్తుంది, వెంటనే కొడుకు పుడతాడు అని మంత్రజలం ఇచ్చాడు. ఆ మంత్రజలాన్ని మదయంతి తాగింది. మంత్రజలం తాగ్గానే గర్భవతి అయింది. గర్భవతి అయిన వెంటనే ఆవిడ పొట్టకు నొప్పి వచ్చిందట. నిమిషాల్లో కొడుకు పుట్టే ఒక గొప్ప ప్రక్రియ అది. ఆవిడకి కడుపు నొప్పి వచ్చి, పిల్లాడు రావటం లేదు, కడుపు ఉబ్బిపోతుందండి, నీళ్లు తగ్గానే అంది. వెంటనే ఆయన ఏం చేశాడు, ఓ దర్భ పట్టుకొచ్చి ఆ పొట్టలో కోసేట, సిజేరియన్ ఆపరేషన్. ఆ పొట్టల దర్భతో కొయ్యగానే పొట్ట చీరుకుపోయి అందులో ఉన్న పిల్లాడు బయటకు వచ్చాడు. వాళ్ళు ఆ దర్భనలా తాకించగానే కుట్టేశాట, పొట్ట కుట్టేశాడు. ఆవిడకి అసలు గాయం కూడా లేదు. సిజేరియన్ ఆపరేషన్ చేస్తే కనీసం ఒక నెలాళ్ళన్న విశ్రాంతి తీసుకోవాలి కదా, అసలు ఒక మెడిసిన్ లేదు. ఆపరేషన్ అంత హాయిగా దర్భతో చేశాట. అందుకే వశిష్ఠుడు దొరికితే అంత సుఖమో తెలుసా ఆడవాళ్ళకి. ఇంకా అసలు పురిటికి ఏ ఆసుపత్రికి వెళ్ళక్కర్లా, ఆసుపత్రులన్నీ గైనకాలజిస్టులు అందరూ మూత పెట్టేసుకోవాలి వాళ్ళ ఆసుపత్రులు. అందుకే పాపం వశిష్ఠుల వారు అనుగ్రహించి వాళ్ళ కోసం, హాస్పిటల్స్ కోసం కనపడకుండా పోయి ఉంటాడు. ఎంత అద్భుతమైన ఘట్టాలండి ఇవి. ఈ విధంగా మదయంతిగా ఆయన సంతానం ఇచ్చాడనమాట. అటువంటి మిత్రసోహుడు ఒక బ్రాహ్మణోత్తముడిని తిని ఆ బ్రాహ్మణి యొక్క శాపానికి గురై ఒళ్ళంతా రక్తంతో ఉన్న సమయంలో ఈ ఉదంకుడు కనబడ్డాడు. అప్పుడు ఆ ఉదంకుడిని చూడగానే, ఏ నాకు ఆకలిస్తుంది, నిండు తింటానంటే, ఏమయ్యా నువ్వు మహారాజువి, దానికి తోడు చెయ్యకూడని పని చేసావు, ఆ బ్రాహ్మణి యొక్క శాపానికి గురయ్యావు, నన్ను తింటావా, తిని చూస్తాను, నన్ను తింటే నీ గొంతుకులో అడ్డం పడతాను నీకన్నట్ట. గురువుగారి కటాక్షం వల్ల తింటా తింటానని మీదకు వచ్చినటువంటి ఆ మిత్రసోహుడికి తీరా ఉదంకుడి తోడగానే ఆ ఉదంకుడిలో తన భార్య, తన పిల్లలు కనబడ్డారు. ఎంత రాక్షసుడైనా తన భార్య కనబడగానే ఆ రూపంలో టక్కును వదిలేసి, మహానుభవ నువ్వెవడో సామాన్యుడివి కాదు, నిన్ను తినాలనుకుంటే నీ శరీరంలో నా భార్య, నా పిల్లలు వీళ్ళు కనబడుతున్నారు. దాంతో నా శరీరం గగురుపాటుకు గురయ్యింది. వశిష్ఠుని అనుగ్రహంతో ఈ మధ్యనే మాకు కొడుకు పుట్టాడు. అటువంటి కొడుకుని నిన్నీలో చూస్తున్నానన్నట్ట. అనగానే, చూసావా ఇదే మా గురువుగారి కటాక్షం, నేనేమో నీ దగ్గరికి కార్యార్థినై వచ్చానడగానే, అయితే నేను చంపను, నాతో పాటు తెల్లారేక నా నగరానికి వచ్చి ఏం కావాలో కోరుకో అన్నాడు. కాసేపటికి సూర్యోదయం అయ్యింది. ఇతర రాక్షసుడు కాస్త మామూలు వాడు అయిపోయాడు. ఆ తర్వాత ఈ ఉదంకుణ్ణి తీసుకెళ్లాడు. ఉదంకుణ్ణి తీసుకెళ్లి, నీకేం కావాలో కోరుకో అంటే, నీ భార్య యొక్క కొండలములు మా గురుపత్రి గారికి వ్రతం చేసుకోవడానికి కావాలి. నీ భార్య చేత కొండలాలు ఇప్పించనగానే నా భార్య అంతఃపురంలో ఉంది, నువ్వు నిశ్చింతగా అంతఃపురానికి వెళ్ళు, ఆవిడని అడిగితే ఆవిడ కాదనకుండా ఇస్తుంది, నీలాంటివి మహాపండితులు అడిగితే ఆవిడ కాదంటుందా, ఏమైనా ఇస్తుంది అనగానే ఈయన అంతఃపురానికి వెళ్ళాట. ఒక చెలికత్తె దారి చూపిస్తూ ఉండగా ఈ ఉదంకుడు రాజుగారి భార్య దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి భార్య ఒక అంతఃపురంలో ఉంది. ఆ అంతఃపురంలో ఆవిడ కూర్చుని ఆసనం ఉంది. ఆసనం దగ్గరికి తీసుకెళ్ళింది చెలికత్తె. ఈ ఆసనంలో కూర్చునున్నారండి మా రాజుగారి భార్య మదయంతి గారు. ఆవిడ అడగండి కొండలాలంటే ఈయన యగాదిగా చూశాట. అక్కడ ఆసనం ఉంది కానీ ఆసనంలో ఎవరూ కనపడ్డంలా. అందుకని చెలికెత్తికేసి తిరిగి, అమ్మాయి వేళాకోణం ఆడుతున్నావు నాతో, ఇక్కడ సింహాసనం ఉంది, సింహాసనంలో ఎవరూ లేరు, ఖాళీగా ఉంది సింహాసనం, నువ్వేమో అందులో మీ రాజుగారి భార్య రాణిగారు కూర్చున్నారంటావు, నిజం చెబుతున్నావా, అబద్ధమాడుతున్నావా, అసత్యం ఆడుతున్నావా అంటే, అసత్యం మేమెందుకు ఆడతామండి బాబు, మా అందరికీ రాణిగారు కనబడుతున్నారు, మరి మీకెందుకు కనపడటం లేదో అనగానే ఈయన తెల్లబోయి మళ్ళీ రాజుగారి దగ్గరికి వచ్చి, మహారాజా నువ్వేమో నీ భార్య దగ్గరికి వెళ్ళి కుండలాలు అడిగి తీసుకోమన్నావు, నేనేమో ఈ చెలికత్తెతో పాటు అంతఃపురానికి వెళ్ళా, ఆ చెలికత్తేమో అక్కడ ఒక సింహాసనం ఉంది అందులో మీ ఆవిడ ఉంది అంటుంది, ఆ ఆవిడేమో అందరికీ కనబడుతోంది నాకు కనబడ్డంలా, ఇది నిజమా అసత్యమా, అసలు ఏమిటి మాయ అంటే, అప్పుడు రాజుగారు బుర్రకొక్కుని, నీకు చిన్న విషయం చెప్పాలయ్యా, నా భార్య శుచిగా పవిత్రంగా ఉన్న వాళ్ళకే కనపడుతుంది, పరమపతివ్రత ఎవరికి పడితే వాళ్ళకి కనపడదు, అశుచిగా ఉన్న వారికి నా భార్య దర్శనమివ్వదు, నువ్వు అశుచిగా ఉన్నవని నేను అనలేను అన్నట్ట. అప్పుడు ఈయన ఆలోచించాడు, ఆ ఇప్పుడు గుర్తొచ్చింది, నా గురువుగారి భార్య మా గురుపత్ని, మా అత్తగారు కొండలాలు తేయే అని నన్ను పంపింది, నేను నడుచుకుంటూ వస్తున్నాను, దారిలో ఎత్తైన ఒక ఎద్దు తెల్లని ఎద్దెక్కినటువంటి ఒక పురుషుడు కనబడ్డాడు, ఆ పురుషుడు నన్ను పిలిచి ఇలా రా అన్నాడు. నేను వెళ్ళాను, నా కళ్ళ ముందు ఆ పురుషుడు ఎక్కి ఉన్న ఎద్దు పేడ వేసింది, ఆ పేడ తిను అన్నాడు ఆయన. ఎందుకు ఆ పురుషుడు ఎలా చెబితే అలా చెయ్యాలనిపించింది? ఆ పురుషుడు అంత అందంగా ఉన్నాడు, ఎద్దు కూడా అంత బాగుంది నందీశ్వరుడు లాగా. అందుకే ఎద్దు పేడ వేసింది ఏమిటి, ఈ పేడ తినమంటాడేమిటి, చీ పేడ అనుకోకుండా ఆ పేడ ఆయన చెప్పగానే పేకదాకా తినేశాను మొత్తం. ఆ పేడ ఎంత రుచిగా ఉందో వారి బాబాయ్, దూద్దుగా పేడ అని ఉంటుంది హిందీలో, అంత బాగుంది ఈ పేడ, అంత రుచిగా ఉంది తిన్నాను. అది తిన్నాక నేను కాళ్ళు చేతులు కడుక్కోవడం మర్చిపోయాను. పేడ తిన్నాక పేడ పేడే కదా, అమృతమైనా అయి ఉండొచ్చుగాక, కానీ పేడ తిన్నాక నోరు కడుక్కోవాలి, ఆచమనం చెయ్యాలి. అలా ఆచమనం చెయ్యకపోవటం వల్ల, కాళ్ళు చేతులు కడుక్కోపోవటం వల్ల నేను అశుచినయ్యానా అంటే సందేహం లేదు. అశుచి అంటే అదే. ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేసి అంతఃపురానికి వెడితే మా ఆవిడ నీకు కనపడుతుంది అన్నట్టు. అప్పుడు ఈయన వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేసి బొట్టు పెట్టుకుని అంతఃపురానికి వెడితే ఇప్పుడు ఆసనంలో కనపడింది రాజుగారి భార్య. శుచి లేనివాడు ఎంత గొప్పవాడైనా ఎంత పండితుడైనా కనపడలేదంటే ఆవిడ ఎంత గొప్ప పండితురాలో ఆలోచించండి, ఆవిడ ఎంత పతివ్రత అయి ఉంటుందో ఆలోచించండి, ఎంత మహామహిమ కలిగిందయి ఉంటుందో ఆలోచించండి. ఆ మహాత్మురాలు అటువంటి వాళ్ళకి నిలయం ఈ భూమండలం. ఇప్పుడు ఆయన వినయంగా ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, నువ్వు నిజంగా జగన్మాత లాంటి దానివి, నేను కేవలం విప్రుణ్ణి అవటం వల్ల నమస్కరించటం లేదు తల్లి అనగానే ఆవిడ నమస్కరించి ఏం కావాలో కోరుకోండి, నీ చెవి కుండలాలు నాకు ఈ దుద్దులు పట్టుకెళ్ళి మా గురువుగారి భార్యకి ఇస్తాను, పతివ్రత యొక్క కుండలములు అంటే ఈ చెవిదుద్దులు ధరించి వ్రతానికి స్వస్తి చెబితే ఆ వ్రతం బాగా ఫలిస్తుందని దేవతలు చెప్పారు. అందుకే మా గురుపత్ని నీ కుండలములను అర్థించింది, ఏది నీ కుండలాలు ఇయ్యి అన్నట్ట. వెంటనే మారు మాట్లాడకుండా కుండలాలు చేతిలో పెట్టి, ఈ కుండలములు చాలా మహిమ కలిగినవి, ఇవి ఎవరు చెవికి పెట్టుకున్నా వాళ్ళు చేసే వ్రతం బాగా ఫలిస్తుంది, ఆ వ్రతానికి దేవతలు సంతోషిస్తారు, వరాలు ఇస్తారు. ఈ కుండలములు చేత్తో పట్టుకున్న వాడికి ఎన్నో మహిమలు ఉంటాయి. ఈ కుండలములంటే చాలా ఇష్టపడి తక్షకుడనే ఒక పాము చాలా కాలం నుంచి అపహరించాలనుకుంటున్నాడు, నువ్వు వాడి విషయంలో జాగ్రత్తగా ఉండు. నువ్వు మీ గురువుగారి భార్యకి ఈ కుండలములు ఇచ్చేలోపు పొరపాటున ఎక్కడైనా నేల మీద పెట్టావా, తక్షకుడనే ఒక పాము ఎత్తుకుపోతాడు, వాడు పాతాళంలో ఉంటాడు, వాడు ఎత్తుకుపోతే నువ్వు మళ్ళీ తిరిగి సంపాదించాలంటే కష్టం, జాగ్రత్త అని చెప్పింది. అలాగే అన్నాడు, వాటిని మూటగట్టి, ఏది పైన ఒక ఉత్తరీయం ఉందిలండి, ఆ ఉత్తరీయానికి ఆ తుండుగుడ్డకి దాన్ని మూటగట్టి దాన్ని బోర్డులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత రాజుగారు అన్నాడు, రాకరాక మా ఇంటికి వచ్చావు, అందులో మధ్యాహ్న సమయం అవుతోంది, భోజన సమయంలో ఉన్నావు కదా, కాస్త భోజనం చేసేళ్ళు అన్నట్ట. నీ కడుపులో నీకు భోజనం అవ్వలేదు చాలు అయ్యే బాబు, వేరే భోజనం ఎందుకు అన్నాడు ఈయన. లేదు లేదు, ఇంటికి వచ్చాక భోజనం చేయకుండా పెడతావు, చెయ్యి అనగానే సరే అని అన్నాడు. రాజుగారు ఈయన కూర్చున్నారు చెరువపేట మీద, రాజుగారి భార్య బంగారంలాగా మంచి పిండి వంటలు తయారు చేసి పట్టుకొచ్చి భోజనం పెట్టింది. తీరా కర్మగాలి ఆ భోజనం తినబోతుంటే అందులో ఒక వెంట్రుకు వచ్చింది. ఈ ఉదంకుడికి ఎప్పుడు కంగారేగా, వెనక ముందు చూడకుండా, పవిత్రమైన వంశంలో పుట్టిన ఈ పండితుడికి వెంట్రుకలతో కూడిన భోజనం పెడతావా, దానికి దుష్టాన్నము అని పేరు, పర్యూషితము అంటారు దాన్ని సంస్కృతంలో. మరో పేరు ఏమిటి, పర్యూషితం. ఈగలు చేమలు దోమలు తల వెంట్రుకలు ఇలాంటివన్నీ చెత్తా చెదారం ఉన్నటువంటి ఆహారం ఉందే దానికి పర్యూషిత ఆహారం అని పేరు. అటువంటి ఆహారం ఎవరికి పెడితే వాళ్ళకి పెట్టకూడదు. నాకు ఈ అన్నం పెట్టావా, ఇదిగో నీవు ఈ క్షణమే గుడ్డివాడి అయిపోదువుగా కానీ రాజుగారిని చెప్పించాడు. ఈ రాజుగారు అన్నాడు తల పట్టుకుని, ఇది ఎక్కడ గొడవరా బాబు, మా గురువుగారేమో రాక్షసుడైపో అన్నాడు. ఆ తర్వాత కర్మగారు రాక్షసుడి అయిపోయి ఓ బ్రాహ్మణుడు తింటే వాళ్ళ ఆవిడేమో నీ భార్యా సంభోగం చేస్తే చస్తావంది, ఇప్పుడు నేను నిన్ను అన్యాయంగా భోజనానికి పిలిచినట్టు అయింది, నిన్ను భోజనానికి పిలిస్తే కడుపు నిండా భోజనం పెడితే అన్నం పెట్టిన నాకేమో కళ్ళు పోవాలని శాపం పెడతావా, నన్ను శపించావు కదూ, ఏ ఈసారి నేను తట్టుకోలేకపోతున్నాను, నీకు యావజ్జీవితం సంతానం లేకుండా పోగాక అని శపించేశాడు. అందుకే పాపం ఉదంకుడికి సంతానం లేకుండా పోయింది. బంగారం లాంటి భార్య ఉంది ఆవిడికి 20 ఏళ్ళు, ఆవిడకి 20, ఈయనకి 20+, అయితేనే ఏం లాభం, యావజ్జీవితం నవయవనంతో ఉన్న సంతానం లేకుండా అయిపోయారు. ఎప్పుడు అన్నం పెట్టిన వాడిని అందుకే తిట్టకూడదు, మనకి ఎంతో ప్రేమతో పిలిచారు, ఇంత ముద్ద పెడుతున్నారు, అటువంటి వాడిని తిట్టుకోవడం ఏంటండి, లేకపోతే బాగా లేకపోతే ఇంకొంచెం బాగా చేయమని కోరాలి తప్ప, అన్నం పెట్టిన వాడిని చెప్పిస్తే అన్నం పెట్టిన వాడిని తిడితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదట. మహాపాపాల్లో అన్నదానానికి వ్యతిరేకంగా మాట్లాడడం మహాపాపం అన్నారు. అందుకని రాజుగారు సంతానం లేకుండా అయిపోగా కానీ ఈయన కంగారడిపోయి, బాబాబు నీకు పుణ్యం ఉంటుంది, పిల్లలు లేకపోతే నేను ఉండలేను, నాకు పిల్లలంటే చాలా ఇష్టం, అందుకే ఇంతకాలానికి పెళ్ళయిందని ఆనందిస్తున్నాను అయ్యా బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నా శాపం వెనక్కి తీసుకుంటాను, నీకు మళ్ళీ కళ్ళు వచ్చేలా చేస్తాను, నువ్వు కూడా నీ శాపం వెనక్కి తీసుకుని నాకు పిల్లలు వచ్చేలా చెయ్యండి. ఆయన ఏమన్నాడో తెలుసా, చాలా తెలివైన వాడు. నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణ ఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు కాని ఈ రెండును రాజులందు విపరీతముగా ఉన్న విప్రుడోపు ఓపండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము క్రమ్మరింపగా. మీ మనస్సు అప్పుడే తీసిన వెన్నపూస, మాట కటువుగా ఉంటుంది. మహానుభావులైన మీలాంటి విప్రులు మాటేమో కొంచెం కటువుగా మాట్లాడతారు కానీ మనస్సు వెన్నపూస. అందువల్లే మీరు శాపం ఇవ్వగలరు, తీసుకోగలరు. కానీ మేమో మహారాజులం, రాజకీయ నాయకులం, మా మనస్సు ఎలాంటిది, కఠినం, వజ్రం. నిజంగా కూడా రాజకీయ నాయకుల యొక్క హృదయాలు కఠినంగా ఉంటాయి. నేను అల్లేసమ్మ వ్యాసుడు అన్నాడు, వాళ్ళు నా మీద పడకండి. మాట మాత్రం తీగ ఉంటుంది. లోపల అవతల వాడిని చంపేయాలన్నంత కసి, కాసేపు దాకా వాడి కారు కింద బాంబెట్టి చంపేయాలని ఉంటుందా? పైకి మాత్రం ఎంత మంచివారండి, రండి వెల్కమ్ వెల్కమ్ అంటారు. ఓడిపోయిన వాడిని అభినందిస్తారు, లోపల తిట్టుకుంటూ ఉంటారు. నెగ్గిన వాడిని మీరు నెగ్గినందుకు కంగ్రాచులేషన్స్, నేను ఓడిపోయినందుకు మంట అంటారు. ఈ విధంగా లోపల కఠినమైన మనస్సు ఉన్నప్పటికీ, వజ్రంలో ఉన్నప్పటికీ మాట మాత్రం చాలా తీయగా మాట్లాడతారు. ఎంత గొప్ప టెక్నిక్ అంటే అది, ముఖం మీద ఉమ్మేస్తూ కూడా తుడిచేసుకుని వాడిని చంపేయాలన్నది కసున్న పైకి కనబడరు. నా ప్రజలు మీరు ఉమ్మండి, తిట్టండి, కొట్టండి అంటారు. బయటికి వెళ్ళాక వాడు అంతా చూడంటారు. ఈ విధమైన తెలివితేటలు మా దగ్గర ఉంటాయి కనుకే మేము శాపం ఇవ్వగలం, వెనక్కి తీసుకోలేమన్నాడు రాజుగారు. ఇది ఇంకో రాజకీయం. పాప ఈయన శాపం ఇచ్చి వెనక్కి తీసుకున్నాడు, ఆయన తీసుకోనని చెప్పాడు అంతే. కాబట్టే తొందరపాటు ఎంత ప్రమాదం ఇప్పుడు అర్థమైందా? ఈ విధంగా శాపానికి గురై ఉదంకుడు మొత్తం మీద కొండలాలు బుచ్చికెళ్ళాడు. ఆ తర్వాత రాజుగారి దగ్గర నుంచి బయలుదేరని ఈయన గురువుగారి దగ్గరికి వెళ్ళి అద్భుతమైన కథ అంతా వైశంపాయనుడు ఇప్పుడు జనమేజయుడికి చెబుతున్నాడుగా, ఆ కథా విశేషాలు రేపు చెప్పుకుంటాం.